ముందుగా మనం ఒక గణపతి ప్రార్థనతో మొదలుదాం. గాయత్రి
చింతామణి దీపనాథం గణపతిం, చింతామణి దీపనాథం గణపతిం, చింతయే సంతతం చేత ప్రకాశకం, చింతయే సంతతం చేత ప్రకాశకం, చింతామణి దీపనాథం గణపతిం, చింతయే శ్రీ విశిష్టం వాసుదేవం చ పూర్వే శివము మా వల్లభం దక్షిణే, శ్రీ విశిష్టం వాసుదేవం చ పూర్వే శివము మా వల్లభం దక్షిణే, భావజం రఘుపతిం పశ్చిమే, శ్రీవరాహం ధరణీపతిం చోత్తరే, చింతామణి దీపనాథం గణపతిం, చింతయే దేవదరుమూల సంవాసం పరేశం, దివ్యలిపి పద్మాసనస్థం త్రికోణకం, దేవదరుమూల సంవాసం పరేశం, దివ్యలిపి పద్మాసనస్థం త్రికోణకం, శ్రీవల్లభ లక్ష్మీయుతం త్రినయనం, దేవితామోదాది పరివారయుక్తం, చింతామణి దీపనాథం గణపతిం, చింతయే అరుణ నిభం ఇభవదనం మాద్యం, తరుణ శశి భూషణం దశభుజం, తరుణ నిభం ఇభవదనం ఆద్యం, తరుణ శశి భూషణం దశభుజం, నిరత కరుణానంద కలిత హృదయం, వర షణ్ముఖాది సుర సంభావ్య రూపం, చింతామణి దీపనాథం గణపతిం, చింతయే సంతతం చిత్త ప్రకాశకం, చింతామణి దీపనాథం గణపతిం, చింతయే
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గాయత్రి, మన పూజ్య గురువుగారు ప్రవచన రూపంలో మనకు అందించిన వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడిన అత్యంత ప్రాచీన సంస్కృత మహాగ్రంథం శివరహస్యం, దీన్ని మనం గత 9 నెలలుగా మురళి ద్వారా అధ్యయనం చేస్తూ ఈ గ్రంథంలో చెప్పబడిన అద్భుతమైన శివలీలలు, శివమహిమ, శివతత్వం, శివధర్మాలు, వివిధ క్షేత్రాల యొక్క వైభవం, అనేక శివభక్తుల కథలు, ఇంకా ఎన్నెన్నో శివుడి గురించిన అనేక విషయాలు ఈ మురళి ద్వారా మనం స్మరణకి తెచ్చుకున్నాం కదా.
అవునండి, ఈ శివరహస్య గ్రంథం గురించి మన గురువుగారు చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట, ఈ శివరహస్యం కేవలం సంస్కృతంలో దేవనాగర లిపిలో మాత్రమే లభ్యమైందట. అలాంటిది 1912లో సదాశివ శ్రేష్ఠి అన్న ఒక తమిళ పండితుడు, ఆయన శివభక్తుడు, శిథిలమవుతున్న ఈ తాళపత్ర గ్రంథాన్ని కొందరు పండితుల చేత పరిష్కరింపజేసి ముద్రించి తంజావూరు సరస్వతి గ్రంథాలయంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారట.
అవును, ఆ తర్వాత మన గురువుగారు హైదరాబాద్ లో శివ కళ్యాణం వైభవం గురించి ప్రవచనం చేస్తున్నప్పుడు ఒక భక్త బృందం అక్కడికి వచ్చి గురువుగారికి ఒక పుస్తకాల ముట్టిన బహుమానంగా ఇచ్చారట. అలా ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. గురువుగారు ఇంటికి వెళ్ళి గురువుగారు ఆ మూట వైపు చూస్తే శివరహస్య గ్రంథాలు అవి. వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడుంటారో, మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి కనిపించలేదట. ఆ శివ నయనార్లే వచ్చి మన గురువు గారికి ఆ పుస్తకాలు ఇచ్చారేమో మనందరినీ ప్రవచనం ద్వారా తరింపజేయడానికి.
ఇన్ని రోజులలో ఈ శివరహస్యంలో చెప్పిన ఒక్కొక్క అంశము ఒక్కొక్క ప్రధానమైన విషయాన్ని మనకి తెలియజేస్తోంది. ఈ 9 నెలల్లో మనము ఈ శివరహస్య గ్రంథంలో జైగీషవ్య మహాముని గొప్పదనము, స్కందాశ్రమంలో స్కందుడు ఆ పరమశివుడు తనకు స్వయంగా చెప్పిన ఈ శివరహస్యాన్ని, జైగీషవ్య మహామునికి మహాగణపతి ఇతర దేవతలకి చెప్పిన ఆ స్వామివారి మహాకైలాస వర్ణనంతో మొదలుపెట్టి అందులోని అనేక ప్రాకారాలు పురాలు దర్శనం చేసుకున్నాం కదా.
అవునవును, అలా కైలాసంలో మహాశివలింగ అర్చన కూడా చేసుకున్నాం. ఆ తర్వాత మణిద్వీప సృష్టి, త్రిపురం సుబ్రహ్మణ్య సృష్టి, ఆ శివ వైభవం, శివ జ్ఞానం, నమక చమక స్తోత్రాలు, ఇంకా అనేక శివ పురాణాల గురించి కూడా తెలుసుకున్నాం.
ఆ పరమేశ్వరుని పూజా వైభవము, బిల్వపత్ర వైభవము, ఆయనకు ఉన్న అనేక రూపాలు, ఆయన యొక్క అనేక సిద్ధక్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా తెలుసుకున్నాం.
ఇంకా అత్యద్భుతమైన బ్రహ్మ విద్యా శాస్త్రం అయిన శివగీత, ఋగుగీత, మహావాక్యాల గురించి విని పరిపూర్ణమైన శివానుభూతిని పొందాం కదా. ఇక్కడ ఉపనిషత్తులు అన్నది మనకి పరిపూర్ణమైన శివానుభూతిని ఇవ్వడానికే ఉన్నాయని గురుగారి ద్వారా మనం గ్రహించగలిగాం.
ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు సుదర్శనునికి శివదీక్ష ఉపదేశించి అనుగ్రహించడం, కాశీక్షేత్రంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ నివసించాలో తెలుసుకుంటూ శివనామ వైభవము, శివపూజా విధానము తెలుసుకున్నాం. అలాగే స్కందుడు స్వయంగా చెప్పిన కైలాసంలో ఉన్న శివుని వర్ణన విన్నాం.
ఇకపోతే అత్యద్భుతమైన కాశీ మహాక్షేత్రం, అక్కడ ఉన్న అనేక తీర్థాలు, దేవతలు, ద్వాదశాదిత్యులు, దుండి గణపతి, కాశీక్షేత్ర మహిమ, ఇవన్నీ ఎంతో విపులంగా శ్రద్ధగా తెలుసుకున్నాం. ఆ తర్వాత శ్రీకాళహస్తి, చిదంబరం లాంటి ప్రసిద్ధి చెందిన మహామహిమ గల అనేక దివ్యక్షేత్రాలను దర్శించాం. ఆ క్షేత్రాల్లో ఉన్న మహా ఋషులు చెప్పిన శివతత్వం గురించి కూడా బాగా తెలుసుకున్నాం.
ఇంకా శివ కవచము, బిల్వపత్ర మహత్యం, భస్మధారణ వైభవం, వివిధ లింగారాధన, రుద్రాక్ష ధారణ మహిమ, శివప్రసాద మహిమ, శివతత్వం, శివుని దగ్గర ఉండే అనేక దివ్య నాగులు, వాటి కథలు, గరిష్మంతుని కథ, ఆయన శివుని పూజించిన విధానం కూడా తెలుసుకున్నాం.
అవును, ఇంకా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా ఈ యుగాలలో ధర్మం ఎలా ఉంటుంది, ఆ యుగ ధర్మాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా శంకరాచార్యుల వారు, అప్పయ్య దీక్షితుల వారు వంటి మహాత్ముల గురించి తెలుసుకుంటా, సుందరేశ్వరుడు, నీలకంఠుడు, ఇలా అనేక మంది శివభక్తుల కథలు వింటూ ఈ కలియుగంలో కూడా మనం ఆ శివుణ్ణి ఆరాధిస్తూ మనం ఎలా తరించవచ్చో వారి కథల ద్వారా తెలుసుకున్నాం.
ఇలాంటి అద్భుతమైన శివరహస్యం ని మన మురళి సెషన్స్ ద్వారా ఆస్వాదిస్తూ సాధన చేస్తూ తరిస్తున్న మనకి ఈ రోజుతో ఈ శివారాధన ముగుస్తోంది అన్న విషయం, అయ్యో అప్పుడే అయిపోతుందా అనే బాధ ఉన్నా అప్పుడే ముగియదనుకోండి, మనం అలా చేస్తూనే ఉంటాము. ఆ తర్వాత ఇంకో అద్భుతమైన విషయాన్ని మన గురువు గారు మనకి మురళి సిలబస్ గా ఇస్తారు. ఇంకో కొత్త విషయం మీద తెలుసుకోవడము, సాధన మొదలు పెట్టడము అనే ఉత్సాహంతో ఈ రోజు మురళి మనం ప్రారంభిద్దాం.
సరే, ఈరోజు మనకి మొదటి స్పీకర్ గాయత్రి మండలేములు గారు. వీరు మహాభద్రాలు సౌందర్యరాశి అయిన పూతవతి భర్తకి దూరంగా ఉండి పిశాచి రూపం కోరుకుని ఈ స్థూల దేహాభిమానం లేకుండా శివ కైంకర్యానికి తన జీవితాన్ని అర్పించి ఆ పరమశివునితో అంబ అని పిలిపించుకుని వాతారణ్యంలో నిత్యం శివతాండవ దర్శనం అనే యోగాన్ని పొంది శివగణాల్లో చేరి ముక్తి పొందిన కథ ఈవిడ చెప్తారు ఇప్పుడు మనకి. ఇంకా చోళరాజు అయిన మహాగోధిని కథ కూడా చెప్తారు. గాయత్రి గారు ఉన్నారా?
సుధాకర్ గారు నమస్తే అండి.
హలో, నమస్కారం అండి.
వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తోందండి.
శ్రీ గురుభ్యో నమః, అందరికి నమస్కారం అండి. ఇవాళ శివరాశయంలో శివభక్తుల చరిత్రలో భాగంగా ఒక భక్తురాలి కథ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కావేరీ నది తీరంలో సాల్వలీవనం అనే ఊర్లో అనేక శివాలయాలు ఉన్నాయి. అక్కడ చాతుర్వర్ణాల వారు వారి పద్ధతిని అనుసరించి శివారాధన చేసుకునేవారు. పరస్పర సామరస్యంతో ఉండేవారు. అది మంచి సంపన్నమైన నగరం. అటువంటి చోట ధనదత్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు. అతనికి ఒక పుత్రి కలిగింది. ఆమె పేరు పూతవతి. ఈమెకి ఉపమన్యు మహర్షి రాసిన శివభక్తి విలాసంలో పునీతవతి అనే పేరుంది. ఆమె బాల్యం నుంచే శివభక్తి పర్రాలు, కుటుంబ కట్టుబాట్లు, ఆచారాలు పాటించే ఉత్తమురాలు. అటువంటి ఉత్తమరాలకి ఒక అద్భుతమైన శివక్షేత్రం నాగనగరం అనే చోట నిధిపతి అనే తన పుత్రునికిచ్చి వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత గృహస్థ మర్యాదలు పాటిస్తూ అతిథి అభ్యాగతుల్ని ఆదరించేది, ముఖ్యంగా శివభక్తులకు పరవశించి సేవ చేసేది. ఒకసారి ఒకనొక మిత్రుడు వచ్చి పూతవతి భర్తకు రెండు అమృతుల్యమైన మామిడి పళ్ళు కానుగ్గా ఇస్తాడు. అప్పుడు ఆయన భార్య పూతవతికి ఆ పళ్ళు ఇచ్చి మధ్యాహ్నం భోజనాన్ని కట్టే పెట్టవని చెప్పి తన పని నిమిత్తం బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక శివయోగి ఆ ఇంటికి అతిథిగా వస్తే పూతవతి అతనికి మృష్టాన్న భోజనంతో పాటు మామిడి పండు కూడా శివావేశ చిత్తంతో వడ్డిస్తుంది. మధ్యాహ్నం భర్తకు భోజనంలో మామిడి పండు ఇవ్వగా దాని రుచి బాగా నచ్చి ఇంకో పండు కూడా ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ బాధపడి వంటింట్లోకి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే వెంటనే ఒక మామిడి పండు ఆవిడ చేతిలోకి వస్తుంది. అప్పుడు భర్త ఇలా అన్నాడు, ఈ పండు మొదటి పండు కంటే చాలా రుచిగా ఉంది, ఇది ఎలా సాధ్యపడింది అని అడుగుతాడు. అప్పుడు పూతవతి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. భర్త అప్పుడు అంటాడనమాట, నువ్వు చెప్పేది నిజమే అయితే మరలా శివుణ్ణి ప్రార్థించి చూద్దాం అంటాడు. అప్పుడు శివుణ్ణి వేడుకోగా భర్త చూస్తుండగానే పండు వచ్చింది. భర్త భయపడిపోతాడు, ఈవిడ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు దేవత, నేను మూర్ఖుణ్ణి అనుకుని ఆవిడతో ఆ రోజు నుంచి భార్యాభావంతో ఉండలేకపోతాడు. ఇంతలో వ్యాపార నిమిత్తం దేశాంతరాలు వెళ్ళి పాండ్యనగరంలో స్థిరపడిపోతాడు. ఇక్కడ పూతవతి ఏమో భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు పూతవతి తండ్రికి అతని మిత్రుడు పూతవతి భర్త పాండ్యనగరంలో మరో పెళ్లి చేసుకున్నాడు అనే విషయం చెప్తాడు. అది విని నిజానిజాలు నిర్ధారించుకోవడానికి కూతుర్ని చక్కగా పల్లకీలో అలంకరించి పాండ్యదేశానికి వెళ్ళి వాకప్ చేస్తే నిజమే అని తెలుస్తుంది. అప్పుడు పూతవతి భర్త తన భార్య పిల్లలతో పూతవతికి నమస్కరిస్తూ ఇలా అంటాడు, హే కళ్యాణి, నీ చలవ వల్ల నేను నా కుటుంబం ఇవాళ సుఖంగా ఉన్నాము, అందుకే నా సంతానానికి నీ పేరు పెట్టుకున్నాను. ఈడ సాక్షాత్తు దేవతే, అందుకే నేను భయశక్తితోనే ఇలా ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేష్టలుడిగిపోయి స్తబ్ద మనసులే చూస్తుండిపోతారు. పూతమతి మాత్రం ఇదంతా ఈశ్వరేచ్ఛ అని అనుకుంటుంది. ఎంతో నిబ్బరంగా గుండెధైర్యంతో ఉంటుంది. ఈవిడ ఉదాత్త భక్తి పరురాలు. ఆవిడ నిండు మనసుతో భర్తను అర్థం చేసుకుని శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది, ఈశ్వర, నా శరీరంలో యవ్వనం మాంసభారాన్ని తీసివేసి పిశాచ రూపాన్ని అనుగ్రహించమని అడుగుతుంది. ఎందుకంటే ఆవిడ మహా సౌందర్య రాశి, తను ఒంటరిగా భర్త లేకుండా సత్వగుణం తక్కువగా ఉన్న ఈ లోకంలో జీవించడం కష్టం కనుక శివుణ్ణి పిశాచ రూపం ఇవ్వమని ప్రార్థిస్తుంది. ఇక్కడ మనకి గురువుగారు భక్తులకి దేహాభిమానం ఉండరాదు అని వివరించారు. దేహాదులకు అతీతమైన పరమాత్మను తెలుసుకోవాలంటే దేహాభిమానం మనకి ఉండకూడదు. వెంటనే ఆమె పిశాచ రూపాన్ని చూసి అందరూ భయపడి చెదిరిపోతారు. అప్పుడు దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించి దుందుమినాదాలు చేస్తారు. అక్కడి నుండి ఆవిడ అనేక క్షేత్రాలు తిరుగుతూ కైలాసానికి వెళ్ళాలి, అనగా మానసరోవరం వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. అప్పట్లో మానసరోవరానికి వెళ్ళాలంటే కేదార్ ప్రాంతం నుండే వెళ్ళాలి. ఇక్కడే మనకి అప్పర్ కథని మరొకసారి గురువుగారు చెప్పారు. కైలాసానికి చేరుకున్నాక కాలితో శివుడు సంచరించే ప్రాంతంలో ఎక్కడం ఇష్టం లేక కేవలం తలతో కొండెక్కుతూ వస్తోంది. అప్పుడు గౌరీదేవి ఆశ్చర్యంతో ఎవరావిడా అని ఈశ్వరుని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈవిడ పూతవతి, నా భక్తురాలు అని చెప్పి అమ్మ ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు పూతవతి ఇలా కోరింది, అయ్యా, నీ నాట్యం చూడాలని ఉంది, అలాగే నీకు దాసిగా ఉండాలి అని అంది. అప్పుడు శివుడు తన్ని వటారణ్యానికి వెళ్ళమని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. వటారణ్యానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఇంతలో గణపతి ప్రత్యక్షమై తన తొండంతో వటారణ్యం వద్ద చేరుస్తాడు. అప్పటి నుండి ఆ క్షేత్రంలో అద్భుతమైన శివతాండవాన్ని చూస్తూ ఆవిడ ముక్తి పొందింది, శివగణాల్లో ప్రధానమైనదిగా సిద్ధి పొందింది. కందుడు జయకిశవుడితో ఈ విధంగా అంటున్నాడు, సాక్షాత్తు పరమశివుడే అమ్మ అని పిలిచిన ఈమె భక్తిని ఏమని చెప్పాలి, అందుకే ఈ క్షేత్రంలో శివుడి పేరు అంబతాతేశ్వరుడు, భక్తులకి అమ్మైన అంబకి నాన్న అన్నమాట. ఇటువంటి పూతవతి కథను ఎవరు స్మరిస్తారో శ్రవణం చేస్తారో వారు శివభక్తిని బాగా పొంది శివపదాన్ని పొందుతారు. ఈవిడనే తమిళనాడులో కారైకాలమ్మన్ అనే పేరుతో పిలుస్తారు, ఆవిడకి ఉత్సవాలు కూడా చేస్తారు. అలాగే ఒక జాలర్వాడైన శివభక్తుడు నాగపట్నంలో తనకు దొరికిన స్వర్ణమయమో రత్నమయమైన చేపని శివునికి అర్పించి ముక్తిని పొందిన కథను కూడా క్లుప్తంగా మన గురువుగారు చెప్పారు. ఇంకో శివభక్తుడి కథ గురించి తెలుసుకుందాం. అది కేరళ రాజ్యం మహాదయపురం రాజధానిగా చేసుకుని మహాగోధుడు అనే చేరరాజు ఆ రాజ్యాన్ని చక్కటి రాజపాలన చేసేవాడు. అక్కడ ఉన్న శివుడి పేరు శ్రీవాంశీశ్వరుడు. అతడు తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఈశ్వరుని పూజించడము, సోమవారం అష్టమి చతుర్దశి వ్రతాలు చేస్తూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అతని రాజ్యం పూర్తిగా ఐశ్వర్యంతో నిండి ఉంది. ఈయనకి మహీపతి అనే పేరు కూడా ఉంది. ఇతని క్షమాగుణం చాలా చెప్పుకోవాల్సింది. చాలా కాలం రాజ్యపాలన చేసిన తర్వాత ఆయనకు ఈ వ్యవహారిక జీవితం మీద వైరాగ్యం కలిగి తపస్సు కోసం వనాలకు వెళ్ళిపోతాడు. రాజ్యాన్ని మంత్రులకు అప్పగిస్తాడు. మంత్రులకు రాజ్యంలో అర్హత కలిగిన కలవారెవరూ కనబడలేదు. అప్పుడు వాళ్ళు రాజును వెతుక్కుంటూ వనాలకు వెళ్తారు. మంత్రులందరూ రాజుతో ఇలా అంటారు, స్వామి మీకు ఇప్పుడు ఈ శరీరం బలంగా ఉంది, మహిపతి అయిన మీరే ఈ రాజ్యాన్ని పాలించడానికి అర్హులు అని అంటారు. అప్పుడు రాజు ఇలా అంటున్నాడు, శివదాసుడికి భోగం ఒక విఘ్నం, అయినా రాజ్యపాలన ధర్మం కనుక నేను ఆ ఈశ్వరుణ్ణే అడుగుతాను అని చెప్పి శివుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు. స్వామి నేను రాజ్యాన్ని పాలించాలా వద్దా, ఎందుకంటే నాకు రాజ్యం అంటే ఏవగింపు ప్రీతి రెండూ లేవు, నీకు దూరం అవడం రాజ్యపాలన వలన నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు శివుడు ఈ విధంగా అంటున్నాడు, ఈశ్వరార్పణ బుద్ధితో రాజ్యపాలన మునుపట్లానే చెయ్యు, అనేక క్షేత్రాలు ఉన్నాయి కదా వాటిని ఉద్ధరించు, ఆశ్రితులను ఆదరించు అని అన్నాడు. అప్పుడు రాజు, ఈశ్వర నువ్వు చెప్పిన విధంగా నేను రాజ్యపాలన చేయాలంటే నువ్వు నాకు కొన్ని వరాలు ఇవ్వు అని ఈ విధంగా శివుణ్ణి అడిగాడు అనమాట. సర్వజీవుల అరుపులకి అనగా ధ్వనికి నాకు అర్థాలు తెలియాలి, అలాగే ఇంగితజ్ఞము, సమస్త భాషా పరిజ్ఞానము, సమ్యక్ వితరణ, సంపదలకు లోటు లేకుండా ఉండాలి అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరుడు తదాస్తు అని అంటాడు. అప్పటి నుండి ఒక యోగిలాగా రాజ్యపాలన చేస్తూ వస్తున్నాడు. ఒకసారి రథంపై వెళ్తున్న అతనికి భస్మధారణ చేసి వస్తున్న ఒక రజకుడు కనిపిస్తాడు. అప్పుడు రథాన్ని ఆపి అతనికి నమస్కారం చేస్తాడు. అంటే భక్తుల్లో శివుణ్ణి చూసేవాడు అనమాట అతను. అప్పట్లో అల్పవర్గానికి చెందిన భద్రుడు అనే ఒక భక్తుడు నిరంతరం శివుణ్ణి కొలుచుకుంటూ, అయ్యా మధురానాథ నా పేదరికాన్ని ఎలాగైనా తొలగించు అని ప్రార్థిస్తూ పడుకున్నాడు అనమాట. అప్పుడు అతనికి స్వప్నంలో శివుడు నిద్ర లేపి ఒక పత్రం రాసిస్తాను, ఇది కేరళ రాజుకి ఇవ్వు అని సంతకం చేసిస్తాడు. అప్పుడు భద్రుడు ఆ పత్రం పట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళగా రాజు సాక్షాత్తు పరమశివుడు రాసిన ఉత్తరాన్ని గ్రహించి ఆనందంతో నెత్తి మీద పెట్టుకుని నాట్యం చేసి చతికిల్ పడిపోతాడు. వెంటనే ఖజానా తెరిచి నీకు కావాల్సిన సొమ్ము తీసుకో అంటాడు. అప్పుడు భద్రుడు, ఇంత సొమ్ము నాకు ఎందుకయ్యా, నా కుటుంబం సాఫీగా సాగడానికి కొంచెం మొత్తం చాలు ఈ సొమ్ము అని ఆ మొత్తం కొంచెం సొమ్ము తీసుకుని వెళ్ళిపోతాడు. శివుడు రాజుకి ఇంకొక వరం కూడా ఇస్తాడు. రోజు నిత్య పూజలో ధ్యానంలో ఉన్నప్పుడు నా కుంచిత పాదాన్ని కాస్త ఊపుతాను, ఆ నూపుర ధ్వని విందు అని అంటాడు. ఒకరోజు నూపుర ధ్వని వినబడకపోయేసరికి తనను తాను అంతం చేసుకోవడానికి కత్తి తీసుకోగా ఇంతలో శివుడు ప్రత్యక్షమై, అంత పని మాత్రం చెయ్యకు, సుందరేశ్వరుడు పాడుతూ ఉంటే నన్ను నేను మైమర్చిపోయాను అని చెప్పాడు. అప్పుడు రాజు ఎలాగైనా సుందరేశ్వరుని చూడాలి అని ఆ క్షేత్రాలు బయలుదేరాడు. వివిధ క్షేత్రాలు తిరుగుతూ హేమసభ క్షేత్రం అనగా చిదంబరం చేరుకున్నాడు. చిదంబరంలో బహుకాలం ఉండిపోయాడు. చిదంబర క్షేత్రం నుంచి బయటకు రావడం ఎవరికైనా కష్టమే కదా, అందుకే శివుడు రాజుని చిదంబర క్షేత్రం నుండి కదిపే ఉద్దేశంతో మరలా నూపుర ధ్వని వినిపించడం మానేశాడు. శివుడు ఆజ్ఞతో రాజు జంబూపురం చేరుకుని జంబుకేశ్వరుని దర్శించుకుని అక్కడి నుండి క్రమంగా అనేక క్షేత్రాలు తిరుగుతూ వల్మీకేశ్వరుడి దగ్గరికి చేరాడు. అక్కడ సుందరేశ్వరిని కలుసుకున్నాడు. ఇద్దరూ కొంతకాలం గడిపి తన రాజ్యానికి రమ్మని సుందరేశ్వరిని రాజు ఆహ్వానిస్తాడు. అక్కడి నుండి మదురై చేరి హాలాసనాథుడి దర్శనం చేసి అక్కడ మధ్యాహ్న తాండవ వైభవాన్ని కూడా అనుభూతి పొంది క్రమంగా అనేక క్షేత్రాలు తిరుగుతూ చివరికి మహాదయపురం చేరుకున్నారు. అక్కడ కొంతకాలం సుందరేశ్వరుడు ఉండిపోయాడు. తిరిగి సుందరేశ్వరుడు వెళ్ళేటప్పుడు రాజు అతనికి అనేక కానుకలు ఇచ్చి పంపించాడు. తిరిగి కమలాలయానికి సుందరేశ్వరుడు చేరుకున్నాడు. ఈ విధంగా రాజు రాజ్యపాలన చేసి అంత్యమంలో ముక్తిని పొందాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుభ్యో నమహకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి. ఎందుకంటే గురువు గారు పెరిగి పురాణంలో నాయనార్ల చరిత్ర చెప్తే వినాలని నాకు ఎంతో కోరిక ఉండేది. అటువంటిది శివరాశయం మూలంగా నాకు ఆ కోరిక తీరింది. అందుకని గురువు గారికి శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను.
చాలా సంతోషం, చాలా బాగా చెప్పారండి.
అవును, చక్కటి. తర్వాత స్పీకర్ ఇందర, ఆ శివుని పైన మాత్రమే కవిత్వం రాస్తాను, అంతేగాని ఎవరి మీద రాయను అన్న మంచి కవి భక్తుడు అయిన సత్యదాసు కథ, భస్మధారణ విధానము, భస్మ స్నానం వల్ల మన పాపాలు ఎలా పోతాయో, తర్వాత భస్మధారణ వల్ల కలిగే ప్రయోజనాలు, తర్వాత గోమయంతో చేసిన భస్మం యొక్క గొప్పదనం, వీటన్నిటి గురించి రాధిక గోవిందిన్న గారు చెప్తారు ఇప్పుడు.
రాధిక గారు
శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మనము ఈరోజు పదవ అంశంలోకి ప్రవేశించబోతున్నామండి పదవ అంశంలో శివధర్మాలు గోమయము గోమయంతో భస్మం ఎలా తయారు చేసుకోవాలో ఇవన్నీ వివరంగా విస్తారంగా చెప్తున్నారు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు జగదీశ్వర మహామునికి చెప్తున్న ఇది పదవ అంశం దీన్ని ఈశ్వరాంశ అంటారు అంతకు ముందుగా మనము తొమ్మిదవ అంశంలో అంటే ఇది తొమ్మిదవ అంశ సదాశివాంశ అని చెప్పారు గురుగారు దీంట్లో మనము సత్యదాసు అనే ఒక మంచి గొప్ప భక్తుని గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నామండి ఈయన సరస్వతి కటాక్షము కలిగిన గొప్ప భక్తుడు ఈయన కూడా చోళరాజు కాలంలోనే ఉన్నారు ఈయన తన కవితా శక్తి ఎలా అంటే తన గత జన్మల ఫలితంగా సరస్వతి కటాక్షం వల్ల లభించిన అసాధారణ కవిత్వాన్ని కేవలము స్వామిని కీర్తించడానికి మాత్రమే వాడతాను అని చెప్పి అనుకున్నారంట అది ఎలా అంటే తన కవిత్వాన్ని ఒక కూతురులాగా అంటే సాలంకార దుహిత అనే ఒక పదాన్ని వాడారు ఇక్కడ అలా అంటే పూర్తిగా అలంకరించబడిన తన కూతురు ఉంటుంది కదా కూతురిని శివునికి మాత్రమే సమర్పిస్తాను అని తన కవిత్వాన్ని ఆయన పాదపద్మాల దగ్గర మాత్రమే పెట్టారు అలా పెట్టడం వల్ల ఏంటి అంటే ముక్తి పొందే మార్గంలో నేను ఉంటాను కదా అనుకుంటున్నారని ఎవరైనా సరే తన కవిత్వాన్ని సంగీత సాహిత్యాలను వాటిని కేవలము పరమాత్మను కీర్తించడానికి మాత్రమే వాడాలి అని చెప్పడం ఇక్కడ ముఖ్యం అలా వాడినందు వల్ల మనకు ముక్తి లభించే మార్గంలోకి వెళ్తాము పరమాత్మకు దగ్గరకు వెళ్తాము ఈ సంగీత సాహిత్యాలు అనేవి ఎలా వస్తాయి అంటే పరమాత్మ కృప వల్లనే వస్తాయి అంటే అవన్నీ కూడా మనకు పరమాత్మ అనుగ్రహించినవే కానీ మనం ఇవ్వగలిగింది ఏంటి పరమాత్మకు అంటే వాటికి భక్తి కలిపి మనం ఆయనను కీర్తించడం మాత్రమే మనం ఇవ్వగలిగింది అంటారు అదే రామదాస్ గారు ఏమన్నారంటే మనకు వచ్చిన సంగీత సాహిత్యాలను ఎంతో ముక్తికి ఉపయోగించుకో పనికొచ్చే వీటిని మన లోకంలో వినియోగించాము అంటే వాటిని ముత్యాలమ్మి ఉప్పు కొనుక్కోవడం లాంటిదే అది అని చెప్తున్నారు అలాగే అన్నమయ్య లాంటి వారు పోతనమాతి లాంటి వీరందరూ కూడా కేవలము వారు రాసిన కవిత్వాన్ని పరమాత్మను కీర్తించడానికి మాత్రమే వాడి తరించిన వారు ఈయన కూడా అలాగే తన అన్ని ఈ పరమాత్మ మాత్రమే వాడి దీన్ని ఈయన శివపదాన్ని చేరుకున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ మనము ఇవన్నీ మరి భక్తుల కథలన్నీ వింటున్నాం కదా దీని ప్రయోజనం ఏమిటి ఎందుకు వినాలి ఇవి అంటే ఎవరైతే తమ స్తోత్రం అనే పాత్రలో ఈ కథామృతాన్ని పోస్తారో వారు మిత్రనేత్రుడి పాదాలు చేరుకుంటారు అని చెప్తున్నారు మిత్రనేత్రుడు అంటే సూర్యుడినే కన్నుగా కలిగిన శివపరమాత్మ పాదాలు చేరుకుంటారు అంటున్నారు అంతకు మించిన ఇంకా ప్రయోజనం అంటూ దేనికి ఉండదు కదా అని చెప్తున్నారు ఇంకా ఇప్పుడు మనం ఈ గోమయం సేకరించాలి అని చెప్తున్నారు కదా అది సేకరించాలంటే ఇంకా ఉత్తమమైన గోవులు ఏంటి దీనికి సంబంధించినవి ఎలాంటి గోవుల నుంచి ఇలాంటి గోమయాన్ని సేకరించాలి అనేది మనం చెప్పుకుందాం ఫస్ట్ మనము ఈ ఉత్తమ జాతి గోవులు అంటే ఎక్కువ పాలిచ్చే ఉండాలంట దూడ కలిగిన గోవు ఉండాలి అని చెప్తున్నారు ఉత్సాహంగా అంబారావాలు చేస్తూ ఉండాలి మంచిగా కొమ్ములు ఉండాలి అంటే అలానే పెద్ద కొమ్ములు ఉండకూడదు అసలు కొమ్ములు లేకుండా కూడా ఉండకూడదు అని చెప్తున్నారు ఎలాంటి వాటి నుంచి సేకరించకూడదు అంటే రోగములు లేని ఉండాలి అన్నమాట రోగమున్న వాటి నుంచి తీసుకోకూడదు పొట్టివి అంటే కొన్ని జాతులు పొట్టిగానే ఉంటాయి అలా కాకుండా మంచి గొప్పగా ఉన్న జాతి నుండి కూడా వచ్చిన ఆవులు కొంచెం పొట్టిగా ఉంటాయి కానీ ఇక్కడ మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా పూజనీయములే కానీ మనకు గోమయం సేకరించడానికి మాత్రమే ఈ ఉత్తమ జాతి అని చెప్తున్నాం ఇక్కడ ఇవి కోపంతో కొమ్ములు విసిరే ఉండకూడదు ఉన్మత్త దశలో ఉండకూడదు అని చెప్తున్నారు అప్పుడే ప్రసవించిన దాని నుండి గోక్షీరం కానీ ఈ గోమయం కానీ సేకరించకూడదు స్వామి పూజకైనా సరే అని చెప్తున్నారు కేవలం మనం దైవీ భావంతో పూజించదగిన గోవులు ఏవి అంటే భారతదేశంలో ఉన్న నాటు గోవులు మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడ ఇంకా దేవతలు అమృతం తాగే దేవతలైనా సరే భూమి మీదకి వస్తే వాళ్ళకు దొరికే అమృతం గోక్షీరమే అని చెప్తున్నారు ఇక్కడ పదవ అంశంలో మనము భస్మ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి వారు ఫస్ట్ మనకు శివధర్మాలు కూడా చెప్తున్నారు అన్ని ఇంతకుముందు చెప్పినవే కదా అంటే మళ్ళీ కూడా చెప్తున్నారు ఇక్కడ శివధర్మాలు ఎందుకు అంటే వాటిని విస్తారంగా వివరించబోతున్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు మనం కూడా ఒకసారి మళ్ళీ వాటిని చెప్తున్నాము భస్మధారణ రుద్రాక్ష ధారణ శివదర్శనము పంచాక్షరి మహిమ రుద్ర మహిమ శివనామములతో శివనామములు కీర్తించడం యొక్క మహిమ క్షేత్రములలో వశించడం అంటే శివభక్తులు ఎలా ఉండాలి అంటే వశించడానికి వాళ్ళు తరచూ శివక్షేత్రాలు దర్శిస్తుండాలి అక్కడ వశిస్తుండాలి అసలు వాళ్ళు ఎలా ఉండాలి ఆలోచన అంటే శివక్షేత్ర వాసమే జీవిత పరమావధి అన్నట్లుగా ఉండాలని. ఇంకా భక్తార్చన ప్రదోష సోమవార వ్రతములు కాలాష్టమి. కాలాష్టమి అంటే ఇక్కడ గురువారు కార్తీకాష్టమి అని వివరించారు. నక్త పూజ మహాత్మ్యం ఇలా మొదలగు వాటన్నిటి గురించి చెప్తూ ఉన్నారు. ఆ వివరంగా తెలుసుకోగోరుతున్నాను అని జయకిషేవుడు కోరగా స్వామి చెప్తున్నారు. ముందుగా మనం భస్మధారణ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. భస్మధారణలో కల్ప అనుకల్ప ఉపకల్ప అని మూడు రకాలుగా చేయాలి. ఏది చేసినా సరే మనము మనకు మంత్రం ఎవరైనా మంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళు ఆ మంత్రాన్ని ఉపయోగించి చేయాలి. లేదంటే శివనామాలతో లేదు పంచాక్షరితో మాత్రమే ఇవన్నీ చేస్తూ పోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ కల్ప అంటే ఎన్నో సంతానాలు పొందిన గోవు యొక్క గోమయం తీసుకొని శివాగ్ని రగిల్చి అంటున్నారు. శివాగ్ని అంటే అగ్నిహోత్రాన్ని మంత్రపూర్వకంగా శివరూప మంత్రములతో అగ్ని రగిల్చింటారు కదా, అది శివాగ్ని. ఇది వైదికులు మాత్రమే చేస్తారు. అప్పుడు అలా శివాగ్ని రగిల్చి అందులో శివ మంత్రములతో గోమయాన్ని వేస్తూ తయారు చేసిన భస్మాన్ని కల్ప సంపుత భస్మము అంటారు. కానీ అందరికీ ఇలా అన్ని మంత్రాలతో ఇలా చేయడం అని అంటే వైదిక మార్గంలో ఉన్న వాళ్ళు చేయగలరు కాబట్టి ఇలాంటి భస్మాన్ని మారేడు లాంటి సమిధలు కూడా కలుపుతారు వాళ్ళు. కానీ ఖచ్చితంగా ఉండవలసింది అయితే గోమయం. ఇంకా అనుకల్ప అందరూ చేయలేరు కాబట్టి ఇంకొక పద్ధతిలో చేసేది అనుకల్ప. అదేంటి అంటే అడవిలో మేసే గోవులు ఉంటాయి కదా, ఆ గోమయాన్ని తీసుకొని వచ్చి ఎండపెట్టి పొడి చేసి మంత్రాలతో దాన్ని గోమూత్రం కలిపి దాంట్లో జపిస్తూ మంత్రాలు జపిస్తూ గోమూత్రం కలిపి ఉండలు కట్టాలంట ఫస్ట్ చేసి అప్పుడు హోమాగ్నిలో వేసి కాలిస్తే వచ్చేది అనుకల్ప భస్మం. ఇంకా ఉపకల్ప భస్మము అంటే శివాగ్నితో నిత్యము వాళ్ళు హోమం చేస్తూ ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టికలు తీసుకొని వచ్చి దాని అందు అగ్ని రగిల్చి ఉండలు వేసి కాలిస్తే వచ్చే భస్మము ఉపకల్ప భస్మము అని చెప్తున్నారు. ఈ భస్మము ఎలాంటిది అంటే సామాన్యమైనది కాదంట. మనం అగ్నిని చేత పట్టుకోలేం కదండి, కానీ ఈ భస్మాన్ని మనం చేత పట్టుకోగలిగిన అగ్ని అనేది అగ్ని అని చెప్తున్నారు గురుగారు. ఇంకా దీంట్లో కూడా భస్మధారణలో కూడా పద్ధతులు ఉన్నాయన్నమాట. భస్మ స్నానము, భస్మోద్ధూలనము, భస్మధారణ. ఇది ఎలా చేయాలి అంటే భస్మ స్నానము అంటే స్నానానంతరము శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉత్తర లేదా తూర్పుముఖంగా కూర్చొని ఆచమనము చేసుకోవాలి. మళ్ళీ అఘోర మంత్రములతో ప్రాణాయామం చేసి షడంగన్యాసం చేసి మంత్రం పలుకుతూ భస్మం చేతుల్లోకి తీసుకొని ఈ మంత్రములతో ఈ జలం పోసి పైకి విసిరాలట ఫస్ట్. దీనివల్ల భూతగణములు తొలగిపోతాయి అని చెప్తున్నారు. తర్వాత ఎడమ చేతిలో భస్మం ఉంచి కుడి చేతిలో మూసి కనీసం 8 సార్లు మూలమంత్రం జపించి జలం కలుపుతూ ధారణ చేయాలి అని చెప్తున్నారు. అది ఎలా చేయాలి అంటే ఈశాన మంత్రములతో శిరస్సుపై సంప్రోక్షించుకోవాలి, సత్పురుష మంత్రములతో నోట్లో పడకుండా ముఖంపై చల్లుకొని, అఘోర మంత్రములతో హృదయం పైన, వామదేవ మంత్రములతో ఊరువుల పైన, సజ్జోజాత మంత్రములతో పాదముల పైన చల్లుకోవాలి. మిగిలిన భస్మాన్ని ప్రణవంతో మొత్తం శరీరం పైన అంతా చల్లుకోవాలి. ఇదే స్నానము అని చెప్తున్నారు. ఇది ఎంతో ఉత్కృష్టమైనది. ఎప్పుడైనా సరే జలము తగలకూడదు, ఏదైనా హెల్త్ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు జలం తగలకూడదు, వీళ్ళు స్నానం చేయొద్దు అన్నప్పుడు ఈ భస్మ స్నానం చేసి మనము పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనివల్ల తొలగే దోషాలు ఏంటి అంటే మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడటం కానీ, చూడకూడని చూడటము, వినకూడని విన్న దోషము, ముట్టకూడని ముట్టిన దోషము, ఇలాంటి దోషాలు ఏమున్నా సరే ఈ భస్మ స్నానం వల్ల తొలగిపోతాయి అన్నారు. దీంతో పాటు దుస్వప్న దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. ఇంకా భస్మోద్ధూలనం గురించి చెప్తున్నారు. భస్మాన్ని మంత్ర సహితంగా ఒక పద్ధతిలో శరీర అవయవాలకు రాసుకోవడం అంటే త్రిపుంటములు కాకుండా ఏ మంత్రాలతో ఏ శరీర అవయవాలకు రాసుకోవాలో తెలుసుకొని అక్కడ రాసుకోవడం అనేది భస్మోద్ధూలనం. భస్మధారణ అంటే ఇది త్రిపుంటములు అంటే సజ్జోజాత మంత్రాలతో ఈ లేదు ప్రణవంతో త్రిమూర్తి రూపమైన త్రిపుంటములను ధరించాలి అని చెప్తున్నారు. అంటే త్రిపుంట ధారణ వలనే శుద్ధి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అంటే మామూలు వాళ్ళందరూ కూడా భస్మ స్నానం రోజు చేయలేరు కాబట్టి ఈ భస్మ ధారణ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ త్రిపుండ్రములు ధరించడం అనేది ఎలా ధరించాలి, ఎక్కడ ధరించాలి అనేది కూడా చెప్తున్నారు. ఫస్ట్ హృదయము, నాభి, రెండు బాహువులు, రెండు కర్ణములు వెనక వైపు ధరించాలి. అంటే వెనక వైపు అంటే వీపు వైపు ధరించాలి అని చెప్తున్నారు. అక్కడ ఎవరెవరు అలా దేవతలు కొలువై ఉంటారంట. ఎవరెవరు ఉంటారు అంటే పితృదేవతలు ఇంద్రుడు, అగ్ని, విఘ్నేశ్వరుడు, స్కందుడు వీరందరూ ఆయా ప్రదేశాలలో ఉంటారు. వీటితో పాటుగా ఇంకా మొత్తం కలిపి 11 స్థానాలలో కూడా ధరించాలి అని చెప్తున్నారు. అదెలా అంటే ఏకాదశ రుద్ర మంత్రాలతో అక్కడ మనము త్రిపుండ్రములను ఆ మంత్రాలు చేస్తూ ధరించాలి. ఎలా అంటే ఎవరు అంటే వాళ్ళు మహేశ్వర, పశుపతి, శంభు, శంకర, ఈశ్వర, వామదేవః మహారుద్రః శ్రీకంఠః వృషవాహనః పరమాత్మా శివశ్చేతి అని చెప్తున్నారు. ఈ 11 అంటే ఏకాదశ రుద్రుడి నామాలను మనము స్మరిస్తూ ధరించడం వలన, అంతకుముందు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా పితృదేవతలు ఇంద్రుడు, వాళ్ళతో పాటు ఈ రుద్రాంశాలు కూడా అక్కడే ఉంటాయి అని చెప్తున్నారు. అలా ధరించడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ స్థానంలో ధరించడం వల్ల ఆ స్థానాలకు పుష్టిని శక్తిని రక్షణని ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఆ ఇంద్రియాలకు పుష్టిని శక్తిని రక్షణని కలిగిస్తుంటారు ఆ దేవతలు. ఇది ఇంకా ఎలా ధరించాలి అంటే, ఎప్పుడైనా సరే కనిష్టము తర్జని వర్జనీయము అని చెప్తున్నారు. మనము కనిష్టము తర్జనితో మనం అసలు భగవంతుని చెట్లను అలా చూపించడం కూడా తప్పే అని చెప్తున్నారు. కాబట్టి అది ఈ తర్జని కానీ కనిష్టం కానీ పనికిరాదు చిక్కిన వేలు అని చెప్తున్నారు. మరి ఎలా ధరించాలి అంటే, అంగుష్ట మధ్య అనామిక పనికి వస్తుంది అని చెప్తున్నారు. మనం ఫస్ట్ అంగుష్ట మధ్యమ అనామిక తీసుకొని ఎడమ వైపు నుండి కుడివైపుకు 2 రేఖలు పైన కింద ఫస్ట్ ఇలా ధరిస్తూ, మరి కుడివైపు నుండి ఎడమ వైపుకు ఈ బొటన వేలతో మధ్య ఉండాల్సిన గీతను గీస్తూ ధరించాలి అని చెప్తున్నారు. అది ఉత్తమమైన ధారణ ధరించే పద్ధతి అని. శ్రీకాముడు ఏం చేస్తారు అంటే, భస్మంతో కుంకుమ కలిపి కుంకుమ కూడా ధారణ చేస్తారు. జ్ఞానార్థి మాత్రం చందనం ధారణ చేస్తారని చెప్తున్నారు. ఈ కావాలంటే ఈ రెండు కలిపైనా సరే చందనము కుంకుమ కలిపైనా ధారణ చేయవచ్చు భస్మం పైన అని చెప్తున్నారు. ఆడవారైనా సరే భస్మాన్ని ధరించాలి, కానీ వారికైనా సరే ఒంటి గీత భస్మం కూడదు. వాళ్ళైనా సరే త్రిపుండ్రములను మాత్రమే ధరించాలి. కానీ ఎలా అంటే, వాళ్ళు కనిబొమ్మలు దాటకుండా ధరించాలి, కానీ ఖచ్చితంగా తిలక ధారణ చేయాలి అని చెప్తున్నారు. అది మరి దీన్ని చేయడం వల్ల ఏమొస్తుంది మనకి అంటే, ఈ భస్మధారణలు లేదే పూజ చేయకూడదు అని చెప్తున్నారు. పూర్వకాలము ఏమైనా సరే చిన్న చిన్న జబ్బులు పిల్లలకు ఏదైనా సరే ఈ భస్మ మహిమ ఎంత గొప్పది అంటే, రుద్రమంత్రాలతో వాటితో ఎంతో మంది మంచి పండితులు వాళ్ళు దాన్ని మంత్రించి పెట్టినంతనే ఎలాంటి దోషాలైనా తొలగిపోయేవి అని చెప్తున్నారు. కాబట్టి చిన్నతనం నుండి కూడా భస్మధారణ అలవాటు చేయాలి, అందరూ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, సంపత్కరం, ఆపదుద్ధారణం అంటే భూతాలను రోగాలను ఆపదలను పోగొడుతుంది, సంపదలు కలిగిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఆయుష్కరం అని చెప్తున్నారు. అంటే స్పర్శనాత్ బుద్ధికరణం, ధారణాత్ సర్వకామనాత్, సర్వమంత్రమయం సాక్షాత్, జ్వరశాంతి మహౌషధం అని చెప్తున్నారు. అంటే అన్నిటికీ ఔషధం, జ్వరాలకు వాటికి ఇది కూడా ఔషధం లాంటిది. దీని మహిమ ఎంత చెప్పినా తక్కువే అని చెప్తున్నారు. సాక్షాత్ శివుడు అగ్నిస్వరూపుడు అని చెప్పుకున్నాం కాబట్టి, భీష్ముడు ఏమంటారంటే, మనము శివుడి పైన గోవృతాన్ని పోసామా అంటే మనము ఎన్నో హోమాలు చేసిన ఫలితం మనకు దక్కుతుంది. ఎందుకు అంటే సాక్షాత్ అగ్నిస్వరూపుడు కదా, ఇంకా అగ్నిలో డైరెక్ట్ గా మనము పాలు అవి పోయలేము కదా. కానీ అదే శివుడి పైన మనం పాలు అవి వేసి అభిషేకం చేశామంటే ఇంకంతకంటే ఎంతో ఉత్కృష్టమైనది. మనం అగ్నిలో వేసి నెయ్యి కదా వేస్తాం, ఆవు నెయ్యి, దాన్ని శివుడి పైన పోయడం వల్ల మనకు ఎన్నో హోమాలు చేసిన ఫలితం మనకు లభిస్తుంది అని చెప్తున్నారు. మనము ఇంకా లేదు అంటే, ఇప్పుడు ఇంతకుముందు కాలంలో ఎలా చేసేవారంటే, ఒక వేదవేత్తను తీసుకొచ్చి ఋత్విక్కుగా ఆయన నమస్కరించి ప్రార్థించి అక్కడ కూర్చోబెట్టి కేవలం భస్మార్థమై మాత్రమే హోమం చేయించేవాళ్ళు, తర్వాత దాన్ని స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు అలా చేయలేని పక్షంలో ఏం చేయాలంటే, శివాలయానికి వెళ్ళి మనం భస్మం తెచ్చుకొని భక్తిగా శివనామాలతో ఇంతకుముందు చెప్పిన పద్ధతుల్లోనే శివాలయంలో తెచ్చుకున్న భస్మాన్ని కూడా ధరించవచ్చు అని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందాస్తి సర్వం శివాస్తు.
చాలా బాగా చెప్పారు రాధికారు, చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు గౌరీ నటరాజన్ గారు, గోమాత మహిమ దాని గొప్పతనం, మన భారతీయులు గోమాతని ఎందుకు కొలుస్తారు, యజ్ఞం గోవులు ధర్మం వీటి మధ్య గల సంబంధం ఏంటి, భస్మధారణ విజ్ఞానం శివశక్తుల సత్వం వీటన్నిటి గురించి మాట్లాడతారు గౌరి గారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడే చెప్పేస్తాను, నాకు అంత బాగా తెలుగు రాదు, ఏమైనా గ్రామాటికల్ మిస్టేక్స్ అలాంటివి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. సో గురువు గారు
మొట్టమొదటి
వినపడుతుందా ఇప్పుడు?
కొంచెం దగ్గర పెట్టుకుని చూస్తాయా.
ఇప్పుడు గోమాత మహిమ గురించి ఫస్ట్, గోవులు భగవత్ స్వరూపం, గో గురించి చెప్పుకున్నా దేవతలు సంతోషిస్తారు. సనాతన ధర్మంలో ఋషులు తపశ్శక్తితో ఇది దర్శనం చేసి మనకు చెప్పారు గోవుల గురించి. కనుక మేము భారతదేశంలో గో ఆరాధన బాగా చేస్తున్నాము. భారతీయ గోజాతి అని ఆ గోజాతికి చాలా పవిత్రమైనది అని. గోవు నుంచి వచ్చే ఐదు విషయాలు చాలా విశేషమైనది, ఆయుర్వేద వైద్యపరంగా కూడా విశేషమైనది. గోమలం, గోజలం, క్షీరం, దది, ఘృతం, ఇవి అమృత స్వరూపము. దేవతలకు భూమి ఎందు దొరికే అమృతం గోక్షీరం అని ఋషులకు విష్ణువే చెప్పాడు అని గురువుగారు చెప్తున్నారు. గోవులన్నీ రక్షించాలి, మరి రక్షిస్తున్న వారికి సహకారం చేయాలి. ఇవి రెండు ధర్మాలు మనం పెట్టుకోవాలి అని గురువుగారు ఇక్కడ చెప్తున్నారు. వేదం గోవుని అగ్నియ అనే పేరుతో చెప్తుంది. అగ్నియ అంటే దెబ్బతీయకూడనది. ఈశ్వర విభూతి ఉండే కొన్ని ఉపాధుల్లో ఆవు ఒకటి. అందుకే ఆవుని మనం భారతీయులు పూజిస్తాము. ఆవు ఎందు శివుడు ఉన్నాడు. ఏ ఇంట్లో ఆవు తృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు తృప్తిగా ఉంటారు. ఆవుకి గ్రాసం, ఘాసం ఇవి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. అలక్ష్మి తొలగాలంటే ఆవునికి పూజ చేయాలి. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు అంటాము. ఎందుకంటే గోవు బ్రాహ్మలు, బ్రాహ్మణులు వీళ్ళిద్దరూ యాగానికి, వేదానికి సహకారం చేస్తున్నారు. పశువులకి ఈశ్వరుడు పశుపతి, ఆవు ధాత్రి స్వరూపం ఉన్నారు. ఇక్కడ శివునికి గోపాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తే అది చాలా విశేషం. మాసానికి ఒక్కసారైనా పంచగవ్య ప్రాశనం చేస్తే మంచిది అంటున్నారు గురువు గారు. ఇక్కడ గోవులో ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారు అని శివుడు ఇక్కడ చెప్తున్నారు. మరి దీని తర్వాత గోవుల్లో ప్రధానమైనవి ఐదు ఉన్నాయి. ఇవి కైలాసంలో ఉంటాయి అంటున్నారు. ఇవి బ్రహ్మదేవుడు కోరిక వల్ల సృజింపబడ్డాయి. ఈ గోవుల పేరు నంద, సునంద, సురధి, సుమన, భద్రక. ఈ సుమనాని కామధేను అంటారు. ఈ గోమాతృలకు పుట్టిన సంతానమే మహావృషభం. ధర్మమే పుత్ర రూపంగా కలిగింది. దీని తర్వాత గోజాతి ఎలా వచ్చాయి అని గురువు గారు చెప్తున్నారు. శివుని పంచముఖంలో నుంచి గోజాతులు వచ్చాయి. ఏ ఏ ముఖం నుంచి ఏ తత్వం వచ్చింది, అక్కడి నుంచి ఏ దేను వచ్చింది, అది ఏ భస్మం ఇస్తుంది, ఆ భస్మం పేరు, ఇవన్నీ ఇప్పుడు గురువు గారు చెప్తున్నారు. సజ్జోజాత వదనం నుంచి వచ్చే తత్వం పృథ్వీతత్వం. ఇక్కడి నుంచి నంద అనే దేను వచ్చింది. ఈ ఇక్కడి నుంచి వచ్చే భస్మం పేరు భూతి. వామదేవ ముఖం నుంచి జలతత్వం, ఇక్కడ భద్ర అని కృష్ణవర్ణంతో ఉండే దేను వచ్చింది. భస్మం పేరు భసితం. అఘోర రూపం నుంచి అగ్నితత్వం వస్తుంది. ఇక్కడ రెండు వర్ణాలతో ఉండే సురభి అని దేను, రక్తవర్ణం, శ్వేతవర్ణం. భస్మం భాసనం. తత్పురుష వదనం నుంచి వాయుతత్వం, ఇక్కడ సుశీల అని దేను వస్తుంది. భస్మం క్షారం. ఈశాన వదనం నుంచి ఆకాశతత్వం, ఇది వివిధ వర్ణంలో ఉంటుంది. ఈ దేను పేరు సుమన. ఇది ఇచ్చే భస్మం పేరు రక్ష. ఇక్కడ ఐదు ముఖంలోకు ఐదు కళలు ఉన్నాయి. ఆ ఐదు కళల నుంచి వచ్చే ఐదు దేనువులు. కళలు ఏమంటే విద్య, శాంతి, ప్రతిష్ట, శాంత్య తీర్థ, మనోన్మణి. దీని తర్వాత గురువు గారు భస్మ విజ్ఞానం గురించి చెప్తున్నారు. భస్మం గురించి అద్భుత విషయాలు ఇక్కడ గురువు గారు మనకి చెప్తున్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి జయధీశ్వరుడికి చెప్పే విషయాలు. శివరూపమే భస్మం. ఇక్కడ అగ్నితత్వం, సోమతత్వం ఇవి గురించి ప్రస్తావన చేస్తున్నారు గురువు గారు. అగ్నితత్వం పరమేశ్వరుని అగ్ని రూపమైన దానికి రౌద్రి, ఘోర, తేజస్ అంటారు. సోమతత్వం అంటే జలతత్వం. దీనికి శక్తి, అమృతం, శాంతి, కీర్తి. అగ్ని అమ్మ, జలం అయ్యా అంటున్నారు గురువు గారు. యజ్ఞ రూపంలో అగ్ని సోమం కలిసి ఉంది. వీటిని ఎసన్సే భస్మం అంటున్నారు గురువు గారు. కర్మంలో తత్వం తెలుసుకొని చెయ్యాలి అంటున్నారు. ఎందుకంటే అది మంచిది, పరమాత్మ మనల్ని తీసుకొని వెళ్తుంది అని గురువు గారు చెప్తున్నారు. భూమి యందు అన్నిట్లో రస తేజస్ రూపంలో సోమం అగ్ని ఉంటాయి. ఇది ఎందుకంటే ఈ ఈ శివ శివ శక్తి స్వర్ ఐక్యత్వం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అందుకే చెప్తున్నారు. శివుని రూపం ఎక్కడ కనపడుతుంది అంటే సూర్యుడు అగ్నిలో కనపడుతుంది. రసస్వరూపం అమ్మతత్వం ఎక్కడ కనపడుతుంది అంటే రసంలో వర్షంలో కనపడుతుంది. వాక్ అర్థం దీంట్లో కూడా ఈ సమన్వయం ఉంటుంది. భస్మోపాసనం భస్మ వ్రతం అంటారు. ఈ పైభాగం సోమం శివమయం, భూమి ఎందు అగ్ని అగ్నిమయం, అది శక్తిమయం. అగ్ని వాయు సూర్యుడు ఇదే భూ భువ సువహ ఇవియే రిగ్ యజుర్ సామవేదం ఇవియే ఆ ఊమ. ఈ కింద ఉండే అగ్నికి పైక వెళ్ళేది లక్షణం, పైక ఉండే సోమానికి కింద వచ్చేది లక్షణం. ఇవి రెండు కలిస్తే శివశక్తి తత్వం ఐక్యం. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది తెలుసుకొని ఈ భావంతోనే భస్మధారణం చేసుకోవాలి అని చెప్తున్నారు గురువు గారు. ఇప్పుడు భస్మాన్ని చేతిలో పెట్టుకొని ఐదు బ్రహ్మ పేరులు స్మరించుకొని భస్మధారణం చేసుకోవాలి. ఇక్కడ ఈశానతే తత్పురుష నమో పురాయ
హలో గౌరీ గారు, మీ వాయిస్ పోయిందండి, కట్ అయిపోయింది.
అయితే కాళ్ళు ఉన్నారు,
డిస్కనెక్ట్ అవ్వాలి. హలో గౌరీ గారు, ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు.
రికార్డింగ్ ఉంది, ప్లే చేయనమ్మా.
చేసేస్తారా లాస్ట్ అది? ఓకే.
గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నా పేరు బాయి. శివుని రూపం ఎక్కడ కనపడుతుంది అంటే సూర్యునిలో కనపడుతుంది. అమ్మ రూపం రసతత్వం, అది వర్షంలో కనపడుతుంది. శివశక్తి స్వరూపం చెప్పేటప్పుడు పైభాగం సోమం శివమయం, భూమి యందు అగ్ని సోమమయం, ఈ వాయు సూర్యన్ వీటినే భూర్ భువ సువ అంటారు. రిగ్ యజు సామం ఇదేవి ఆ ఊ మా. కింద ఉండే అగ్నికి పైక వెళ్ళేది లక్షణం, పైక ఉండే సోమానికి కింద వచ్చేది లక్షణం. రెండు కలిస్తే శివశక్తి తత్వం, అగ్నిసోమ తత్వం. ఇవి ఎందుకు చెప్తున్నారంటే ఈ భావంతో భస్మధారణం చెయ్యాలి. పరమేశ్వరుడిని పంచవదన ధ్యానంతో భస్మధారణం చేసుకోవాలి. భస్మధారణం చేసుకోవాలి అంటే భస్మాన్ని చేతిలో పెట్టుకొని ఐదు బ్రహ్మలు పేరు ఉంచుకుంటే చాలు అంటున్నారు గురువు గారు. ఈశానతే తత్పురుష నమో భూరాయతే సదా వామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయవే. భస్మధారణం ఎప్పుడైనా చేసుకోవచ్చు. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు భస్మంతో జలం కలిపి చేసుకోవాలి. తర్వాత త్రిభస్మం చేసుకోవచ్చు. దేహంలో 8 చోట్ల, 16 చోట్ల, 22 చోట్ల భస్మధారణం చేసుకోవచ్చు. కుండ్రంగానే పెట్టుకోవాలి. పైన గీత సామవేదం, మధ్యది యజుర్వేదం, కింద ఉండే గీత ఋగ్వేదం. స్త్రీలు కూడా పంచాక్షరంతో తరించవచ్చు. బ్రహ్మచారి త్రయంబక మంత్రంతోనూ, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళు పంచబ్రహ్మాది మంత్రంతోనూ, వానప్రస్థంలో ఉండేవారు అఘోర మంత్రంతోనూ, సన్యాసిగా ఉండేవారు కేవలం ఓంకారంతోనూ భస్మధారణం చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ గురువు గారు మనకు చెప్తున్నారు. శ్రీమాత్రే నమః.
చాలా చక్కగా చెప్పారండి గౌరీ గారు. ఎంతో ఎన్నో విషయాలు తెలిసాయి. భస్మధారణ అంటే ఏదో రకంగా చేసేసుకుంటాం, కానీ అది పద్ధతి ఎలా చేయాలి.
చక్కగా చాలా వివరణగా చెప్పారు గురుగారు ప్రవచనం కూడా. గౌరీ గారు చక్కగా కవర్ చేశారు.
తర్వాత స్పీకర్ ఉమా కామేటి గారండి. ఉమా కామేటి గారు ఇప్పుడు అపర శివభక్తుడు భస్మధారణ వ్రతుడైన మంకనకుడి కదా, ఆయన చేసిన శిరోవ్రతం గురించి చెప్తారు. ఇంకా రుద్రాక్ష మహిమ, రుద్రాక్షులు ఎలాంటివి ధరించాలి, ఎలా ధరించాలి, ధరించిన వారు పాటించవలసిన నియమాలు, ఈ భస్మము రుద్రాక్షల విజ్ఞానం ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా 11 అనివాకాల్లో ఉన్న రుద్ర నమక మహిమ, రుద్రం అన్ని ఎన్ని రకాలు, అవి ఎలా సాధన చేయాలి, ఎలా జపించాలి, అందులో ఉన్న మంత్రాలు, వాటికి సంబంధించిన దేవతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉమాగారు ఉమాగారు ఉన్నారండి. మధుకర్ గారు లేకపోతే ప్లే చేస్తారా?
శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ. మన గురువు గారు భస్మధారణ ఎలా చేయాలో చాలా వివరంగా అద్భుతంగా చెప్పారు. భస్మం త్రిపురాండ్రంగా ధరించాలి. వైగీత సామవేదం, మధ్యగీత యజుర్వేదం, పిండగీత ఋగ్వేదంగా వివరించారు. భస్మధారణ ఆయుర్వృద్ధి, వీలు పంచాక్షరి మంత్ర జపంతో, బ్రహ్మచారి త్రయంబక మంత్ర జపంతో, గృహస్థు పంచాక్షరితో, వానప్రస్థులు అఘోర సన్యాసి ప్రణవంతో ధరించాలన్నారు. ఒకప్పుడు మంకనుడు అనే భక్తుడు శంక ఆటంకాలు లేకుండా 3 సంధ్యలలోనూ భస్మధారణ చేసి శిరోవ్రతం ద్వారా శివునిపై ధ్యానం నిలిపి తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందారు. భస్మధారణ వలన పాపాలు ఎలా పోగొట్టుకోవాలో వివరించారు. కాలభాగంలో ధరించి శిరస్సుతో చేసిన పాపాలు, చేతులపై ధరించి చేతితో చేసిన పాపాలు పోగొట్టుకోవచ్చు. ఈ గురువు గారు రుద్రాక్ష వాటి మహిమల గురించి ఇలా వివరించారు. త్రిపురాసుర సంహార తరువాత పరమేశ్వరుని అశ్రువుల నుండి రుద్రాక్ష పుట్టింది. వీరత్యాగ సమయంలో రుద్రాక్ష వంటిపై ఉంటే సద్గతులు లభించి ఉత్తమ లోకాలకు చేరుతారు. రుద్రాక్ష ధారణ వలన శరీర బాధలు ఉండవు, ఆకస్మిక ప్రమాదాలు జరగవు, ఆయువు పెరుగుతుంది. రుద్రాక్ష ధరించిన వారితో గిరిజా సమేతుడైన శివుడు నివసిస్తాడు. రుద్రాక్షలు ధరించినప్పుడు శుచి అయిన జీవితం చాలా అవసరం. భస్మ రుద్రాక్ష ధారణ గురించి వినడం కూడా అదృష్టం. రుద్రం గురించి చాలా అద్భుతంగా వివరించారు మన గురువు గారు. 4 వేదాల సారం రుద్రం. నమకం పారాయణం చేస్తే 4 వేదాలు పారాయణం చేసిన ఫలితం లభిస్తుంది. క్షేత్రాల్లో కాశీ, దేవతల్లో శివుడు, వేదాల్లో శతరుద్రం, మంత్రాల్లో పంచాక్షరి శ్రేష్టమని అన్నారు. మానవ కోటికి కావలసినవి అన్నీ ఇచ్చే శక్తి రుద్రానికి ఉందని వివరించారు. నమకం చదివి ఒక్కొక్క అనువాకంతో చమకం కలిపి చేస్తే 11 ఆవృతాలు చేస్తే దీన్ని శ్రీరుద్రైకాదశి అంటారు. శ్రీరుద్రైకాదశిని 11 సార్లు పారాయణ చేస్తే మహారుద్రం. మహారుద్రం ని 11 సార్లు పారాయణం చేస్తే అతిరుద్రం అవుతుందని వివరించారు. రుద్రంలో కొన్ని మంత్రాలకు విష్ణువు దేవత, కొన్ని మంత్రాలకు ఉమామహేశ్వరుడు దేవత, కొన్నిటికి సూర్యుడు దేవతలు. రుద్రం సర్వదేవతా వ్యాపకమైనది, సర్వరోగ నివారిణి కూడా. శివుణ్ణి ఎలా ధ్యానించాలో గురువు గారు వివరించారు. ప్రకృతికి అతీతమైనది, నిర్గుణం, నిష్కలం, నిత్యం, మనసుకు వాక్కునకు అతీతమైనది. ఆ పరమైన తేజస్సే నేను అని భావించాలి. బ్రహ్మ విష్ణు స్వరూపమై సృష్టి స్థితులకు ఆధీనమైనది శివుని యొక్క నిర్గుణ స్వరూపం. శివుణ్ణి మన హృదయంలో బ్రహ్మరంధ్రం సహస్రార రంధ్రంలో ధ్యానించాలి. ఎక్కడ దృష్టి నిలిపితే అక్కడే ధ్యానించాలి. శివుడిని అద్భుతంగా వర్ణించారు. శుద్ధ స్ఫటికంలా మధ్యాహ్న ఆదిత్యుని తేజస్సుతో అత్తత్వముగా తెల్లని పద్మము మీద ఆసీనుడై గంగని చంద్రుడిని శిరసుపై దాల్చి త్రిపురాండ్రము ధరించి పాలనేత్రముతో స్వర్ణ కుండలాలతో ఎర్రని పెదవుల చిరునవ్వుతో మెడలో ముత్యాల మాలలతో నాలుగు చేతులతో అక్షమాల అమృత కలశం చిన్ముద్ర పుస్తకం ధరించి తెల్లని వస్త్రం యజ్ఞోపవేతంగా ధరించి రత్న సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. వీరాసనం ధరించి విరాట్ రూపంతో ఉన్నాడు. బంగారు రంగులో మెరిసిపోతున్న ఉంగరాలను చేతి వేళ్లకు ధరించాడు. ముత్యాలు వేలాడుతున్న బంగారు మొల నూలు ధరించాడు. సకల విద్యలను ఐశ్వర్యాలను ఇచ్చే శివుడిని కనకాదులు పొలుచుకుంటున్నారు. ఈ సత్యానంద శివాత్మక మూర్తిని ఎప్పుడూ మన హృదయంలో ధ్యానించుకోవాలి. ఇక అమ్మవారిని గురువుగారు ఇలా వర్ణించారు. 10,000 సూర్యులు కాంతితో అమ్మవారు శివుని వామభాగంలో ఆసీనులై ఉన్నారు. ఆ తల్లిది రత్న ఖచ్చిత సువర్ణ ముకుటం ధరించారు. దాని క్రింద కస్తూరి తిలకంతో అందమైన విశాల పాల భాగం వంకీలు తిరిగిన ముంగురులు నుదుటిపై ఉన్నాయి. శివుని చెరుకు విల్లు లాంటి నేత్రములు కలిగి ఉన్న తల్లి. ముత్యము కెంపు వజ్రములతో నాశాభరణం ఎర్రని అదరాలతో దానిమ్మ గింజలు పోలిన ఇటువంటి పలువరుసతో బంగారు తాటంకాలతో తాంబూల సేవనం చేస్తూ ఆ తల్లి మెరిసిపోతున్నారు. దక్షిణామూర్తి మనోజ్ఞై అయిన ఆ తల్లి చెరుకు విల్లు పుష్పబాణాలు పాశాంకుశాలతో ప్రకాశిస్తుంది. ఆ అమ్మ దేవతలు అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఉంటే వారి కిరీటాల కాంతులు అమ్మకు హారతులుగా శోభిలుతున్నాయి. అమ్మ పూర్ణ చంద్రబింబం లాంటి ముఖముతో చిరునవ్వులు చిందిస్తూ శివుని పక్కన ఆసీనులై ఉన్నారు. తను రక్షించడమే అమ్మకు లక్షణం. అమ్మ ఎర్రని కాంతి శివునిపై ప్రతిబింబించి తెల్లని శివుడు ఎర్రగా కనిపిస్తూ యువకుడై యవ్వనంగా సుందరంగా దర్శనమిస్తున్నాడు. అనేక దేవతలతో సేవింపబడుతూ సృష్టి స్థితి లయకారకుడైన ఆ మూర్తిని గౌరీశంకర మూర్తి అంటారు. ఈ విధంగా దర్శించుకున్న ఈ మూర్తిని హృదయ మండలంలో ధ్యానించి శతరుద్ర పారాయణం అభిషేకం చేసుకోవాలి. మనమంతా భస్మ రుద్రాక్ష ధారణ చేసుకొని రుద్రాన్ని అనుసంధానం చేసుకున్నాము. మనందరి హృదయంలో గౌరీశంకరుడు మహా తేజస్సు నింపారు మన గురువుదేవులు. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః.
చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు శివపార్వతులను మాకు దర్శనం చేయించారు. ఇక నుంచి అసలు నెక్స్ట్ 2-3 కూడా ఈ శివుడు ఆలయంలో సేవలు మనం మానసికంగా చేసుకోవచ్చు. అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు రుద్ర మహిమ, రుద్రాన్ని ఎలా జపించాలి, ఏ సమయాల్లో జపించాలి అన్న విషయాలు. ఇంకా స్కందుడు కైలాసంలో స్ఫటిక మందిరంలో ఆ చంద్రమౌళీశ్వరుని దర్శించి ఎలా స్తోత్రించాడో అందరితో ఆ వివరాలు చెప్తారు గాయత్రి ఇక్కడ. అలాగే అమ్మవారి కొరగా స్కందుడు చెప్పిన పంచాక్షరి వైభవం గురించి కూడా తను మనకి వివరిస్తుంది గాయత్రి మల్లంపల్లి. గాయత్రి.
శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. రుద్ర నమక స్తోత్రం పఠిస్తూ జపము హోమము అర్చన అభిషేకము చేయవచ్చు. రుద్ర ఏకాదశి ఏ విధంగా చేయాలంటే మొత్తం రుద్ర నమకం చదివి చమకం ఒక అనువాకం చదవాలి. ఈ విధంగా మొత్తం 11 సార్లు ప్రతిసారి నమకం చదివి ఒక చమక అనువాకంతో పూర్తి చేయాలి. ఈ విధంగా మండల దీక్షగా చేస్తే మహాపాపాలు పోయి రాజసూయ యాగం చేసిన ఫలితం వస్తుంది. మండల దీక్ష పట్టినప్పుడు చాలా నియమ నిబద్ధంగా ఉండాలి. ఆహార విషయాలు పాటించాలి, ఆ నియమాలు పాటించాలి. రుద్ర మంత్రములను పఠిస్తూ ఇంకా పాయసం తేనె నెయ్యి మొదలైన వాటితో హోమం చెయ్యాలి. హోమం కంటే కూడా తర్పణం మంచిది. మంత్రం చెబుతూ రుద్రం తర్పయామి అంటూ తర్పణం ఇవ్వాలి. జపము తర్పణం కంటే శ్రేష్టం, అన్నిటికంటే శ్రేష్టమైనది అభిషేకం. రుద్ర ఏకాదశి మొత్తం చేసిన పిమ్మట శాంతి పంచకం చేయాలి. సహనాభవతు మొదలైన శాంతి మంత్రములతో సహా దశశాంతులు చేయడం వలన పరిపూర్ణం అవుతుంది. రుద్ర నమకం చమకం 3 సంధ్యల్లో ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. ప్రాతకాలం రుద్ర నమక చమకాలు చదివితే మహాపాతకాలు తొలగి శివ సాయుధ్యం లభిస్తుంది. మధ్యాహ్నం చదివితే గణాల్లో ఒకనిగా అవుతారు. సాయంత్రం చదివితే ఇహలోకంలో సర్వం అనుభవించి పరలోకానికి వెళ్తారు. రుద్రం చదివేటప్పుడు విభూతి పెట్టుకోవాలి, రుద్రాక్షధారణ చేయాలి, లింగారాధన చేయాలి. తర్వాత హవనాదులకు సంబంధించిన విశేషాలు కూడా చెప్పబడ్డాయి. ఏ సమస్యను తొలగించుకోవడానికైనా శివరహస్యంలోని రుద్ర ప్రక్రియలు ఉన్నాయి. పార్థవలింగాల గురించి ఇంకా అభిషేక విధుల గురించి కూడా చెప్పబడింది. రుద్రము పాపాలు పోవడానికి, ప్రాయశ్చిత్తాలు చేయడానికి, వ్యాధులు తొలగడానికి ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొంది చివరకు శివప్రీతితో రుద్రం చేస్తే పరమాత్మని తెలుసుకుని కైవల్యం పొందే ఫలితం కలుగుతుంది. ఏ పట్టణమందైనా వేదానుష్ఠానం చేసిన వాడు భస్మరుద్రాక్షలు ధరించి రుద్రజపం నిత్యం చేస్తే ఆ ఊరు క్షేత్రం అవుతుంది. ఆ చుట్టూ క్రోశ పరిధిలో ఎవరు మరణించినా వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. రుద్రం మొత్తానికి అమృతం అని పేరు. తర్వాత స్కందుడు కైలాసమందున్న ఒక ప్రత్యేక మందిరం గురించి వివరించాడు. మనం కూడా ఆ మందిరంను భావించి దర్శనం చేసుకుందాం. కైలాసమంత శుద్ధమైన చంద్రకాంత శిలలతో ప్రకాశిస్తోంది. పరమేశ్వరుని శిరస్సున చంద్రుని నుంచి అమృతం స్రవిస్తూ అక్కడ ఒక కొలనుగా మారింది. ఆ కొలన్ నిండా చక్కని కలువలు విరబూసి ఉన్నాయి. అక్కడ స్ఫటిక శిలలతో నిర్మించబడిన శివాలయం ఉంది. స్వామి గర్భప్రాకారానికి ముందర మణిహారాలని ధరించిన ఒక వృషభం ఉంది. ఆ దివ్యమైన ఆలయానికి పైన మణికుంభాలున్నాయి. శివాలయంలో అద్భుతమైన శివలింగం ఉంది. ఎన్నో యోజనాల విస్తారం, మొత్తం స్ఫటికం, పైన చిన్న నెలవంక అమృతంతో తడుస్తూ కనిపిస్తోంది. ఆ లింగమే చంద్రమౌళీశ్వర లింగం. ఆ దివ్యమైన స్ఫాటిక లింగము భుజంగములు చుట్టుకొని ఉంది. బిల్వములతో అర్చింపబడి ఉంది. ఆదిశంకరులు తమ తపస్సులో ఈ లింగాన్ని దర్శించి తనతో తీసుకువచ్చారు. ఇక్కడ కుమారస్వామి, నందికేశుడు, గణపతి, మిగతా గణములు చేసిన ఒక స్తోత్రం ఉంది. గురువుగారు చెప్పినది నేను ఇప్పుడు చదువుతాను. చంద్రమౌళీశ్వర స్తోత్రం. ఈ స్తోత్రం యస్మిన్ జగత్ సర్వమిదం విభాతి యశ్చాత్యనన్య సకల ప్రపంచాత్ తిలేషు తైలోపముమాస్థితత్వాత్ శ్రీ చంద్రమౌళీశ్వరమాశ్రయామః. యస్మిన్ జగత్ సర్వమిదం విభాతి ఉమానభిజ్ఞాయ శివం కదాచిత్ కదాచిత్ దుఃఖస్య నాంతం సముపైతి ధీరః పాం సచ్చిదానందమయం ప్రశాంతం శ్రీ చంద్రమౌళీశ్వరమాశ్రయామః. అజం పురాణం పురుషం మహాంతం అనశ్వరం వాన్ మనసోతి దూరం జ్ఞానాత్మనాం హృద్యవభాసమానం శ్రీ చంద్రమౌళీశ్వరమాశ్రయామః. కైలాసశైలేంద్ర శిరస్థకేషు నగేంద్రపుత్ర్యా సహసం వసంతం విభూతిరుద్రాక్ష విభూషితాంగం శ్రీ చంద్రమౌళీశ్వరమాశ్రయామః. శృంగేరి, కాంచీపురం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ స్తోత్రము ఆ చంద్రమౌళీశ్వరం ముందర చేసుకోవడం మంచిదన్నారు గురువు గారు. క్లుప్తంగా ఈ స్తోత్ర సారాంశం ఏమిటంటే, పరమాత్మ జ్ఞానులకి తెలియబడతాడు, వారి హృదయంలో ఆయన దివ్య స్ఫాటిక లింగమై ప్రకాశిస్తాడు. సామాన్యులు స్థూల లింగాన్ని ఎలా చూస్తారో అలా జ్ఞానులు హృదయంలో ప్రకాశించే తత్వమే ఈ దివ్య స్ఫాటిక లింగం. ఆ మహాలింగంలో అమ్మవారితో కలిసి చంద్రలేఖ ధరించి తెల్లని కాంతులతో స్వామి ప్రకాశిస్తున్నాడు. వారి స్తోత్రం పూర్తయ్యేసరికి పరమేశ్వరుడు, పార్వతి ప్రత్యక్షమయ్యారు వాళ్ళని అనుగ్రహించడానికి. అప్పుడు స్కందుని మనసు ఎరిగి పార్వతి శివుని పంచాక్షరి వైభవం తెలపమని కోరింది. నమ శివాయ లేక శివాయ నమః పంచాక్షరి అవుతుంది. ప్రణవం చేర్చితే షడక్షరం అవుతుంది. పంచాక్షరికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి. పంచాక్షరి శివభక్తునికి సమస్తం చేకూరుస్తుంది. శివ అంటే శుద్ధం, శాంతం, మంగళం. కర్మల్లో తిరిగి తిరిగి జగత్తు అంతా దేనిలో లయమవుతుందో ఆ తత్వమే శివం. సర్వ జగత్తు ఎవరి అధీనంలో ఉంటుందో అతడు శివుడు. అర్ధస్ఫురణతో శివస్మరణ చేయాలి, అప్పుడు శక్తి అధికమవుతుంది. ఉపనిషత్తుల సారమే పంచాక్షరి. గురువు అనుమతి తీసుకుని మంత్రంగా పొందాలి. గురువు నియమాలతో పంచాక్షరి జప విధానాన్ని శిష్యుడికి బోధిస్తాడు. మంత్రం తీసుకున్నాక ఒక్క రోజు కూడా విడవకుండా మంత్రం చేయాలి. బ్రహ్మచారి అయితే 1000, గృహస్థ అయితే 3000 సార్లు చేయాలన్నారు. ప్రత్యేక దినాల్లో అధిక సంఖ్యలో చేయాలి. ప్రతిరోజు 3 పూటలా చేయాలి. గ్రహణం అప్పుడు, విషువులు అనగా పగలు ఎక్కువ రాత్రి ఎక్కువగా ఉండే రోజుల్లో, ప్రదోషం అప్పుడు ఎక్కువగా చేయాలి. అలా చేస్తే 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. శివుని మూర్తిని ధ్యానిస్తూ జపం చేసుకోవచ్చు, లేక కల్పవృక్ష మూలంలో అమ్మవారితో సహా ఉన్న మూర్తిని ధ్యానించవచ్చు. బ్రతికినంత కాలం పంచాక్షరి చేస్తే మంచిది. అనారోగ్యం నుంచి ఉపశమనం కోసం రావి కొమ్మలతో హోమం చేసి పంచాక్షరి యుద్ధం చేయాలి. ఇలాగా ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే నిష్కామంగా జపించినట్లయితే సంపూర్ణ బ్రహ్మజ్ఞానంతో కైవల్యం పొందుతారు. ఎప్పుడు? నిష్కామంగా చేసినప్పుడు, భక్తితో చేసినప్పుడు. పంచాక్షరి ముక్తిహేతువైన గొప్ప మంత్రం. పంచాక్షరిని మంత్రంగా పొందిన వెంటనే శివక్షేత్రానికి వెళ్ళి విధి విధానాలు పాటించి మంత్రం పఠించుకోవాలి. మంత్రము కూడా పవిత్రమైన మాసాల్లో పుణ్యనదీ తీరాలలో పుణ్యతిథులలో గురువు వద్ద నుండి పుచ్చుకోవాలి. గురువు శృతి మార్గమును అనుసరించి జితక్రోధుడై సాత్వికుడై శివభక్తుడై తను నిత్యం పంచాక్షరి చేసేవారుగా ఉండాలి. గురువు కూడా శిష్యుని పరీక్షించి పరిశీలించి మంత్రం ఇవ్వాలి. పంచాక్షరి ఐదు వదనాలతో దివ్యమైన కాంతులతో ప్రకాశించే ఒక దేవత. ఈశ్వరుని పంచముఖాల నుండి ఉద్భవించింది. ఒక అక్షరంలో విష్ణువు, ఒక అక్షరంలో స్కందుడు, ఒక అక్షరంలో ఇంద్రుడు, ఒక అక్షరంలో అమ్మవారు, ఒక అక్షరంలో శివుడు. తర్వాత ఒక్కో అక్షరానికి ఒక ఛందస్సు ఉంది. గాయత్రి, ఉష్ఠిక్, అనుష్ఠుప్, పంక్తి, బృహతి. ఒక్కో అక్షరానికి ఒక ఋషి ఉన్నారు. ఇలాగ పంచాక్షరి స్వీకరించడానికి అందరూ అర్హులే. గురువు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో అలాగే ఇస్తారు. ఇక్కడ పంచాక్షరి అర్ధస్తవం కూడా చెప్పబడింది 7 శ్లోకాల్లో. ఈ స్తోత్రము పంచాక్షరిలోని 5 అక్షరాలతోటి కూర్చబడింది, కానీ 7 శ్లోకాలు. మొదటి శ్లోకం ఓంకారంతో మొదలవుతుంది, ఈశానత్వంతో 2వ శ్లోకం మొదలవుతుంది. తర్వాత పంచాక్షరిలోని న, మా, సి, వా, య ఈ 5 అక్షరాలతో 5 శ్లోకాలు ఉంటాయి. మొత్తం 7 శ్లోకాలతో కూడిందనమాట ఈ పంచాక్షరి అర్ధస్తవము. పంచాక్షరి చేశాక ఈ శ్లోకములు చెబితే ముక్తి లభిస్తుంది. తర్వాత గురువు వద్ద నుండి మంత్రం పొందినప్పుడు శిష్యుడు, ఆ పొందే శిష్యుడు ఆజ్ఞాహీనం, శ్రద్ధాహీనం, క్రియాహీనం, దక్షిణాహీనం అంటే మీ అందరికీ తెలుస్తుంది కదా. ఇవన్నీ లేకుండా గురువు చెప్పిన విధానంలో చెయ్యాలి. మంత్రం బయటికి వినపడకుండా చెయ్యాలి. తర్వాత సదాచారం పాటిస్తూ చెయ్యాలి. శిష్యునికి ఉండవలసిన లక్షణాలు శాంతం, దాంతం అంటే బహిర్ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంకా భవమైన రోగానికి ఒకే ఒక ఉపాయము శివ పంచాక్షరి. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ మస్తు.
చాలా బాగా చెప్పావు గాయత్రి. ఆ చంద్రమౌళీశ్వరుడు దర్శనం చేయించావు. అలాగే ఆ చంద్రమౌళీశ్వరుడి శ్లోకాలు మనం నిత్యం మన నిత్య పూజలో పెట్టుకుని చదువుకోగలిగితే అందరూ చాలా పుణ్యం వస్తుందని గురువు గారు చెప్పారు. ఇంకా తర్వాత రమా నాగవల్లి గారు, శివలింగార్చన మహిమ, ఆ పరమాత్మ యొక్క నిర్గుణమైన నిష్కలమైన ఈశ్వర తత్వాన్ని తెలియజేసే శివలింగ తత్వం, లింగ విజ్ఞానం, అలాగే బ్రహ్మదేవుడు చేసిన శివలింగ స్తోత్రం, శివలింగ వైభవం, పంచముఖ శివలింగ రూప తత్వం, వివిధ శివమూర్తుల వివరాలు, ఇవన్నీ కూడా మనతో పంచు ఆ విషయాలన్నీ పంచుకోవడానికి వస్తున్నారు. రమా నాగవల్లి గారు నమస్కారం.
నమస్కారం అండి. అందరికీ వినిపిస్తోందా నేను మాట్లాడేది?
వినిపిస్తోందండి.
శ్రీ మహాగణపతే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శివాది శ్రీ గురుభ్యో నమః. పంచాక్షరి మహిమ తర్వాత శివలింగ విజ్ఞానాన్ని తెలియజేయడం ప్రారంభించాడు పరమేశ్వరుడు. ఆ వివరాలు తెలిపే ముందు గురువు గారు ఈ సందర్భంలో మన దేశం ధర్మం పట్ల జరిగిన దయనీయమైన విజయం ఒకదానికి చక్కని సమాధానం చెప్పారు. పాశ్చాత్యులు శివలింగార్చనని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. లింగార్చనని శరీర అవయవ పూజగా దుష్ప్రచారం చేశారు. మన పురాణేతిహాసాలలో ఎక్కడా అలా చెప్పబడలేదు. మన పురాణాల ప్రకారం లింగం ఆద్యంతరహిత జ్వాలాస్తంభంగా ఆవిర్భవించింది. ప్రపంచం అంతా అందులో లీనమై ఉన్నది. సృష్టి ఆరంభంలో ప్రపంచం అంతా అందులోంచి వ్యక్తమయ్యి సృష్టి అంత్యకాలంలో దానిలోనే లీనమవుతుంది. లింగమే సకల జగత్తుకి ఆధారం. దారుకావనంలో ఋషులు తపస్సు చేస్తుండగా శివుడు వారిని పరీక్షించడానికి వెడతాడు. శివుని అందమైన రూపం చూసి ఈర్ష్యతో ఋషులు ఒక ప్రయోగం చేయడం వలన ఆయన శరీర అవయవం జారిపడి ఆకాశంలోకి ఎగిసి సర్వ జగత్తులు దానిలో గోచరిస్తాయి. ఋషులకు శివతత్వం జ్ఞానోదయం అయ్యి క్షమాపణ వేడుకుంటారు. శివుని శరీరం సాధారణ మానవ శరీరం కాదు. శివపూజలో యోని మరియు లింగం అనే పదాలను వాడతారు. కానీ ఈ పదాలను సాధారణ మానవ శరీర భాగాలుగా అన్వయించకూడదు. ఈ విషయం కామక దృష్టితోనే కాకుండా వైద్య మరియు తాత్విక దృష్టితో పరిశీలించాలి. సృష్టికి కారణం అమ్మ నాన్నలు. ఈ కారణతత్వం రెండు రూపాల్లో ఉంటుంది. మొదట బీజ రూపం తండ్రిగా, రెండవది బీజాలను వ్యక్తపరచిన రూపం మాతృరూపంగా. ఈ జగజ్జనక భావమే లింగరూపం, జగన్మాతృభావం యోని రూపం. లింగం ప్రకృతి పురుషాత్మక తత్వం, సర్వప్రాణికోటికి పుట్టుకకి వర్తిస్తుంది. సృష్టి అనే చెట్టు బయటకు రాకముందు ఆ బీజంలో లీనమై ఉంటుంది. ఆ బీజమే లింగం. ఆ తర్వాత శివుడు 55 రుద్రకళలను గురించి ప్రస్తావిస్తారు. ప్రపంచంలో 11 ఆదిభౌతిక రుద్రకళలు ఉన్నాయి. మన శరీరంలో 5 ప్రాణ, 5 ఉపప్రాణ మరియు ఆత్మ అను 11 ఆధ్యాత్మిక రుద్రకళలున్నాయి. దేవతలలో 11 ఆదిదైవిక రుద్రకళలున్నాయి. గ్రహమండలంలో 11 అంతరిక్ష రుద్రకళలున్నాయి. ఇవన్నీ కాక 11 ఆది యజ్ఞ రుద్రకళలున్నాయి. ఈ 55 రుద్రకళలు కలిస్తే అదే సమస్త శక్తులు కేంద్రీకృతమైన మహాగ్నిలింగం. శ్రీరుద్రంలోని 11 అనువాక్కాలు 55 రుద్రకళలు. సూర్యునిలో 55 రుద్రకళలున్నాయి. విశ్వం యొక్క శాటిలైట్ వ్యూ లింగాకారంలో ఉన్నది. దానికి వెన్నులాగా విష్ణు పురాణం తెలిపిన శిశుమార చక్రం మొసలి ఆకారంలో గోచరిస్తున్నది. ఇదంతా కలిపి చూస్తే ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి అని వేదం వర్ణించిన విశ్వలింగా కృతి గుర్తుకొస్తుంది. సమస్త విశ్వాన్ని తపస్సమాధిలో దర్శించిన ఋషి విశ్వస్వరూపుడైన ఈశ్వరుడిని ఆరాధించాలనుకున్నప్పుడు ఆరాధించే రూపమే శివలింగం. మనం చూస్తున్న సరిగా చూడలేని విశ్వం అంతా కలిపి ఒక్కటిగా దర్శిస్తే అదే శివలింగం. లోతైన గంభీరమైన తాత్వికమైన అర్థం ఉన్నది శివలింగానికి. అంత గంభీర సనాతన ధర్మానికి వారసులం మనం. ఎవరన్నా ప్రశ్నిస్తే నాకు తెలియదు కనుక దీనికి అర్థం లేదనకూడదు. అర్థం తెలిసిన వారిని కనుక్కుని సరైన సమాధానం చెప్పాలి. మన పిల్లలకు మన ధర్మం పట్ల గౌరవం, ప్రైడ్ నేర్పించాలి. మా దేశంలో ప్రపంచం ఆశ్చర్యపోయే విగ్రహం, పూజ, తత్వం, శాస్త్రం, యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం, యజ్ఞశాస్త్రాలు ఉన్నాయని చెప్పాలని ఎలుగెత్తి స్వామి వివేకానందుని వలె సింహగర్జన చేసిన గురువుగారి మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. ఆ నినాదం భారతీయులందరికీ ఆచరణీయ కర్తవ్యం. లయనాత్ సర్వజగతాం లింగమిచ్యుచ్యతే మునవ. సర్వజగత్తుని లీనం చేసుకునేది లింగం. లయ అంటే రిధం, రిధం అంటే టైమింగ్. మన ఊపిరికి, నడకకు రిధం ఉంటుంది. లయ లేకపోతే ప్రపంచం లేదు. సర్వ జగత్తు లయతో నడుస్తోంది. విశ్వం నడవటం స్థితి. స్థితిలో లయ ఉంది. లయకారకుడు శివుడు, స్థితికారకుడు విష్ణువు. స్థితి లయలు వేరుగా లేవు. ఇదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనడంలో ఆంతర్యం. శివకేశవ భేదభావంతో చేసే వాదోపవాదాలు లాజికల్గా ఆలోచింపచేసే వారికి సమాధానం ఇవ్వవు. తాత్విక స్థాయికి ఎదిగి సమాధానం ఇవ్వగలగాలి మనం. ఆ స్థాయి కలిగిన ధర్మం మనది. ఆదిశంకరులు మనకి అటువంటి తత్వాన్ని ఇచ్చారు. ఒక రిలీజియన్ కాదు వారు అందించింది అని గురుదేవులు మరొక అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఇక్కడ జగత్తుకి ప్రకాశం శివుని నుంచే వస్తుంది. శివుడు స్వయం ప్రకాశకుడు. ఆయన ఉండటం వలన జడమైన జగత్తు కదులుతోంది. జగత్తుకి ఎన్ని వికారాలున్నా కదలికనిచ్చే శివునకు మాత్రం వికారాలు లేవు. ఆయన నిర్వికారుడు, సాక్షిగా ఉన్నాడు. జగత్తు, ఈశ్వరుడు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. ఇదే శంకరులు చెప్పిన తిజ్జడ గ్రంథి తత్వం. ఆ అనే శబ్దాన్ని ఒక అక్షరం ద్వారా ఎలాగైతే గుర్తిస్తున్నామో అలాగే లింగం ద్వారా పరమాత్మని తెలుసుకోగలం. జడమైన విగ్రహానికి ఆగమాలలో ఆరాధనకు తెలియచేసిన శబ్ద మంత్ర యజ్ఞములతో చైతన్యాన్ని ఇస్తున్నాం. ఈ సందర్భంలో గురువుగారు రుద్ర నమక స్తోత్రం ప్రస్తావించారు. ఆ తర్వాత సర్వదేవతా స్వరూపమైన శివలింగ ఆవిర్భావం. కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు విష్ణువు, హృదయం గాయత్రి, తల సాంగోపాంగమైన వేద విద్య, జఠరం సర్వ జగత్తు. ఇది శివలింగ స్వరూపం. ఆ తర్వాత పంచలింగ, పంచముఖ శివలింగ తత్వం. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు పీఠములుగా గల హరిహర బ్రహ్మాత్మకమైన జ్యోతి శివలింగం. దీపం వెలిగిస్తే లింగాకారంలో ఉంటుంది. జ్యోతి నలుదిక్కుల ఊర్ధ్వం వైపు కాంతిని ప్రసరింపజేసినట్టు శివలింగం ఐదు దిక్కులలో సజ్జోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష ముఖాలతో చైతన్యాన్ని ప్రసరింపచేస్తుంది. ఇటువంటి భావాలతో శివలింగం మీద చేయి పెట్టి పిలిస్తే పరమాత్మ వచ్చి ఉంటాడు, కూర్చుంటాడు, ఆ లింగమంతా వ్యాపిస్తాడు. అలా జరగాలంటే మనసులోన భావం ప్రధానం. శివలింగాన్ని స్థాపన చేసుకున్నామంటే సర్వ చరాచర జగత్తుకి స్థాపన చేసినట్టే, సర్వ జగత్తుని పూజించినట్టే. శివలింగ పూజ చేస్తే జగత్తంతా క్షేమంగా ఉంటుంది. అందుకే లోకమంతా శివుడని తెలుసుకో అని చెప్తున్నాడు సాక్షాత్తు పరమశివుడు. భూమికి కావలసిన శక్తి ఆకాశం నుంచే వస్తుంది. ఆ శక్తితో భూమి వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి భూమి పీఠం, ఆకాశం లింగం. ప్రపంచంలోని శివతత్వం ఎనిమిది రూపాలతో వ్యాపించి ఉన్నది. ఈ ఎనిమిది నామాలతో పార్థివ లింగాన్ని అమ్మతో సహా పూజించి జలంలో కలపాలి. ఆ ఎనిమిది నామాలు శర్వునిగా భూమి యందు, భవుడు నీటి యందు, రుద్రుడు అగ్ని యందు, ఉగ్రుడు వాయువు యందు, భీమరూపంతో ఆకాశంలోను, ఈశానుడు సూర్యునిలోను, మహాదేవుడు చంద్రునిలోను, పశుపతిగా సర్వ ప్రాణికోటి యందు అమ్మవారితో సహా వ్యాపించి ఉన్నాడు ఆ పరమశివుడు. కృతయుగంలో రత్నమయ లింగము, త్రేతాయుగంలో బంగారు లింగము, ద్వాపర యుగంలో పాదరసంతో చేసిన లింగం, కలియుగంలో పార్థివ లింగము శ్రేష్టం. రత్న బాణ వెండి స్ఫటిక ధాతు లింగాలందు చండికేశ్వరునికి అధికారం లేదు కాబట్టి ప్రసాదం తీసుకోవచ్చు. పంచముఖ శివలింగ తత్వంలోని పంచవింశతి శివరూపాలు. సజ్జోజాత ముఖం నుంచి ఐదు శివమూర్తులు ఉద్భవించాయి. లింగోద్భవ, దక్షిణామూర్తి, ఏకపాద, సుఖాసీన, విఘ్నేశానుగ్రహమూర్తులు. తత్పురుష ముఖం నుంచి ఐదు మూర్తులు: సోమాస్కంద, వృషభారూఢ, త్రిపురాసుర సంహార, చండేశ్వరానుగ్రహ, కామదహన కాల సంహార మూర్తులు. అఘోర రూపం నుంచి గజ సంహరణ, వీరభద్ర, భిక్షాటన, కంకాళ, కళ్యాణ సుందర మూర్తులు. వామదేవ ముఖం నుంచి విష్ణు చక్ర ప్రదాత, కాంతార్థ, గౌరీ సహాయ, వికుంఠనేత్ర, చంద్రశేఖర మూర్తులు. ఈశాన ముఖం నుంచి జలంధర, నటరాజ, కాలభైరవ, శరభేశ్వర, విధిగోవింద, నాగభూషణ రూపములు ఆవిర్భవించాయి. ఇవి కాకుండా మరొక 25 నామాలు గురువుగారు తెలియజేశారు. శివుడు తెలియజేశాడు, గురువుగారు మనకు తెలియజేశారు. అంధకార, విరూపాక్ష, విరాట్ రూప, దిగంబర, కైలాసనాథ, కల్పాంతరుద్ర, కర్పూర సుందర, కాలాగ్నిరుద్ర, శూలధారి, వ్యాఘ్రాజినాంబరధర, పంచవక్త్ర, వృద్ధ విప్రరూప మునిరూప, షోడశాబ్దాకృతి, అఘోరాగ్ని నివారణ, జ్వరార్తి సమరమూర్తి, విష్ణువల్లభ, భక్తవత్సల, విధిమస్తక సంహార, పార్వతీ ప్రణయాత్మక, గంగాధర, చంద్రధర, బృహస్థ, భూతేశ్వర, కోటిరుద్ర, శక్తిల సత్కర. ఇవి మొత్తం కలిపి 50 శివమూర్తులు. వీటన్నింటిలోనూ మూడు అన్నింటికన్నా ముఖ్యమైన రూపాలు. ఒకటి దక్షిణామూర్తి రూపం, ఈయన జ్ఞానప్రదాత. రెండవది సోమాస్కందమూర్తి, శివపార్వతుల మధ్యలో బాల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కూర్చుని ఉంటాడు. మూడవది సభాపతి నటరాజేశ్వరుడు. ఏ రూపము లేని శివుని రూపాలివి, ఏ లింగము లేని లింగతత్వం. శివునితో ఎల్లవేళలా ఆ పరాశక్తి కలిసి ఉంటుంది. అందుకని లింగాన్ని శివశక్తి రూపంగా భావిస్తూ ఆరాధించాలి. అమ్మ బ్రహ్మ విష్ణు రుద్రులకు జనని. వేదములందు ఈమెను ఉమా అంటారు. ఆ ఉమతో ఉన్నవాడు ఈశ్వరుడు. ఆయన మాయాతీతమైన బ్రహ్మమైనా ఆయన చిచ్చక్తి విలాసమైన ప్రకృతి రూపమైన మాయాశక్తి ఉమ. ఈ మాయాశక్తి ఎవరిదో ఆయన మహేశ్వరుడు. సృష్టి మొత్తం ఉమాశంకర స్వరూపమే. వారికి వేరుగా మరొక వస్తువ లేదు. ఇదే శివశక్తి విలాసం. ఇది అందరికీ అర్థం కాదు. తపస్సుతో శుద్ధమైన మనసు మాత్రమే తెలుసుకుంటుంది. రస రూప గంధ స్పర్శాదులు లేనివాడు మనస్సుకు అతీతమైన ధ్యాన ధ్యేయాదులు లేని తురీయ తత్వం. ఆయనను హృదాకాశంలో ధ్యానించాలి. నివ్వరి ధాన్యపు మొనలాగా నిరంతరం జ్వలిస్తూ నిర్మలంగా చల్లగా సోమమండలంలోని సహస్రారంలో ఉమాసహితుడై ఉన్నాడు. ఇది చంద్రమండల ధ్యానం. ఆదిత్య మండలంలో స్వర్ణమయమైన రోమాలు, గోళ్ళు, మీసాలు, గడ్డం, జటాజూటం కలిగి అమ్మతో సహా ఉన్నాడు. ఇది ఆదిత్య మండల ధ్యానం. ఈ ధ్యానం వలన శారీరక మానసిక రోగాలు నశిస్తాయి. మన శరీరంలో ఉన్న శివక్షేత్రాలు: తలలో శ్రీశైలం, లలాటం కేదారం, భ్రూమధ్యం వారాణసి, కంఠం కురుక్షేత్రం, హృదయం చిదంబరం, కుజం ప్రయాగ. జగత్తుకి రూపం ఇవ్వడానికి తనని తాను ఇన్ని రూపాలుగా వ్యక్తపరచుకున్నాడు. ఈ రూపాలన్నీ ఒక్కటైన జ్యోతిర్లింగానికి నమస్కారం. ఆ స్ఫాటిక లింగాన్ని దర్శించి స్కందాదులు ప్రార్థిస్తే వారి సమీపంలో అమ్మవారిని ప్రధానంగా పెట్టుకుని పంచాక్షరి వైభవాన్ని, శివలింగ తత్వాన్ని, ఉపాసనా విధిని చెప్పాడు శివుడు. ఇంతటి శివతత్వాన్ని మన గురువులు మనకు అందజేశారు. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారండి. చాలా వివరంగా శివలింగ తత్వం గురించి మాకు బాగా చెప్పారు. ఇంకా
చాలా బాగుంది. ఇక్కడ శివపదం ఒకటి కూడా వివరించారు గురుగారు. శివుడు శివుని జే చరిత్ర శివలింగ పూజ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇప్పుడు తెలుసుకున్న సుమారు 50 మూర్తుల్లో ప్రధానమైనవి దక్షిణామూర్తి, అన్ని మూర్తులు ప్రధానమైనవేమో కానీ దక్షిణామూర్తి, సోమాస్కందమూర్తి, నటేశమూర్తి. ధ్యానమే తగజేత్ విముక్తిదం అని శివుడు పార్వతీదేవితో అన్నట్ట. ఇక్కడ చెప్పిన ఒక్కొక్క మూర్తిని మన దృష్టిని అంతర్ముఖం చేసి ధ్యానించాలి. ముందుగా జ్యోతిస్వరూపమైన లింగాన్ని, తర్వాత 5 ముఖాలని, ఆ ముఖాల నుంచి వచ్చిన మూర్తుల్ని ధ్యానించడం వలన మనకి విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు సాహితీ పరాశరం గారు, అసలు ధ్యానం అంటే ఏంటి, అది చేయవలసిన పద్ధతి, ఆ వివరాలన్నీ కూడా చెప్తూ శివలింగ దర్శనం, శివలింగ భక్తి ఎలా ఉంటుంది, ఆ తర్వాత అమ్మవారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పరమశివుడు చెప్పిన శివధర్మాల్లో మొదటిదైన ఆలయ నిర్మాణం, శివలింగ ప్రతిష్ట గురించి మాట్లాడతారు.
ఆ తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో జానపికయ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. క్షణంలో భగవంతుడి దివ్యమంగళ విగ్రహాన్ని హృదయ కమలంలో ధాన్యపుమనంత పరిమాణంలో ధ్యానించాలి. మరొక క్రియలో చంద్రమండలం మధ్యలో తెల్లని శివుడు ఉమాసగితుడై చంద్రశేఖరుపై ప్రకాశిస్తున్న మూర్తిని ధ్యానం చేయాలి. అలాగే ఆదిత్య మండలంలో హిరణ్యవర్ణంతో బంగారు కాంతులతో అమ్మవారితో కలిసి ఉన్న రూపాన్ని ధ్యానించాలి. ఈ ధ్యాన ప్రక్రియ పూజల ప్రతి పూజలతో సమానం. ధ్యాన ప్రక్రియ చేసే సాధకుడు పాటించాల్సిన విధి విధానాలను స్వామి ఈ విధంగా వివరిస్తున్నాడు. ధ్యాన ప్రక్రియకి సిద్ధమైన సాధకుడు శుద్ధమైన స్థలాన్ని ఎంచుకోవాలి. గాలి సరిగా ఉండేలాగా చూసుకోవాలి. భయం లేని స్థలాన్ని ఎంచుకోవాలి. అలంకరింపబడి సాత్విక సువాసనలతో ఉండాలి. అలాగే సాధకుడు పద్మాన్ని సుగంధరంగా ధరించి, రుద్రాక్షమాలను ధరించి పంచాక్షరి రూపాన్ని ఒకసారి చేసి కేశకపూరక కుంభకాలతో ప్రాణాయామం చేసి ఆ ప్రాణాయామ ప్రక్రియలో ఇచ్చుకున్న హృదయ కమలంలోని వివిధ స్థలముల యందు స్వామివారి పరివార దేవతలను భావన చేయాలి. ఆ కమలానికి ఉన్న నాళం జ్ఞాననాళంగాను, నడుమ ఉన్న కన్నికలు గణపతి కుమారుల మధ్య ఉన్న పార్వతీ పరమేశ్వరుని ధ్యానించాలి. వివిధ స్థలాలలో పూయసతో కూడిన నందికేశ్వరుడు, వృషభేశ్వరుడు గణాధ్యక్షులను సమస్త కైలాస ధ్యానాన్ని చేయాలి. ఈ ధ్యాన ప్రక్రియలో సగుణ రూపాన్ని కానీ, నిర్గుణ రూపాన్ని కానీ ధ్యానించవచ్చు. ఈ ధ్యాన ప్రక్రియ అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. ధ్యాన ప్రక్రియ చేసే వాళ్ళు ఉన్నతమైన సంస్కారాలతో చిత్తశుద్ధిని పెంచుకోవాలి. ఉత్తమ వ్యక్తిత్వం ఆధ్యాత్మిక సాధనలో ఎంతో ప్రధానమైన అంశమని పెంచుకోవాలి. ధనం, కారుణ్యం, అహింస, అనసూయం, అలాంటి గుణాలను సాధకుడు అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా జానప్రక్రియ గురించి వివరించిన తర్వాత అమ్మవారు మరికొన్ని శివపరమైన ధర్మాలను చెప్పమని అడగగా స్వామి ఈ విధంగా వివరిస్తున్నారు. ఓ పార్వతి, శివలింగాన్ని పూజించడం, పూజించబడిన శివలింగాన్ని దర్శించడం చాలా గొప్పవిగా చెప్పబడుతున్నాయి. భూమి ఎందున నా దివ్య క్షేత్రాలలోని స్వయంభూ రూపాన్ని దర్శించిన వాడు ధన్యుడు. ఆ స్పష్టంగా మధ్యాహ్న ప్రదోషములలో ఏ కాలములైనా లేదా అన్ని కాలములలో శివలింగాన్ని దర్శించిన పూజించిన వాళ్ళు పూజించిన వారు నా గణములలో ముఖ్యులవుతున్నారు. ఆ తర్వాత ఆమె శివభక్తి వైభవాన్ని ఇంకా ఈ విధంగా వివరిస్తున్నారు. పూజ చేసే చేతులు, శివాలయంలో ప్రదక్షిణం చేసే కాళ్ళు, ఉనికి అర్చించిన పిలివదలాల వాసని ఆఘ్రానించిన నాసిక, నైవేద్యాన్ని పూజించడం, హృదయ కమలంలో భూమిని ధ్యానించడం, ఈ ఐదు ప్రక్రియలు చేసే వాళ్ళు కృతార్థులు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు నిరంతరం శివుని పాద పద్మాలను అర్చించడం వలన గుణాలను వృద్ధి చేసుకుంటున్నారు. సౌభాగ్యం, వర్చస్సు, యశస్సు, ఆరోగ్యం, త్యాగం ఇలాంటి ముఖ్యమైన గుణాలను పొందుతున్నారు. సర్వము ఎందు పరమాత్మని చూడడము, పరమాత్మ ఎందు సర్వంని చూసేవాళ్ళు ఆత్మస్థితులు. వారు మాత్రమే పరమేశ్వరుని పొందగలరు. అని శివభక్తి అన్నది అత్యంత దుర్లభమైనది సుమం. అని పరమాత్మ వైపు నడిచే ఏ ఒక్క అడుగు కూడా వ్యర్థం కాదు అని తెలుసుకోవాలి. శివపరమైన భక్తి క్రియలు అర్చనం అన్ని అనేక జన్మల పుణ్య విశేషం వలన మాత్రమే సాధకుడికి ప్రాప్తిస్తాయి. వీటిని అభ్యాసం వలన ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి స్వామిని మరికొన్ని శివధర్మాల గురించి అడగటం స్వామి ఈ విధంగా వివరిస్తున్నారు. మొదటగా శివాలయ చికిత్స గురించి స్వామి ఈ విధంగా చెప్తున్నారు. మహాక్షేత్రాలలో శివలింగ చికిత్స చేయడం ఎంతో ఉన్నతమైనది. శివక్షేత్రాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి స్వయంభు క్షేత్రాలు, దేవతలు ప్రతిష్ఠించిన క్షేత్రాలు, ఋషులు ప్రతిష్ఠించిన క్షేత్రాలు, మనుషులు ప్రతిష్ఠ చేసిన క్షేత్రాలు. స్వయంభూలింగం ఉన్న స్థలం నుండి క్రోశం వరకు అత్యంత విశిష్టం. అక్కడ శరీరం ఉడిన వారు శివలోకాన్ని పొందుతారు. ఏ క్షేత్రంలో అయినా బాణలింగం ఉంటే అది స్వయంభూ క్షేత్రంతో సమానం అవుతుంది పార్వతి. ఆ తర్వాత శివలింగం ప్రతిష్ఠించే స్థలం గొప్పదనాన్ని వివరిస్తూ క్షేత్రంలో శివలింగాన్ని స్థాపించడం గొప్పది, దానికన్నా నదీ తీరాలలో 1000 రెట్లు గొప్పది, దానికన్నా అడవులలో ప్రతిష్ఠించడం ఇంకా గొప్పది, కొండ కొనల ఎందు ప్రతిష్ఠించడం ఇంకా గొప్పది అవుతున్నది. అలాగే ప్రతిష్ఠించదగ్గ శివలింగాలలో నవధాత లింగాలు, నవరత్న లింగాలు, బాణలింగాలు గొప్పవి. బాణలింగం యొక్క విశిష్టతను స్వామి ఇంకా ఇలా వివరిస్తున్నారు. బాణలింగం పీఠం లేకపోయినా ప్రతిష్ఠలేకపోయినా గొప్పది. గృహంలో ఎప్పుడూ లింగం అంగుష్ట మాత్రమే ఉండాలి. ఏకపార్థివ లింగం అయితే విదస్తి పరిమాణానికి తక్కువ ఉండకూడదు. అంతకన్నా తక్కువ కనుక ఉంటే వారికి ఐక్షీణం కలుగుతుంది. ఆలయంలో లింగం అంతకన్నా పెద్దదిగా ఉండవచ్చు. ఆలయంలో ప్రతిష్ఠించే లింగాలకి పంచసూత్రాలు ఉంటాయి. ఈ పంచసూత్రాలకి ఉన్న గగన నియమాల ఆధారంగానే ఆలయంలోని లింగాన్ని చికిత్స చేయాలి. శివాలయంలోని ఉపాలయాలలో గణపతి, సుబ్రహ్మణ్యుడు, చింతీశ్వరుడు, అమ్మవారు వీరిని ఆయా స్థానాలలో శాస్త్ర ప్రకారం ఉంచాలి. ప్రాసాదం నిర్మాణం లింగం కొలతానుసరించి గర్భాలయం దాన్ని అనుసరించి గోపురం ఉండాలి. ఆలయ ప్రాసాదాలలో స్వామి యొక్క పంచవింశతి రూపాన్ని ప్రతిష్ఠించవచ్చు. గోడల మీద చిత్రాలని లెక్కించడం వలన ఎన్ని చిత్రాలు లెక్కించారు అన్ని వేల దేవతా సంవత్సరాలు శివలోకంలో ఉంటారు. నూతన ఆలయాలు నిర్మించడం కన్నా జీర్ణమైన ఆలయాలను ఉద్ధరించడం గొప్పది. అంతేకాక శివాలయం యొక్క గోపురాన్ని దూరం నుండి చూడగానే అస్తాంగ నమస్కారం చేయాలి. దూరం నుండి ఆలయ గోపురాన్ని దర్శించిన జన్మజన్మల పాపాలను నశింప చేయగలరు. ఆలయంలో అమ్మవారిని, గణపతిని, స్కందుడిని, భైరవుడిని, వృషభేశ్వరుణ్ణి, చండీశ్వరుణ్ణి, అలానే పంచవింశతి మూర్తిని ప్రతిష్ఠించడం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే స్వామికి చేసే కైంకర్యాలలో శక్తానుసారం చేయడం వల్ల సమాన ఫలితాన్ని పొందుతారు. అలానే ఆలయ నిర్మాణంకి మాట సహాయం చేసిన, ధన సహాయం చేసిన, ఏ కొద్దిపాటి సహాయం చేసిన శక్తానుసారం చేయడం వలన ఉత్తమ గతిని ఇస్తుంది. విజ్ఞానం కలిగిస్తే 100 బ్రహ్మల కాలం నరకంలో ఉంటారు. ఎవరైనా ఆలయంలో బాధి కానీ తటాకంగా ఏర్పరిస్తే అందులో ఎన్ని ఎన్ని చుక్కలు ఉన్నాయో ఒక్కొక్క చుక్కకి అన్ని దేవతా సంవత్సరాలు శుభాసాకరం వచ్చారు, వారి పూర్వీకులతో నివసిస్తారు. అలానే స్వామి కైంకర్యానికి వచ్చినాను వినాలు. అందులో ఒక్కడైనా గృహవృక్షం అంటే ఆ పత్రాల సంఖ్యను బట్టి ఉత్సవానికి వాహనాలు ఇవ్వడం ద్వారా జనాలలో వారి కైలాసంలోని జనాలలో గొప్పవారు అవుతారు. అలానే రథిని సమర్పించడం కూడా విశేషమైనది. కర్రలతో మట్టితో ఇసుకతో శివాలయం చేసి పూజించిన స్వామి సంతోషిస్తారు. దీనికి ప్రాతిపదికగా గురువు గారు ఒక కథని ఇలా వివరిస్తారు. ఒకసారి శ్రీకరుడు అనే బాలుడి కథని ఇలా చెప్తున్నాడు. ఒకసారి వాళ్ళ అమ్మకం రాజుగారు చేసే శివ పూజను చూసి తాను కూడా అలానే మట్టితో కర్రలతో ఆలయాన్ని ఏర్పరచుకుని ఆరాధన చేస్తున్నాడు. ఒకసారి వాళ్ళ అమ్మ ఎంత తెలిసిన పిల్లవాడు పలకలేదు అని చెప్పి ఆ మట్టితో చేసిన ఆలయాన్ని చెదరగొట్టింది. దానికి ఆ పిల్లవాడు బాగా ఏడ్చాడు. ఆ పిల్లవాడిని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు అక్కడ పూర్ణమైన ఆలయాన్ని ప్రత్యక్షం చేశారు. తర్వాత ఆ శరుడు అనే బాలుడు హనుమ అనుగ్రహాన్ని కూడా పొందాడు. ఈ కథ జరిగిన స్థలాన్ని ఉజ్జయిని క్షేత్రంగా గురువు గారు వివరించారు. ఈ విధంగా భక్తితో చేసే ఈ చిన్నపాటి పూజకైనా సరే పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ విధంగా స్వామి యొక్క దివ్య ప్రసాదాలను భక్తితో నిర్మించేవారు, వాహనాలు సమర్పణ చేసేవారు శివజనాలలో ఎంతో ముఖ్యులు అవుతున్నారు. ఇలా ఈ విధంగా ప్రసాదకరణం అనే శివజన్మాన్ని పార్వతీదేవికి స్వామి వివరించారు. ఇలా స్వామి అమ్మవారికి లింగ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట ప్రసాదకరణం అనే అంశాలను వివరించారు. ఈ అవకాశం ఇచ్చిన గురుకు నమః సభ్యులందరికీ ధన్యవాదాలు అండి.
చాలా బాగా చెప్పారండి. అందరికీ ఒక విన్నపం, ఇప్పుడు 14 మంది స్పీకర్స్ ఉన్నారు ఇవాళ, చాలా పెద్ద సెషన్ ఇవాళ, అందరూ దయచేసి ఓపికతో వినండి. మాట్లాడే వాళ్ళు కూడా మీరు ప్లీజ్ స్టిక్ టు యువర్ టైం ఆర్ ఎలక్ట్ కొంచెం చూడండి. ఇప్పుడు సర్వాణి వాజ్పేయి రాజుల గారు శివుడు పార్వతీదేవితో చెప్తున్న మరికొన్ని శివప్రసాద జనకమైన ధర్మాలు లాంటివి ఏంటంటే ఆలయాన్ని శుభ్రం చేయడం, ప్రసాదాలు కైంకర్యం అవ్వడం, ఇలా అలంకరించడం, ఇలాంటి ధర్మాల గురించి వచ్చే పుణ్యఫలాలు ఏమిటో వివరించి చెప్తారు. ఇక్కడ మన గురువు గారు మనకి ఆ శివుడిని మానసిక పూజతో మానసిక దర్శనం చేయించారు. ఇప్పుడు మనందరం కూడా ఒక ఆలయంలో కూర్చున్నాం అనుకుని ఆ సర్వాణి గారు చెప్పే శివ కైంకర్యాలు, అభిషేకాలు, పూజలు మనమే చేస్తున్నాం అనుకుని భావిస్తూ వినండి. నమస్కారం సర్వాణి గారు. సర్వాణి గారు ఉన్నారా?
గురుభ్యో నమః. ఇక్కడున్న అందరికీ నమస్కారం అండి. గురువు గారి పాద పద్మాలకు నమస్కారములు. భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌళిని. ఇప్పుడు శివప్రసాద జనకమైన ధర్మాలు చెప్తున్నారు. అల్పాయాసం మహాఫలం. కొన్ని శివాలయ కైంకర్యాలు ఇవి శివప్రోక్తం, ఇందులో ఏమి అతిశయోక్తి లేదు అని గురువు గారు తెలియజేశారు. మనం ప్రసాదాలు నిర్మించలేకపోయినా శివాలయాలు తుడవడము కడగడము చేస్తే శాంభవ ప్రసాదం లభిస్తుంది. 10,000 చాంద్రాయణ వ్రత ఫలితాలు వస్తాయి. తడిబట్టతో తుడిచినట్లు అయితే అతిరాత్ర యజ్ఞం ఫలం లభిస్తుంది. బియ్యం పిండితో ముగ్గులు, పంచవర్ణాలతో శంఖము చక్రము ఆకృతులతో ముగ్గులు వేసినట్లు అయితే అగ్నిష్టోమము చేసిన ఫలితము. శివుడికి ఎదురుగా స్వస్తిక్ ఆకృతితో ముగ్గులు వేస్తే వాజపేయ యాగం చేసిన ఫలము. శివ పూజకు పాత్రలు ఇచ్చుట వాటి ఫలితాలు. తమంతా తాము కూడిన మారేడు వృక్షం కర్రతో పాత్రలు చేయించి ఇచ్చుట ఉత్తమము. అంటే ఇవి అర్ఘ్యము పాద్యము స్నానం కోసం ఇవ్వచ్చు. రాగి పాత్రలు వీటికన్నా 4 రెట్లు ఫలం ఎక్కువ. వెండి సువర్ణ పాత్రలు 1,00,000 గుణితం ఫలం. అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ ఆలయంలోనూ ఇళ్లల్లో కూడా ఏర్పాటు చేసుకుని చేయవచ్చును. అర్ఘ్యం అష్టాంగములతో కూడినది. ఈ అష్టాంగములతో కూడిన అర్ఘ్యము 3 సార్లు ఇస్తే 10,000 సంవత్సరములు శివలోకంలో వసిస్తారు. ఇవి పూజ అయ్యాక ఇచ్చే అర్ఘ్యం. అష్టాంగములు ఏంటి అంటే పాలు, పెరుగు, దర్భలు, అక్షతలు, యవ, తండుల, గోధుమ, పాషైలు. కపిల గోవు కానీ ఏ గోవు పంచగవ్యాలు. ఇందులో ముఖ్యంగా ఘృతము క్షీరము ప్రధానము. అభిషేకం చేస్తే మహాఫలము. ఫలములు రసం తీసి అభిషేకం చేస్తే మహాస్నానము అంటారు. వరుస క్షీరము, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర, తర్వాత మిగిలినవి. శర్కర అంటే బెల్లము కానీ పటిక బెల్లము కానీ అని తెలియచేశారు గురువు గారు. పంచదార కాదు అన్నారు. ఈశాది మంత్రములతో సమర్పిస్తే అద్భుతం. తేనెతో విడిగా అభిషేకము చేస్తే శాంతిని ఇస్తుంది, అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. ధృత అభిషేకం అనేక యజ్ఞముల ఫలం ఇస్తుంది. కొబ్బరి నీరు గవావయనం యజ్ఞ ఫలితం. తంబా ఫలం అరటి పండు, 10 గోవులు దానం చేసిన ఫలం. చెరుకు రసం తన తరాలతో సహా కైలాసానికి వెళ్తారు. మామిడి రసం నిమ్మరసం ఉత్తమ గతులు ఇస్తాయి. ఇవి సోమవార గతముల్లో చేస్తే దానికి సోమయాగ ఫలం లభిస్తుంది. పువ్వులు ముంచిన నీటితో అభిషేకం చేస్తే సావిత్రయాగ ఫలం. సముద్రంలో కలిసే నదుల జలం ఉత్తమం. గంగ ఇంకా గొప్పది. బిల్వం లాగా గంగ నీరుతో అభిషేకం చేసిన తర్వాత మరల రేపు కూడా చేసుకొనవచ్చును. సుగంధి ద్రవ్యాలతో ఉన్న నీటితో అభిషేకం చేస్తే రాజసూయ ఫలము లభిస్తుంది. పితృదేవతలు సద్గతి పొందాలి అని సంకల్పించి శివుడికి అభిషేకం చేస్తే సద్గతులు వస్తాయి. తర్వాత లేపనాలు. శ్రీఖండం చందనంతో లేపనం చేస్తే పౌండరీక ఫలం లభిస్తుంది. గంధం కుంకుమ ఘనసార కర్పూరం కస్తూరి ఈ 5 కలిపిన ముద్దని లేపనం చేస్తే వారికి అగ్నిచయనం అగ్నిచిత్ 10,000 చేసినంత ఫలితం లభిస్తుంది. తర్వాత మంగళవాద్యాలు. పేరి శంఖ కాహల దుందుబి వీణ వేణువు ఇవి ఏర్పాటు చేస్తే అనేక కాలాలు కైలాస దివ్య లోకాల్లో ఉంటారు. శుద్ధి చేయటం. కృతస్నానం తర్వాత వరిపిండి గోధుమ పిండితో సుగంధాలు కలిపి గోరువెచ్చని నీరు పోస్తూ కడగాలి. లింగపీఠానికి అంటుకున్నవి మాత్రం బిల్వపత్రంతో శుద్ధి చేయాలి. చేతితో గోతితో శుద్ధి చేయరాదు. పీఠం ఉమావయం సర్వం. ఇలా చేసిన వారికి 10,000 ధేనువులు దానం చేసిన ఫలం లభిస్తుంది. అభిషేకంకి వాడే పాత్రలు. ఇంట్లో నిత్య శివ పూజలో శంఖోదకంతో అభిషేకం చేయరాదు. ఆలయాల్లో శంఖం అభిషేకం ఉన్నది. సహజంగా తనువు చాలించిన గోవు కొమ్ముకి రంధ్రం చేసి దానితో అభిషేకించడం కైలాసాది లోకాల ప్రాప్తిని ఇస్తుంది. పుష్పాధ్యాయం. తెల్ల జిల్లేడులు ఉత్తరేణు తుమ్మి బృహవీర కరవీర గన్నేరు పూలు శ్రేష్టం. దేవగన్నేరు తెలుపు పసుపు రంగుల్లో ఉన్న దేవగన్నేరు పూలు సువర్ణ పుష్పాలతో సమానం. కేతకి శిరీష బందూక సంపెంగ మంకెన పువ్వులు కూడదు. పువ్వులు విసరరాదు, ప్రేమగా పెట్టాలి. తాను స్వయంగా మొక్క పెంచి ఆ పువ్వులు సమర్పిస్తే శివుడికి మన శ్రద్ధకి మహాప్రీతి. పత్రాలు బిల్వం నీలోత్పలం దేవగన్నారు తులసి పద్మం 5 రోజుల వరకు వాడచ్చు. బిల్వం పొడి అయినా కూడా వాడచ్చు. తులసి నిమ్మ వావిలాకు ఉసరిక వెలుగు ఆకులు బిల్వ పత్రంతో సమానము. తిది పూజలు పాడ్యమి నుంచి పౌర్ణమి అమావాస్య వరకు ఏ తిథికి అన్ని విశేష ఫలితాలు చెప్పారు. అందులో కొన్ని తెలియచేస్తానండి. పాడ్యమి విద్య అగ్నిహోత్ర ఆరాధన ఫలితము. అష్టమి నాడు పంచగవ్యాలతో ఆరాధన శివలోక ప్రాప్తి. పూర్ణిమ అమావాస్య నాడు నీటితో అభిషేకము పుష్పార్చన విప్రునకు భోజనం పెడితే ఉత్తమము. అలాగే నక్షత్ర పూజ. నక్షత్ర దోషం ఉంటే ఆ నక్షత్రం ఉన్న రోజున శివ పూజ చేసి విప్రులకి భోజనం పెడితే నక్షత్ర శాంతి కలుగుతుంది. వార పూజ సోమవారం ధనప్రాప్తి, శుక్రవారం సంతానము, గురువారం జ్ఞానము, ఇలా వారాలన్నింటికి ఫలితాలు చెప్పారు. ఇంట్లో చేసే లింగమునందు ఒకసారి పెడితే చాలు ఉంటాను అని పరమేశ్వరుడు చెప్పాడు. దూపాలు దేవదారు కర్పూర అగరు గుగ్గులం విశేషాలు. దీపాలు ఇప్ప నూనె నువ్వుల నూనె ఘృతం విశేషం. ఎన్ని దీపాలు పెడితే అన్ని వేల యుగాలు శివలోకం ప్రాప్తి. వస్త్రములు వస్త్రంలో ఎన్ని దారాలు ఉంటే అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో ఉంటారు. ప్రసాదం శనగలు కందులు పెసలు పసుపు కలిపిన అన్నం విశేషం. గోధుమలు బెల్లం ఆవు నెయ్యి కలిపినవి ప్రీతి. కేవలం పాయసం పరిపూర్ణ ఫలితం. పానీయాలు పానకములు పాలు పెరుగు తేన. ఫలాలు కదలి నారికేళ పనస పళ్ళు సమర్పించాలి. తాంబూలం ఏలా లవంగ కర్పూర జాజీపత్ర ఎండు కొబ్బరి ముక్క మాదీఫలం అన్ని కలిపి ఇవ్వాలి. హారతులు బియ్యం పిండితో 26 జ్యోతులు చేసి ఆవు నెయ్యి వేసి హారతులు ఇవ్వడం మంచిది. వృషభహారతి నక్షత్రహారతి కుంభహారతి కర్పూర హారతి ఒకదానికంటే ఒకటి గొప్పవి. చామరం తాటి విసన కర్రలు మయూర పించాల వీవన వీటికి వెండి బంగారు పిడి చేయించి ఇవ్వడం మంచిది. ఛత్రం తెల్లటి గొడుగు దానికి బంగారం వెండి పిడితో ఇస్తే అఖండ రాజ్యం వస్తుంది. ప్రదక్షిణం ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ కూడదు. ధ్వజస్తంభానికి స్వామికి మధ్యలో సాష్టాంగం చేయరాదు. చండీ ప్రదక్షిణం లేదా ధ్వజస్తంభం టు ధ్వజస్తంభం చేయాలి. ఒక్కో అడుగుకి 1,000 అశ్వమేధాల పుణ్యం లభిస్తుంది. అంగ ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారాలు చేస్తే అష్టమూర్తి కృపకు పాత్రత లభిస్తుంది. అభిషేకింపబడి పూలతో అలంకరింపబడి పూజింపబడిన స్వామిని కళ్ళారా చూస్తూ స్తోత్రం చేస్తూ మంత్రం చెప్పుకుంటే అత్యంత ఉత్కృష్టం. శివ ధర్మములకు నమస్కరిస్తూ స్వస్తి.
చాలా బాగా చెప్పారండి. ఆ తర్వాత వక్త సుధాకర్ రెడ్డి అన్నం గారు అద్భుతమైన మాస వ్రతాల గురించి చెప్తారు. ఈ వ్రతాల గురించి వింటే చాలు ఆ చేసిన ఫలితం వస్తుందని పరమశివుడే చెప్పారట. మరి మనందరం కూడా శ్రద్ధగా ఆయన చెప్పింది విని ఆ పుణ్యాన్ని పొందుదాం. సుధాకర్ రెడ్డి గారు.
శివభ్యో నమః. ఈ రోజు ప్రవచనంలో మాసవ్రతం గురించి ప్రధానంగా వివరించబడింది. ప్రథమంగా మాసవ్రత ఫలితమును ప్రస్తావించారు. అదేమిటంటే హృద్యమైన విద్య ఇది లభిస్తుంది. అంటే ఈ శివవ్రతం వలన హృద్యం అంటే మనోహరం అని లోకంలో అర్థం ఉన్నప్పటికీ ఇక్కడ అర్థం ఏమిటంటే హృదయాంతర్గతమైన బ్రహ్మమును గ్రహించడానికి పనికి వచ్చే విద్య అని. అదే బ్రహ్మజ్ఞానం. ఈ మాసవ్రతమును రెండు రకాలుగా చేయవచ్చు. మొదటిది ప్రతి మాసం చొప్పున సంవత్సరకాలం చేయాలి. రెండవది ఒక సంవత్సరం ఒక మాసం ఎంచుకొని మరుసటి సంవత్సరం ఇంకొక మాసం చేయటం. జీవితాంతం మాసవ్రతాలు చేసిన వారు ఉన్నారని చెప్పారు గురువుగారు. మాసవ్రత పరాయణులకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఒకటి భూశయనం, తర్వాత వరుసగా నక్త భోజనం, త్రివషణ స్నానం అంటే మూడు పూటల స్నానం, మధ్యాహ్న స్నానమును ఉపస్పర్శం అంటారని, తల స్నానం ఉండదని తెలియజేశారు. భస్మధారణం, రుద్రాక్ష ధారణం, క్షమ, దానం, అహింస, సత్యం, ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి, బ్రహ్మచర్యం, విషయములందు విరతి ఉండాలి. తర్వాత పాషండులతో, పతితులతో, రజస్వర స్త్రీలు మొదలు వారితో, సూతకంతో ఉండే వారితో సంభాషణ సాంగత్యం ఉండకూడదు అని చెప్తున్నారు. పాషండులు అంటే సనాతన ధర్మమును వ్యతిరేకించేవారు, వేద విరుద్ధమైన వారు. పతితులు అంటే ధర్మ మార్గమును అతిక్రమించేవారు. ఇక ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలి, ప్రశాంత చిత్తంతో ఉండాలి, శివధ్యానమునందు ప్రతి అనగా ఆసక్తి ఉండాలి. ఇంకా ఏ ఏ మాసంలో ఏ ఏ లింగమును ఆరాధించాలో కూడా స్పష్టంగా వివరించారు. చైత్రమాసంలో పద్మరాగంతో కూడిన లింగమును ఆరాధించాలి, వైశాఖంలో వజ్రలింగమును, జ్యేష్టమాసంలో మరకతోద్భవ లింగమును, ఆషాఢంలో మౌక్తికం అనగా ముత్యంతో కూడిన లింగమును, శ్రావణ మాసంలో నీల నిర్మిత లింగమును, భాద్రపదం గోమేధికంతో కూడిన లింగమును, ఆశ్వయుజంలో మాణిక్యోద్భవ అది ఉత్తమం అని చెప్పారు అంటే కెంపులు, కార్తీకం పగడంతో కూడిన లింగమును, మార్గశిరం వైఢూర్యం, పుష్యం పుష్యరాగమయం, మాఘం సూర్యస్య కాంతిజం అంటే సూర్యకాంత శిలతో చేసిన లింగము, ఫాల్గుణ మాసంలో చంద్రకాంత శిలతో చేసిన లింగంని ఆరాధించాలని వివరంగా చెప్పారు. అయితే అన్ని మాసాలలోనూ స్వర్ణలింగమును ఆరాధించవచ్చు. అంటే ఈ వివిధ లింగమును వీలు కానప్పుడు అన్ని మాసాలలోనూ స్వర్ణలింగం లేదా రజతం లేదా తామ్రజం లేదా శైలలింగం లేదా మృణ్మయం అంటే పార్థివ లింగాలు, అంతేగాక దివ్య గంధములు అన్నీ కలిపి లింగమును తయారు చేసుకొని ఆ లింగాలను కూడా మనం ఆరాధించుకోవచ్చు. ఇక ఫలితాలు కూడా చెప్పారు. అంటే ఇలా మొత్తం 12 మాసాలు ద్వాదశ మాసార్చన చేసిన వారికి ముక్తిని పొందుతారు వారు. చైత్ర మాసార్చన వల్ల వేదంలో చెప్పిన అగ్నిష్ఠోమం అనే యాగాన్ని 10,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందుతారు చైత్ర మాసార్చన వలన. వైశాఖ మాసార్చన వలన శంభుని యొక్క పరంధామం చేరుకుంటారని, జ్యేష్ఠ మాస వ్రతం వలన ఎంతటి దుష్టుడైనా శుద్ధుడవుతాడని, ఆషాఢ మాస వ్రతం వలన శివునికి గల గణములలో ముఖ్యమైన వారిగా అవుతారని, శ్రావణ మాస వ్రతములు అయితే సర్వాభీష్టములను ప్రసాదిస్తుంది అని ఎట్లా చెప్తున్నారు. ఇంకా ప్రతి మాసానికి వేరువేరు అష్టోత్తర శతనామాలను ప్రతిపాదించారు శివరహస్యం గ్రంథంలో. ఈ స్తోత్రాలను చెబుతూ గురువు గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వివరించారు. అది వారి మాటల్లోనే విన్నాం. ఇక్కడ కొన్ని ప్రయోగాలలో సాధారణ వ్యాకరణానికి అందని కొన్ని శబ్దాలు ఉంటాయి, అవి ఆర్షములు అని తెలుసుకోవాలి. ఉదాహరణకు వేదములో ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః అని పలుకుతాం. సంస్కృత వ్యాకరణం తెలిసిన వారు ఆత్మాయ అనకూడదు, ఆత్మనే నమః అని అనాలి. కానీ అక్కడ వేదంలో దిద్దడానికి వీల్లేదు. అక్కడ ఆత్మనే నమః అని అనరాదు. శ్లోకాలు వ్రాసినప్పుడు మాత్రం ఆత్మనే నమః అని వ్రాయాలి, అక్కడ చదివేటప్పుడు మాత్రం ఆత్మాయ నమః అనే అనాలి. ఎందుకంటే వేదం తర్వాత వచ్చింది వ్యాకరణం, వ్యాకరణం తర్వాత వేదం రాలేదు. వేదమునకు ప్రత్యేక వ్యాకరణం ఉంది, ప్రత్యేక నిఘంటు ఉంది, దాని పేరు నిరుత్తం. ఈ వ్యాకరణం వేరు, సంస్కృత కావ్య వ్యాకరణం వేరు. ఇక్కడ గురువు గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా వివరించారు. అది ఆంధ్రులు మరిచిపోయినా లేదా విడిచిపెట్టినా చాలా మందికి తెలియని శ్రావణ మాస విశిష్టత గురించి, శ్రావణ మాస వ్రతాన్ని గురించి వివరిస్తూ ఈ ప్రస్తావన తెచ్చారు. శివుని భక్తులు శివవ్రతాలను శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కార్తీకం మంచిదే, కానీ శ్రావణం చాలా మంచిది. మహాశివరాత్రి అన్నిటికంటే గొప్పదని అందరికీ తెలుసు కదా, దీనికంటే శ్రావణ మాసం చాలా గొప్పది. మహారాష్ట్రంలో, కర్ణాటకంలో ఇది బాగా పాటిస్తారు. మన శ్రీశైల క్షేత్రానికి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి శ్రావణ మాసంలో ఎక్కువ మంది వస్తారు. అందుకు కారణం ఇదే, దేవతలు కూడా శ్రావణ మాస వ్రతం ఆచరిస్తారు అని చెప్పినారు. నా ఆరాధన అంటే ఇక్కడ శివుడు స్వయంగా చెప్పిన ఏంటంటే, నా ఆరాధనను శ్రావణ మాసంలో ఆచరించిన మునులు గణప అనగా గణనాయకులలో ముఖ్యులవుతారు అని చెప్పారట. ఇక్కడ మునులు అంటే ఏంటంటే, మౌనమే మునిధర్మం, మనోవికారాలు లేకపోవటమే మునిధర్మం, వాంగ్నియమము మననశీలత లక్షణము కలిగిన వారు మునులు అని చెప్పారట. ఈ మాసంలో నక్త భోజనం చాలా ముఖ్యం. ఇది శ్రావణ మాసం, శ్రావణ మాస పూజ క్షిప్రసిద్ధి ప్రదాయకం అని కూడా వివరించారు. ఈ మాసంలో సోమవారం ఎక్కువ పార్థివలింగాలను పూజ చేయటం ప్రధానంగా చెప్పబడింది. ఉదాహరణకి సహస్రలింగార్చన, శివాది శ్రీ గురుభ్యో నమః.
మంచి విశేషాలు చెప్పారండి ఈ వ్రతాల గురించి. అది తర్వాత బాగా చెప్పారండి. ఇప్పుడు ఈ తర్వాత వక్త ఈయన మధుకర్ గారు. ఇంతవరకు మనం 12 మాస వ్రతాల్లో భాద్రపద మాసం వరకు వ్రతాల గురించి విన్నాం కదా, ఇప్పుడు మధుకర్ గారు ఆశ్వయుజ మాస వ్రతం గురించి, ఇంకా మిలియన్ వ్రతాల గురించి వివరిస్తారు. ఇంకా అత్యంత మహిమగల నక్త వ్రతం, ప్రదోష వ్రతం, సోమవార వ్రతం గురించి కూడా మనకి వివరిస్తారు.
శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు అశ్వయుజ మాసం ప్రత్యేకతలు, శరద్ ఋతువు ప్రవేశించిన వెంటనే చేసే అశ్వయుజ మాస పూజ వల్ల స్వామి యొక్క గణములలో ముఖ్య స్థానాన్ని పొందుతారు. స్నాన విధి ఈ మాసంలో అనేకంగా చెప్పారు. అవి వారుణి స్నానం, అగ్నేయ స్నానం. అగ్నేయ స్నానం అంటే భస్మ స్నానం. భస్మ స్నానం చేసి, భస్మధారణ చేసి ఈ మాసంలో పూజను ఆచరించాలి. బిల్వపత్రాలతో, కుసుమాలతో స్వామిని పూజిస్తూ స్వామిని అశ్వయుజ మాస స్తోత్రం చేయాలి. పాయసం, గోధుమ అన్నం ఈ మాసంలో స్వామి నివేదనకి విశేషం. అశ్వయుజ పౌర్ణమి రోజు విశేషంగా హోమం చేయాలి. అలా అశ్వయుజ మాస పూజ వల్ల భూమి యందు ఉత్కృష్టమైనటువంటి రాజ్య పదవి, అనేక యజ్ఞ ఫలములు పొంది అనంతర కాలంలో శివపదమును చేరుకుంటారు. తర్వాత కార్తీక మాసం. కార్తీక మాసం పూజ ఆర్తిని తొలగిస్తుంది. ఈ మాసంలో చేసే దానాలని చూసి పాపాలు భయపడిపోతాయి. ఈ మాసంలో ఈశ్వరునికి నిత్యార్చనలలో దీపములు సమర్పించడం చాలా ముఖ్యం. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు హోమం తప్పకుండా చేయాలి. అందులో కపిల గోవు నుండి వచ్చిన ఆద్యములను వాడటం మంచిది. ఈ మాసములో సూర్యాస్తమయం తర్వాత ఉసిరిక చెట్టు మొదట్లో శివుని ఆరాధన చేయాలి. శివ భక్తులకు భోజనం పెట్టాలి. అలా చేయడం వల్ల సర్వధరిత్రిని స్వామికి దానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ మాసంలో వారవ్రతాలు ముఖ్యంగా మంచివి. అందులోనూ సోమవారం రోజు దివ్యమైన పార్థివలింగాల అర్చన, దీపాదులతో అర్చన చేయాలి. అలాగే దానాలు, హోమాలు చేయాలి. ఈ మాసంలో ఇలా సంగ్రమముగా పూజ చేసినట్లయితే వారికి వచ్చే ఫలాన్ని దేవతలు కూడా వర్ణించలేరు, వేదములు వర్ణించలేవు. ఈ మాసంలో చక్కగా పూజింపబడుతూ ప్రకాశమైనటువంటి దుర్జటి లింగాన్ని చూసి నమస్కరించినా చాలు, చాలా ధన్యత లభిస్తుంది. సోమవారం సాయంకాలం పూజ చేయడం వల్ల శివుని యొక్క దూతలు పాపాలని వెళ్ళగొడతారు, చేసిన వారు బలోపేతులు అవుతారు, ఉత్తమ గుణాలతో ప్రకాశిస్తారు. ఈ మాసంలో ఉసిరిక పత్రంతో పూజించడం మంచిది, భూదానం చేసిన ఫలితం లభిస్తుంది. మార్గశీర్ష మాసం, మాసములలో సర్వోత్కృష్టమైనది మార్గశీర్ష మాసం అని శివరహస్యంలో శివుడు చెప్పారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు. శివారాధనకి అత్యంత ప్రధానమైనది ఈ మాసం. ఎందుకంటే ఈ మాసంలోనే ఆద్రా నక్షత్రంలో పరమేశ్వరుడు మహాలింగంగా ఆవిర్భవించారు. ఈ మాసంలో స్వామికి ఆరాధనలు, నైవేద్యములు చేసుకుని నాట్య సేవ, చిత్ర చామరాధుల సేవ ఎక్కువగా చేయడం మంచిది. స్వామి యొక్క ఈ మాసనామములు మరియు స్తోత్రములు చేయాలి. ఈ మాసంలో పెసర్లతో వండినటువంటి నైవేద్యం, అందులో నెయ్యి ఉండాలి, అది నివేదించడం చాలా మంచిది. ఉషఃకాల పూజ ఈ మాసంలో చాలా ప్రధానం. అందుకనే మనకి గోదాదేవి పూజలు అలా ఉషకాలంలో జరుగుతాయని ఉదాహరించారు. ఈ ఉషకాల పూజ వల్ల 100 సంవత్సరాలు శివారాధన నిర్విఘ్నంగా చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నాట్యం చేస్తున్న వాడు, 3 కన్నుల వాడు, చేతులలో అగ్నిని పట్టుకున్నటువంటి వాడు, డమరుకాన్ని పట్టుకున్నటువంటి వాడు, అభయ లీలా హస్తములను ధరించినటువంటి ఉమాయుక్తుడు అయిన నటేశ్వరుణ్ణి పూజించాలి. రుద్రాక్షలతో పూజ చాలా విశేషం. పుష్పములతో ఎక్కువగా పూజ చేయాలి. పుష్యమాసం సర్వకామదమైనటువంటిది పుష్యమాస ఆరాధన. కలి వల్ల వచ్చే భయాలు ఈ పుష్యమాస పూజ వల్ల పోతాయి. స్వామి యొక్క ఈ మాసనామములు మరియు స్తోత్రములు పఠించాలి. మూల స్థానంలో ఉంటూ శాశ్వతముగా ఉన్నటువంటి వాడు, నాభీ మండలంలో ఉన్నటువంటి వాడు, హృదిలో ఉంటూ హృది శబ్దం అంటే అనాహత నాదం అందిస్తున్నటువంటి వాడు అంటూ మొదలైన తత్వ ప్రతిపాదిత నామాలతో పూజ చేయాలి. ఇలా అర్చన చేస్తూ ఈ తత్వ ప్రధానమైన స్తోత్రములు చదివిన వారికి పిల్లని కాంతులతో ప్రకాశిస్తున్న విమానము ద్వారా అతడు శివలోకానికి చేరుకుంటాడు. మాఘమాసం మఖా నక్షత్రంతో కూడిన మాఘమాస పూజ వల్ల అఘము తొలగుతుంది. అఘ అంటే అఘము లేదు. ఈ మాసము కూడా అన్ని మాసములలో లాగా స్నానం, దానం, అర్చన ప్రధానం. ప్రాతకాల పూజలు, శివుని యొక్క దివ్యనామములు, హవిస్సులు నివేదించి స్వామివారికి మాఘమాస నామములతో స్తోత్రం చేయాలి. స్వామివారు ధనస్సు, 2 భుజాలకు అమ్ముల పొదలు పట్టుకొని ఖడ్గం నడుముకు వేలాడుతూ ఉంచుకొని అలా నిలబడి ఉన్న అలాంటి స్వామికి నమస్కారం. మాఘ పూర్ణిమ నాడు హోమం చేయడం చాలా విశేషం. ఘృత కంబలం ఈ మాసంలో చేయడం చాలా మంచిది. ఫల్గుణ మాసం ఈ మాసంలో లభించిన శ్రేష్టమైన జలములు అంటే నదులు కానీ, సరస్సులు కానీ, తటాకము కానీ, లేదా గృహములోని నీరైనా కానీ గంగాది నామములతో శుద్ధం చేసుకుని స్నానం చేయాలి. క్షీరాదులతో స్వామికి అభిషేకం, బిల్వపత్ర పూజ ప్రత్యేకం. ఈ మాస నామములు స్తోత్రములు చేయాలి. మధుకంబలం ఈ మాసంలో చాలా విశేషం. మధుకంబలం, ఘృత కంబలం, ధృతి కంబలం అని ఈ కంబలములు, అలాగే నేను మాసాల నామాలు స్తోత్రాలు అన్ని ఇక్కడ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అవన్నీ మనం ఈ సమయంలో అంటే ఈ కొంచెం సమయంలో చెప్పలేం కాబట్టి. కానీ మీరు వీటన్నింటినీ మన సిలబస్ లోని గురువుగారి ప్రవచనం ద్వారా ఈ లింక్ లోకి వెళ్ళి మీరు పొందవచ్చు. కాలములో వచ్చే వైపరీత్యాలు, రకరకాలైనటువంటి క్షామములు, క్షోభలు, భయాలు, అంతుపట్టని రోగాలు అలమినప్పుడు ఈ మాసాల అర్చన చేసి దాని నుండి బయటపడతాము. ఈ ద్వాదశ మాస ఆరాధన వింటే చాలు, మనము పాపముల నుండి విముక్తులం అవుతున్నాము. చేస్తే ఇంకా ఎంతో ఫలం వస్తుంది. భోజనం శివవ్రతములు ఏమి చేసినా భోజనం ఉత్తమం. ఉపవాసం కంటే భిక్షాభోజనం, భిక్షాభోజనము బ్రహ్మచారులకి ఇతరులకి మంచిది. భిక్షాభోజనం కంటే అయాచిత భోజనం ఉత్తమం. దానికంటే గొప్పది నక్త భోజనం. అన్నింటికంటే గొప్పది నక్త వ్రతం. ఒకటి యొక్క పూర్వభాగము దేవతల భోజన కాలము, మధ్యాహ్నం ఋషువులకు, మధ్యాహ్నం దాటిన తర్వాత అపరాహ్న కాలం పితృదేవతలకు, సంధ్యాకాలం గుహ్యకులకు, యక్షకులకు. ఈ కాలములను వదిలివేసి ఇక మిగిలిన కాలమే నక్తం. ఇక మిగిలిన కాలం నక్తమే. అలా వారు తినే కాలములలో మనం తినకుండా ఉండడం మంచిది. అందువల్ల సర్వదేవతాత్మకము అయిన ఈశ్వరుని ఆరాధన రోజున ఇలా సమయములు విడిచిపెడితే సర్వదేవతలకు భోజనం పెట్టిన పుణ్యం వస్తుంది. భస్మధారణ రుద్రాక్ష ధారణ చేయని వారికి నక్త భోజనం పనికిరాదు. మాసాల ప్రకారం శివుని రూపములు: చైత్రమాసములు త్రినేత్రుడు, వైశాఖ మాసములు శివుడు, జ్యేష్ఠ మాసములు పశుపతి, ఆషాఢ మాసములు ఉగ్రుడు, శ్రావణ మాసములు శర్వుడు, భాద్రపద మాసంలో త్రయంబకుడు, అశ్వయుజ మాసంలో ఈశ్వరుడు, కార్తీక మాసంలో రుద్రుడు, మార్గశీర్ష మాసంలో మహాదేవుడు. ఇంకా మిగిలిన రెండు నెలలకి చెప్పలేదండి, అవి ఏవైనా అనుకోవచ్చు అన్నారు గురుగారు. ప్రదోష వ్రతములు: ఈ ప్రదోష వ్రతములు మూడు. మహేశ్వర త్రయోదశి అంటే శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశులు. సప్తమి కాలం సప్తమి సాయంకాలం ఉండగా వచ్చే ప్రదోషం. ఈ ప్రదోషం సరస్వతీ దేవికి సంతోషం కలిగిస్తుంది. చతుర్దశి సాయంకాలం ఉండగా వచ్చే ప్రదోషం ఇది మహాగణపతికి సంతోషం. సంక్రమణం ప్రతి సంక్రమణం శివారాధన ప్రతి సంక్రమణానికి శివారాధన చేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన మకర సంక్రమణం మరింత విశేష ఫలం. ఈ రోజున స్వామికి ఆద్యంతో అభిషేకం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలం. ఈ సంక్రమణ పూజ వల్ల ఆయుర్వృద్ధి చెందుతుంది, రోగాలు ఉండవు, రిక్క ఉండదు. ఇక సోమవార వ్రతం: సోమవార వ్రతములు అనేక మానసిక వేదనలను తొలగిస్తుంది. సోమయాగములు చేసిన ఫలం ఈ సోమవార వ్రతం వల్ల లభిస్తుంది. కప్పుడు చంద్రుడికి రెండు బాధలు ఉండేవి. అవి: ఒకటి వారి మామగారు ఇచ్చిన శాపం, రెండవది యక్షయజ్ఞ సమయంలో వీరభద్రుడు స్వామిని శిక్షించారు. ఈ బాధలు తొలగించుకోవడం కోసం కేదారంలో సోమనాథ లింగం దగ్గర తపస్సు చేశారు. అప్పుడు ప్రత్యక్షమైన స్వామిని వృషభం పైన కూర్చొని మార్ధవంగా ప్రకాశిస్తూ క్రోధంతో త్రిపురాసుని సంహరించిన స్వామికి నమస్కారం అని స్తుతించారు. అప్పుడు శివుడు సంతోషించి, నీవు శుద్ధ శరీరుడవై పూర్ణ కళలతో ఆకాశంలో ఉంటావు. నీకు అన్ని కళలను ఇచ్చే తరగని ఒక కళ నా నెత్తి మీద ఉంటుంది. ఇంద్రుడు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు దేవతలకు ఆహారం అందిస్తారు. ఆ తర్వాత అమావాస్యకు పితృదేవతలకి ఆహారం అందిస్తారు. పాడ్యమి నాడు అగ్నిదేవునికి, ద్వితీయ నాడు భాస్కరుడికి, తృతీయ నాడు దేవేంద్రుడికి, చతుర్థి నాడు మరుద్గణములకి, పంచమి నాడు వసువులకి, వాసవుడు అనే ఇంద్రసంబంధిత దేవతకి షష్ఠి నాడు, సప్తమి నాడు ద్వాదశ ఆదిత్యులకి, అష్టమి నాడు ఏకాదశ రుద్రులకి, నవమి నాడు ఋభువులు అనే దేవగణములకి, దశమి యక్షగుహ్యకులకి, సాధ్యులు ఏకాదశి నాడు, విష్ణువుకి ద్వాదశి నాడు, బ్రహ్మదేవుడికి త్రయోదశి నాడు, నిరుతులకి చతుర్దశి నాడు, అమావాస్య నాడు పితృదేవతలకి అందిస్తారు. పూర్ణమి నాడు పూర్ణముగా నిండి ఉంటాడు. తన కళలతో దేవతలని ఔషధులని కూడా చంద్రుడు పోషిస్తారు. సోముడు ఇంద్రాదులో అందరికీ కూడా కారణమైన వాడు. అందుకనే అగ్ని సోమములు యజ్ఞములందు ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఆ సోమ ప్రధానం కలిగిన వారం సోమవారం. కనుక ఈ సోమవార వ్రతం చాలా విశేషమైనది. అందులోనూ శ్రావణ కార్తీక సోమవారాలను విడిచిపెట్టరాదు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
చాలా బాగా చెప్పారండి మధుకర్ గారు. అన్ని ముఖ్య విషయాలు అన్ని చాలా బాగా కవర్ చేశారు. మీరు సుధాకర్ గారు ఈ మాస వ్రతాలను మా చేత చక్కగా చేయించారు ఇప్పుడు. తర్వాత వక్త శ్రీనివాస యనమండ గారు, వీరు కాలభైరవ స్థుతి శాంతి అధ్యాయం. శాంతి అధ్యాయం చాలా మహిమ కలది, అన్ని పాపాలని దుఃఖాలని తొలగిస్తుంది. ఇది కనీసం మాసానికి ఒక్కసారైనా మనం దాన్ని వినడం కానీ పఠనం కానీ చేస్తే ఎంతో మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు. ఇంకా శివరహస్యంలోని ఆఖరిదైన ద్వాదశాంశంలో చెప్పబడిన శివపార్వతుల కళ్యాణంలోని ఒక భాగమైన దక్షిణ కథ, దక్షయజ్ఞం గురించి కూడా మీరు మనకి ఆ విషయాలు పంచుకుంటారు. శ్రీనివాస్ గారు
వినిపిస్తుంది?
వినిపిస్తుందండి, చెప్పండి.
శ్రీ గురుభ్యో నమః. బహుళపక్షంలో వచ్చే అష్టమి శివునికి ప్రీతికరమైనది. ఆ రోజు కాలభైరవుణ్ణి ఆరాధించడం విశేషం. దీన్ని బహుళాష్టమని కూడా చేయవచ్చు. ఈ వ్రతానికి కార్తీక మార్గశ్ర మాసములందు చాలా ప్రాధాన్యం ఉంది. దానికి కూడా ఉద్యాపనాదులు చెప్పబడుతున్నాయి. కాలభైరవ కృప చాలా ముఖ్యం. అందున కాశీక్షేత్రంలో వసించే వారు కాలభైరవ స్తోత్రములతో ఆరాధించినట్లయితే వారికి భైరవ యాతన కూడా ఉండదు. శివరహస్యంలోని రెండు శ్లోకాలు చెప్పుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాళభైరవం భజే అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్ట జాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాళభైరవం భజే. శాంతధ్యాయం, ప్రతి మానవుడు శాంతిని కోరుకుంటాడు, అంటే వేదనలు కల్లోలాలు అరిష్టాలు మొదలవని తొలగాలని. అసలు ఇవి ఎందుకు కలుగుతాయి అంటే ఒకనొక పాపం వల్ల ఇప్పుడు కలుగుతున్నాయి. ఇవి వ్యక్తి మరియు సమూహ పాపం అని ఉంటాయి. వారి వారి కర్మఫలాలను అనుసరించి బాధలుంటాయి. లోకం క్షేమంగా ఉండాలి అంటే లోకం ఎవరి వల్ల క్షేమంగా ఉంటుంది, అసలు లోకం ఎవరి వల్ల నడుస్తుంది అని తెలుసుకోవాలి. లోకం దేవతాశక్తుల వల్ల నడుస్తుంది. ఈ దేవతాశక్తులు మనకు కానరాని అంతరిక్షంలోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా వ్యాపించి ఉన్నారు. వారి అనుగ్రహం వల్లనే మనము ప్రపంచం కూడా ఉన్నది. కనుక వారు మనకు శాంతిని కలిగించుగాక అని కొన్ని మంత్రములు శివరహస్య మందు చెప్పబడ్డాయి. దీని పేరు శాంతాధ్యాయము అని నాలుగు అధ్యాయములు. శివరహస్యంలోని 11వ అంశంలో 37వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు చెప్పబడుతున్న ఈ నాలుగు అధ్యాయములు శాంతాధ్యాయములు. ఇవి వేదముల్లో అనేక శాంతి మంత్రముల సారం. ఇందులో అనేక మంది దేవతలు వారి రూపములు వర్ణించారు. ఈ దేవతానుగ్రహం వల్ల శాంతి లభిస్తుంది. ఈ శాంతాధ్యాయముల ఫలితాన్ని ముందు వివరిస్తున్నారు. ఆ ఫలితాన్ని ఉపోద్ఘాతంగాను ఫలశ్రుతిగాను చెప్పారు. ఇక్కడ మనం కొన్నింటిని స్మరించుకుందాం. ఈ స్మరణ వల్ల కూడా లోకానికి శాంతి కలుగుతుందని గురుగారు చెప్పారు. ఈ శాంతాధ్యాయములు శివకృతం. ఈశ్వరుడు పార్వతీదేవితో ఈ శాంతాధ్యాయములు సమాహిత మనస్సుతో వినమని చెప్తున్నాడు. రాజబాధ, చోరుల బాధ, అగ్నిబాధ మొదలైనవి కలిగినప్పుడు గ్రహబాధలు అంటే నవగ్రహాలు మాత్రమే కాదు, పీడించే అనేక గ్రహాలు ఉంటాయి. వాటి బాధలు తొలగడం కోసం అంటే మాతృగ్రహాలు, బాలగ్రహాలని చాలా రకములు, బాల భూత రోగముల వలన పీడింపబడుతున్న వారి పట్ల జాలి కలిగి వారికి శాంతి కలగాలని నేను నా సంకల్పంతో ఈ శాంతాధ్యాయాన్ని తయారు చేశానని శివుడు అమ్మవారితో చెప్తున్నాడు. ఇది శివుడు మనకు అనుగ్రహించి ఇచ్చినటువంటిది. అయ్యా, నేను శుద్ధుడిని కావాలి, శివానుగ్రహం పొందాలి, జ్ఞానానికి ముక్తికి ఈశ్వరానుగ్రహం పొందడానికి అవరోధముల్లా నిలబడిన పాపములు తొలగాలంటే ఈ శాంతాధ్యాయం గొప్ప మార్గం. ఈ శాంతాధ్యాయములు శివరహస్యం చివర ప్రస్తావించడంలో కూడా ఒక ఔచిత్యం ఉంది. ఇది అత్యంత రహస్యమైనది. ఇది రుద్రుని యొక్క ఉద్గీతం, అనేక విఘ్నములను తొలగిస్తుంది. మహాశాంతికరం, శుభం, అకాల మృత్యు శమనం, సర్వవ్యాధి నివారణం, శత్రువుల వ్యూహాలను ఛేదించగలదు, విజయాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఇది సనాతన ధర్మానికి చాలా అవసరం. పరసైన్యాన్ని స్తంభింపజేయగల శక్తి ఈ దివ్యమైన స్తోత్రానికి ఉన్నది. విషగ్రహ క్షయకరం, సమస్త అభీష్టదాయకరం, అన్ని శాంతులని ప్రసాదిస్తుంది. చతుర్బాహువులతో నాగ యజ్ఞోపవీతం ధరించి త్రినేత్రాలతో ప్రకాశిస్తున్న పరమేశ్వరుని స్మరించారు. ఆ శివుడు నాకు వెంటనే శాంతిని కలిగించుగాక. ఇందులో సప్తమాతృకలు, నవదుర్గలు, నారాయణుడు, ఆయన పార్శ్వదులు, బ్రహ్మ, రుద్ర, ఆదిత్యుడు, సర్వగ్రహములు, వివిధ దిశలయందు ఏ దేవతలు ఉంటారు, ఏ వర్ణాలతో ప్రకాశిస్తుంటారో చెప్పారు. మాతృకా దేవతలు మనకు శాంతిని కలిగించుగాక. అన్ని దిక్కుల ఎందున్న దేవతలు, అన్ని లోకముల ఎందున్న దేవతలు, దేవతాగణములు, శివుని గురించి ఎవరైతే తెలుసుకొని శాంతాధ్యాయములు పఠిస్తారో వారికి శాంతిని కలిగిస్తాయి. ఇది కూడా శివభక్తులకి శివజ్ఞానులకు బోధించవలసిందని స్తోత్రం. నందికేశుడు ఈ స్తోత్రాన్ని శివుని నుండి ఉపదేశం పొందాడు. ఈ శాంతి స్తోత్రం శ్రవణ మాత్రం చేత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఏవైనా మంత్రానుష్ఠానం చేస్తున్నప్పుడు సిద్ధికి అవరోధములు తొలగడానికి ఈ శాంతాధ్యాయం దోహదపడుతుందట. మనం మంత్రానుష్ఠానం సరిగా చేస్తున్నామా లేదా అనే సందేహం ఉంటే ఆ లోపాలన్నీ ఈ శాంతాధ్యాయములతోటి పోతాయట. అందుకే మాసానికి ఒకపారైనా శాంతాధ్యాయ పారాయణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని గురుగారు చెప్పారు. ఇది వ్యక్తికి లోకానికి కూడా క్షేమం కలిగిస్తుంది. అత్యంత విశేషమైనది. ఏది కావాలంటే అది ధర్మబద్ధమైన కోరికను తీర్చగల శక్తి దీనికి ఉన్నది. శ్రమణ మాత్రం చేత అభీష్టములన్నీ సిద్ధిస్తుంటాయి. ఇది చదివినవాడు సర్వదేవతలకు ప్రియుడవుతాడు. ఇది పారాయణ చేసి రాజు యుద్ధానికి వెళితే శత్రువులను శీఘ్రంగా జయిస్తాడట. సనాతన ధర్మంలో ఉన్న అనేకమైన బాధలకు ఉపశమనం శాంతాధ్యాయ పారాయణం, శాంతాధ్యాయ శ్రవణం. కొంతమంది అనారోగ్య కారణంగా దీన్ని చేసుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారిని ఉద్దేశించి ఈ శాంతాధ్యాయ పారాయణ చేస్తే వారి అనారోగ్యం పోతుందట. దీనిని పారాయణ చేసేవారికి అకాల మృత్యు దోషం ఉండదు, జడత్వం రాదు, ఉపసర్గల వలన భయం ఉండదు, ఉత్పాతాలు లేకుండా చేస్తుంది. అంతేకాక సంకల్ప సహిత గంగాది సర్వతీర్థములు స్నాన ఫలమును శాంతాధ్యాయ శ్రవణం వల్ల వస్తుందరా? దీన్ని శ్రవణం వల్ల వివిధములైన వైదిక యాగ ఫలం కూడా వస్తుందరా? దీన్ని బట్టి మానవులు తరించడం కోసం గొప్ప దయతో మహర్షులు మనల్ని అనుగ్రహించిన చింతామణి శివరహస్యం. అయితే దీని విలువ తెలియాలంటే విశ్వాసం ఉండాలి, సుకృతం ఉండాలి. అన్నింటినీ మించి బాగుపడే యోగం ఉన్నవారే వీటిని గ్రహిస్తారు. దీన్ని చదివినవాడు వ్యాధులేమీ లేకుండా పూర్ణాయువును పొందుతాడట. అతి ఘోరమైన పాపములు చేసిన వాడు పశ్చాత్తాపడి శాంతాధ్యాయ పారాయణ చేస్తే ఆ పాపములు తొలుగుతాయి. శ్రవణం అనుసంధానం చేసి దీన్ని భావన చేసినట్లయితే పాపముల నుంచి బయటపడతాడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవారే ఈ శాంతాధ్యాయమును ఏకాగ్రతతో శ్రద్ధగా విని తరించగలరు. ఈ శాంతాధ్యాయము అయిన తర్వాత పరమాత్మను ఉద్దేశించి ఒక అష్టావింశతి శ్లోకాలు ఉన్నవి. ఇవి అత్యద్భుతమైన శ్లోకములు. ఇక్కడ వ్రతాదులవి పాటించే వారికి ఉండవలసిన లక్షణములు చెప్తున్నారు. వేదాధ్యయన సంపన్నుడు, అగ్నిహోత్ర పురాయణుడు, సర్వ విద్యావేత్త కంటే శివభక్తుడు గొప్పవాడు. భక్తి అన్నింటికంటే గొప్పది. భక్తికి ఎవరైనా అర్హులే. భక్తి కలిగిన వాడు అందరికంటే గొప్పవాడు. ఆ శివభక్తునికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే శివుని యందు ప్రీతి, శివుడే కావాలనేటటువంటి ఏకాగ్ర దృష్టి, దాంతోపాటు శాంతి మనస్తత్వ చాలా అవసరం. శివభక్తుడు క్రోధాన్ని జయించిన వాడే ఉండాలి. మైత్రి, కరుణ మొదలగున్నటువంటి వాడు మాత్రమే శివుని పొందగలడు. శివరూపాన్ని ధ్యానం చేసి ఇప్పుడు చెప్పబోయే అష్టావింశతి స్తోత్రాన్ని శివుని యందు దోయలుంచి చదివినట్లయితే అతడు పరిపూర్ణ ఫలితాన్ని పొందుతాడు. ఏ స్తోత్రమైనా దురితక్షయం కొరకే. అసలు దురితక్షయం అయితే కానీ ఈశ్వరానుగ్రహం పొందలేరు. ఈ స్తోత్రాల వల్ల వివిధమైన అభీష్ట సిద్ధులు కూడా కలుగుతాయి. అర్చనాదులు చేయకపోయినా ఈ స్తోత్రం చదివితే ఫలితం లభిస్తుంది. తర్వాత ఇంకా శివధర్మములు వివరిస్తూ శివులకు రకరకాల సమర్పణలను గురించి వివరిస్తున్నారు. ఏ రాజు అయితే చక్కని జలములతో సత్యమైన భూములను శివునికి ఇస్తాడో అతడు సహస్ర కల్పాంతం రుద్రలోకంలో ఉంటాడ. అలాగే గ్రామాలను శివునికి ఇచ్చినటువంటి వాడు వాని పుణ్యం చాలా విశేషం. తనిచ్చినదైనా ఇతరులు దేవాలయాలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకొని భోగించిన, అక్రమంగా దాన్ని ఆక్రమించినప్పటికీ వాడు అంతులేకుండా నరకాల్లో తీవ్రమైన యాతలను అనుభవిస్తాడు. అన్ని దొంగతనాల కంటే భూముల దొంగతనం చాలా ప్రమాదకరమైనది. ఈ భూ కబ్జాదారులందరూ అక్షయ కాల నరకాన్ని అనుభవిస్తారు. అంటే దేవుని సొమ్ము అనుభవించే వాళ్ళు, నరకం అంటే భయం లేని వాళ్ళు. పెద్ద జ్ఞానం అవి లేకపోయినా భూమిని పరమాత్మకు ఇచ్చిన వాళ్ళు అక్షయ కాలం స్వర్గంలో ఉంటారు. దాన్ని హరించిన వాళ్ళు నరకాల్లో ఉంటారు. వాళ్ళు అనేక కల్పాకాలం నరకంలో బాధపడి తర్వాత జన్మలు క్షుద్రమైన కీటక జన్మలు ఇస్తారు. ఆ కీటక జన్మల్లో కూడా ఆకలి దప్పికలతో ఉంటూ తిండి తినలేక బాధపడతారు. ఇటువంటి పాపభీతి కలిగిన వారి చేతుల్లో ఆలయ వ్యవస్థ ఉంటే దేశం క్షేమంగా ఉంటుందని గురుగారు చెప్పారు. తర్వాత అధ్యాయములు వరుసగా శివక్షేత్రముల పేర్లు. ఇప్పుడు చెప్పినటువంటి వ్రతములన్నీ కూడా శివక్షేత్రముల ఎందు ఆచరించినట్లయితే చాలా విశేషం. ఇక్కడ ఏకాహం గురించి వివరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి కూడా ఏకాహమే. ఏకాహం ఎలా చేయాలో చెప్తున్నారు. ప్రాతకాలంలో పూజించడము. ప్రాతకాల పూజ వల్ల రాత్రి చేసిన పాపం పోతుంది. సంగమ కాలం అనగా ప్రాత మధ్యాహ్న కాలంలో పూజించినట్లయితే కామజనితమైన దోషాలు పోతాయి. వాడు పాపములను తొలగించుకుని శివలోకాన్ని పొందుతాడు. ఎందుకనగా అనేక పాపములు కారణం కామం. కామం చేతనే ధర్మాధిక్రమణం జరుగుతుంది. అందుచేత కామజనితమైన పాపాలన్నీ తొలగి ముక్తి పొందుతాడు. మధ్యాహ్న కాలం పూజించడం వలన అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. అపరాహ్నంలో శివ పూజ చేస్తే మరలా గర్భమున పడడు. సాయంకాల శివ పూజ సర్వ పాపాలను పోగొడుతుంది. ఇలా షట్కాలములు కానీ, త్రికాలములు కానీ, ఏకకాలం కానీ శివారాధన అంత గొప్పది. ఏ శివారాధన అయినా మహాఫలితమును ఇస్తుంది. శివ పూజా ఫలం తర్వాత శివక్షేత్రముల గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే మానవుడు ప్రయత్నపూర్వకంగా శివక్షేత్రమందు వసించాలి. శివ పూజ శివక్షేత్రములందు చేసుకుంటే ఫలితం అధికం. శివక్షేత్రముల్లో పాటు అమ్మవారి పంచాసత్ పీఠములను గురించి ఈశ్వరుడు చెప్తున్నాడు. అంటే శివరహస్యం శివపార్వతుల ఉభయ తత్వాన్ని చెప్తున్నది. ఇంకా 50 శక్తి పీఠముల గురించి కూడా చెప్పారు. ఇలా శివధర్మములు చక్కగా బోధించి దివ్యమైన 11వ అంశం పూర్తి చేసుకుని ఆఖరుదైన ద్వాదశ అంశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ అన్ని మంగళకరమైన అంశములే. ఈ అంశంలో విస్తారమైన అంశం ఏమిటంటే శివపార్వతుల కళ్యాణ అంశం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది కుమార సంభవంతో పూర్తవుతుంది. కుమార సంభవం ఎందుకంటే ప్రపంచాన్ని బాధ పెట్టేటటువంటి దేవతలకు కూడా కొరుకు పడినటువంటి దుష్టులైన తారకాసురులను సంహరించి దేవతలకు బలమిచ్చి అసుర శక్తులను నాశనం చేయడమే మహాప్రయోజనం. ఆ ప్రయోజనం నెరవేర్చిన స్కందుని అవతరణమే కుమార సంభవం, శివపార్వతుల కళ్యాణ వైభవం. ఇది శ్రవణ మాత్రం చేతనే ధన్యతనిస్తుంది. ముందుగా దక్ష యజ్ఞంతోనే మొదలుపెట్టారు. దక్షుడు యజ్ఞానికి అందరు దేవతలను ఆహ్వానించాడు కానీ శివుని తప్ప. ఒక్క శివుడేం చేస్తాడులే అనుకున్నాడు. ఆ యజ్ఞానికి పిలవకపోయినా అమ్మవారు వచ్చారు, సతీదేవి. వచ్చింది దక్షుని సారి అందుకోవడం కొరకు కాదు, దక్షునికి బుద్ధి చెప్పడం కోసం. దాక్షాయిని, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని ఆవిడ దక్షుని అడిగాడు, మహాయజ్ఞం చేస్తున్నప్పుడు మహాదేవుని పిలవలేదేమిటని. అసలు యజ్ఞానికి కావలసిన సంపదలు మేఘముల వల్ల కలుగుతాయి. ఈశ్వరుడు మేఘములకు, అధ్వరములకు పతి. అటువంటి విశ్వేశ్వరుని పిలవకుండా నీవు యజ్ఞం ఎలా చేస్తావు అని అడిగారు. తయేవ భగవాను దుగ్గ్రహ తయేవ పతి శివ అని కొన్ని పదుల శ్లోకాలు అమ్మవారు చెప్తారు. ఇది అంతా శివతత్వం ప్రతిపాదన. ఇకనైనా శివుని శరణు వేడుకొని అమ్మవారు చెప్తారు. అప్పుడు దక్షుడు, నువ్వు చెప్పిన శివ పారమ్యునకు వేద ప్రమాణం ఉన్నదా అని అడిగాడు. అప్పుడు ఒక్కొక్క వేదం అమ్మవారికి నమస్కరించి దక్షుడికి సమాధానం చెప్తుంది. ఒక్కొక్క వేదం చెప్పింది ఒక్కొక్క అధ్యాయంగా ఉంది. ఋగ్వేదం ఏం చెప్పిందంటే మహాదేవుణ్ణి పూజించకుండా యజ్ఞం చేస్తే తల పడిపోతుందని చెప్పింది. యజుర్వేద పురుషుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని, ఎవరిని మించి మరొక తత్వం లేదో, ఎవరు అణువు కంటే సూక్ష్మమైన వాడో అతడు శివుడు, ఎవరు వృక్షములా నిలబడి ఉన్నాడో, వారికి ఎవరికి దేవతలందరూ శాఖలై ఉన్నారో అతడు శివుడు, శివునికి నమస్కరిస్తే సర్వదేవతలకు నమస్కరించినట్లే. ఇక్కడ నాలుగు వేదములు చెప్పినవి చదువుకుంటే చతుర్వేద పారాయణ ఫలం లభిస్తుందని గురుగారు చెప్పారు. సామవేద పురుషుడు సామవేద మంత్రసారం వివరించి శివుని శరణు వేయడమని చెప్పాడు. అధర్వణ వేద పురుషుడు సర్వ దేవతల మంత్రములు రుద్రస్వరూపములుగా చెప్పబడుతున్నవని చెప్పి ఓంకారం వ్యాకృతులని శివస్వరూపములని చెప్పాడు. ఇది నాలుగు వేదములు వాటి యొక్క ఉపనిషత్ వాక్యములతో కూడుకున్న మహాద్భుత స్తోత్రం. ఈ విధంగా చతుశ్రుతులు ఉపన్యసించాయి. అయినా దక్షుడు శివుని మీదున్న నిరాదరణ వలన వినలేదు. అప్పుడు కొంతమంది ఋషులు, మనం వేద ప్రమాణంతో యజ్ఞం చేస్తున్నాము, ఆ వేదములే శివుని స్తుతిస్తున్నవి, ఇంకా ఇక్కడ మేము యజ్ఞం చేయలేమని కొంతమంది ఋషులు దధీచి, గౌతముడు, వశిష్ఠులు మొదలగు వారు వెళ్ళిపోయారు. ఎక్కడైతే శివుడు పూజింపబడో అక్కడ విపత్తులు వస్తాయి, సంపదలు మిగలవని చెప్పి కొందరు వెళ్ళిపోయినా దక్షుడు అక్కడున్న వాళ్ళతోనే యజ్ఞం చేస్తానని అహంకారంతో చేశాడు. అప్పుడు సతీదేవి యోగ శక్తితో శరీరాన్ని విడిచిపెట్టింది. దానితో పరమేశ్వరుడు వీరమన్యు రూపాన్ని ధరించి తన జటాచూటం నుంచి వీరభద్రుడిని ఆవిర్భవింప చేశాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అటు పిమ్మట దక్ష ఛేదనం యజ్ఞం ఆగిపోయింది. అప్పుడు బ్రహ్మాదేవతలు శివుణ్ణి ప్రార్థించారు. ఎందుకనగా యజ్ఞం సగంలో ఆగిపోతే లోకానికి క్షేమం కాదు కనుక. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాదేవతల ప్రార్థన మేరకు వచ్చి మేకతలను దక్షిణకి అతికించి అటు పిమ్మట అతడు యజ్ఞమును పూర్తి చేశాడు. ఆ తర్వాత దక్షుడు ఆయనతో ఉన్న ఋత్విక్లు వారి పత్నులతో సహా శివనింద అనే పాప పరిహారార్థం కాశీ క్షేత్రమునకు వెళ్ళి గంగా స్నానం ఆచరించి అనేక కాలం తపమాచరించి పాప విముక్తుడై దక్షేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆరాధించాడు. ఇక్కడ దక్షుడు పాప పరిహారార్థం ఒక శివస్తోత్రం చేశాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీ గురుభ్యో నమః.
బాగా చెప్పారు, చాలా బాగా వివరించారు. శాంతి అధ్యాయము ఇంకా చాలా దక్షాన్ని బాగా వివరించారు. కాశీ చాలా ఎంత మహిమాన్వితమైన క్షేత్రం కదా. ఇంకా తర్వాత ఇప్పుడు లలితా గోవిందరాజు గారు దక్షుడు చేసిన శివస్తుతి, అమ్మవారు తిరిగి హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మించడం, ఆ జగన్మాత పరమశివుని గురించి చేసిన తపస్సు, వినాయక జననం, గణపతి స్తుతి, ఆ ఆది దంపతుల వివాహ మహోత్సవం విశేషాలు మనతో పంచుకుంటారు. మనందరం కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాలు పంచుకుందాము.
లలిత గారు.
శ్రీ గణేశాయ నమః. శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి శివాపరాధం వలన కలిగిన పాపాన్ని తొలగించుకోవడానికి అవిముక్త క్షేత్రమైన కాశీ చేరాడు. అతని వెంట ఋత్విక్లు, వారి భార్యలు కూడా రాగా అక్కడ తపస్సు చేసి తన పాపం నుండి విముక్తుడై దక్షేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. దక్షుడు, సర్వదేవతలు శివుని ప్రార్థించారు. అందరూ దేవగణములు ఇలా కొంతమంది దేవగణములు ఇలా స్తోత్రం చేశారు. దాని సారాంశం. అవిద్యలో ఉన్న వాళ్ళము, సత్యం తెలుసుకోలేని వాళ్ళము, కాబట్టి మేమందరము పశువులము, పశువులము కాన వివసులం, కామము పట్టి లాగుతున్న వివసులం. నువ్వు పశుపాశ విమోచకుడువు కాన కరుణతో మా ఈ పాశాలను తొలగించు అని వేడుకున్నారు. ఇక్కడ ఈ భాగంలో అనేక అనేక స్తోత్రాలు చెప్పబడి ఉన్నాయి. దక్షుడు చేసిన స్తోత్రము, అలాగే ఇంద్రుడు చేసిన స్తోత్రము, దేవతలు చేసిన స్తోత్రము, ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కాలాభావం ఉంది కాబట్టి వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఆ విధంగా దేవతలు చేసిన స్తోత్రాలకి ఆ పరమ దయాళు అయిన పరమశివుడు, నేను మిమ్మల్ని క్షమించాను, మీరు మీ లోకాలకు వెళ్ళండి అని తాను మంద్ర పర్వతం పైన తపమాచరించడానికి వెళ్ళిపోయాడు. మరి ఇక దేవకార్యం ఉంది కదా, సో ఆ తల్లి తిరిగి ఉద్భవించవలసిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ మనకి పార్వతీ ఉద్భవము, విఘ్నేశ్వర జననము గురించి తెలుసుకుందాం. ఆ దేవకార్యార్థము ఆ తల్లి తిరిగి రావాల్సి ఉన్నదని దేవతలు ప్రార్థించగా మీనాదేవి, హిమవంతులు ఆ తల్లి కొరకు తపమాచరించారు. ఆ జగన్మాతకు ఆ వారిని అనుగ్రహించి ఒక సుముహూర్తంలో ఒక శుభ దినమున సంపూర్ణ తేజస్సుగా మీనాదేవి గర్భమును ప్రవేశించినది. ఆపై 10 మాసములకు శుభ దినమున శుభ లగ్నమునందు 5 గ్రహములు ఉచ్చస్థానములు ఉండగా చైత్ర శుద్ధ నవమి మృగశీరా నక్షత్రమునందు అర్ధరాత్రమునందు ఆ పార్వతీదేవి పర్వతరాజపుత్రిగా ఆ ఉద్భవించినది. అమ్మ పుడుతూనే దివి నుండి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు కూడా మృగాయి. బ్రహ్మ, విష్ణు, రుద్రగణములు మొదలైన సర్వ దేవతలు హిమవంతుని ముంగిటికి తరలివచ్చారు, ఆ అమ్మకి నమస్కరించుకున్నారు. ఇక ఆ పైన ఆ తల్లి దశల వారీగా పెరుగుతూ అందరికీ ఆనందాన్ని కలిగ చేస్తోంది. ఆ పసిపాలగా ఉన్న తల్లిని శచి, స్వాహ, స్వధ, రమ మొదలైన దేవపత్నులు వచ్చి ఊయలలో ఉన్న తల్లిని ఊపుతూ సేవలు చేశారు. కొందరు స్నానము చేయించారు, కొందరు అలంకరించారు, లోకాలను రక్షించే ఆ తల్లికి రక్ష పెట్టారు. రాత్రి కాగానే అమ్మ ఆ శజ మీద పడుకోగానే ఋషులు సామగానం చేయగా దేవతా స్త్రీలు అమ్మను నుతించి గానం చేశారు. ఇక్కడ ఒక అద్భుతమైన గానం గురించి గురువుగారు వివరించారు. అలా ఆ తల్లి ఆ బాలా త్రిపుర సుందరి 2 ఏళ్ల వయసు నుండి 9 ఏళ్ల వయసు వచ్చే వరకు చూసిన ఆ దంపతులు, ఆ మేనా హిమవంతులు ఎంతో ధన్యులు. ఈ విధంగా అమ్మ చంద్రకళల వలె రోజు రోజు అభివృద్ధి చెందింది. ఒకరోజు మేనాదేవి, హిమవంతులు అమ్మను లాలిస్తుండగా తన దివ్య మంగళ రూపంతో వారికి దర్శనమిచ్చింది. వెనువెంటనే మళ్ళా తన బాలా స్వరూపంలోకి వచ్చేసింది. వారు తన్మయమంది అమ్మకు నమస్కరిస్తూ ఆ తల్లితో ఇలా అన్నారు, అమ్మా, నిన్ను తనయగా పొందిన మేము ధన్యులము. ఇవాళ మా అవిద్యను పోగొట్టి మాకు విద్యను ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు. అమ్మను చూడడానికి హిమవంతుని బంధువులైన పర్వతాలు, వారి భార్యలు వచ్చారు. అప్పుడు హిమవంతుడు, అమ్మా, నువ్వు దేవకార్యమై ఇక్కడ జన్మించావని మాకు తెలుసు అని చెప్తుండగా ఆ తల్లి, పర్వతరాజా, నేను నువ్వు చెప్పినట్లుగా చిచ్చక్తిని, నేను దేవకార్యార్థమై మీ ఇంట పుట్టాను. నేను శివునికి అవినాభావ స్వరూపాన్ని, చంద్రునికి చంద్రవలే చంద్రికవలే, చంద్రునికి చంద్రికవలే, సూర్యునికి కాంతివలే, శివునికి నేను వేరు కాదు. నా నుంచే బ్రహ్మాది దేవతలు ఉద్భవించారు. పృథివీ మొదలైనవన్నీ నా రూపాలే. నా కన్నురెప్ప పాటుతో ఈ సమస్త భువనాలను నడిపిస్తాను. లోక మార్గాన్ని అనుసరించి ఋషులు నిర్ణయించిన ఒక సుముహూర్తమున నువ్వు నన్ను మహేశ్వరునికి ఇవ్వవలసినది అని చెప్పినది. ఒకసారి ఇంకా బాలావస్థలో దాటకముందే సింహవంతునితో, నేను పరమశివుని భర్తగా పొందగోరి తపస్సు చేయాలనుకుంటున్నాను, నాకు సరైన స్థలముని చూపించు అనగా ఆ తండ్రి హిమవంతుడు, అమ్మా, నా ప్రార్థన మేరకు పరమేశ్వరుడు కేదారేశ్వర రూపమున ఇక్కడ వెలిశాడు, నీవు అచ్చటనే తపమాచరించు అనగా జయ విజయ అను చెలికద్దలను వెంట పెట్టుకుని ఒక సుముహూర్తంలో మంగళ స్నానం ఆచరించి తండ్రి ఇచ్చిన వస్త్రములను ధరించి కేదారేశ్వర ధామమునకు వెళ్లి తపమాచరించుటకు కూర్చున్నది. మరొక పక్క తారకాసురుని బాధను పడలేక దేవతలు వారి సంహారము కొరకు శివపార్వతుల సంతానమై అయోనిజుడై బ్రహ్మ సృష్టి కానటువంటి శివపార్వతి తనయుని కొరకు ప్రణాళికలో భాగంగా ఇంద్రుడు చెప్పగా మన్మథుని శివుని వద్దకు పంపారు. అతను శివుని పాలాగ్నికి దగ్ధమైపోయాడు. అప్పుడు వారికి ఏమీ తోచక విల్లవిల్లలాడుతుండగా విష్ణుమూర్తి ఒక సమావేశమును ఏర్పాటు చేసి, అమ్మవారు నీ కొరకై తపమాచరిస్తున్నది, ఆ అమ్మ నీ కొరకై తపమాచరించుచున్నది కాన శివుని అలా అని చెప్పి శివుని ఒప్పించి వారి వివాహానికి అన్ని సమకూరేలాగా చూశారు. ఈ విషయాన్ని చెప్పడం కోసము నారదుడు అతని వెంట విశ్వకర్మను హిమవంతుని వద్దకు పంపారు. నారదుడు హిమవంతుని వద్దకు వచ్చి, పార్వతి తపస్సు ఫలించినది, శివుడు పార్వతిని వివాహమాడటానికి సమ్మతించాడు, స్వామి రేపో మాపో తరలి వస్తాడు, కాబట్టి ఇక్కడ జరగవలసిన అన్ని ఏర్పాట్లు అంటే సకల దేవతలు దిగి వస్తారు, పర్వత పత్నులు ఇలా ఎందరెందరో తరలి వచ్చే ఈ వివాహానికి కావలసిన ఏర్పాట్లు చేయడం కోసమే నేను ఈ విశ్వకర్మని ఇక్కడికి తీసుకుని వచ్చాను, కాబట్టి ఇతన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నానని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తల్లి తపమును విరమించుకుని వివాహానికి సిద్ధమవ్వాలని చెప్పడానికి అందరూ పార్వతి తపస్సు చేసుకుంటున్న కేదార ధామానికి చేరారు. హిమవంతుడు ఆ తల్లిని ఉద్దేశించి లాలనగా ఇలా అన్నాడు, అమ్మా చాలా కష్టపడ్డావు తల్లి, తపస్సు ఆచరించావు, నీ తపస్సు ఫలించింది, ఆ పరమేశ్వరుడు వివాహానికి అంగీకరించాడు, కనుక నీవు ఇక రాజభవనానికి తరలి రావలసినది అని చెప్పగా అందరూ కలిసి కేదారేశ్వరునికి పూజ చేశారు. అక్కడ ఒక మండపమును రత్న సింహాసనమును చుట్టూ గోడలను నిర్మింపచేశాడు హిమవంతుడు. నగాంగనులు అమ్మకు మంగళ స్నానములు చేయించారు. తల్లి కురులను నూనె అలరి వంటికి నలుగు పెట్టి నలచి ఆ నలుగును ఒక దగ్గరికి తెచ్చి పెట్టగా ఆ తల్లి అది చూసి ఒక ఆలోచన రాగా ఆ మట్టిని ఆడుకుంటున్నట్లుగా తీసుకుని ఏనుగు ముఖంతో ఏనుగు చెవులతో చేతులతో అనేక అనేక అలంకారాలతో ఒక అందమైన బాలుని బొమ్మను తయారు చేసి తన హస్తమును తాకించగా అక్కడి వారు ఆశ్చర్యపడుతుండగా ఆ బొమ్మ కదిలి ఏనుగు ముఖము గల ఆ స్వామి ఉద్భవించాడు. శివభావనతో చేసిన తపము వలన తన యందు నిండిన శివశక్తిని చిచ్చక్తి తేజస్సుతో కలిపి శివశక్త్యాత్మకమైన మూర్తిని గజాననుడిగా అమ్మ సృష్టించింది. నాయనా, నువ్వు నా తనయుడిగా ఉండు, విఘ్ననాథుడిగా ఉండాలి అని అతనికి చెప్పి, ఈతనుని అందరూ పూజించాలి, అలా పూజించని ఎడల విఘ్నములు కలుగుతాయి, ఆ ఈ విఘ్నేశ్వరునికి పూజ సల్పిన ఎడల అన్ని విఘ్నములు తొలగిపోతాయి అని అనగా ఆ మీనాదేవాదులు బాలునికి అలంకరించి అనేక అనేక పూజలు చేశారు. అటుపైన తల్లి మంగళ స్నానాన్ని పూర్తి చేసుకుని చక్కగా అలంకరించి నీరాజనాలు ఇచ్చి గానం చేస్తూ రాజభవనానికి తీసుకుని వచ్చారు. తల్లి ఇక రాజభవనంలో శివుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అప్పుడు దేవతలు కటకిట చక్షుశ్రవసే కలితావనధి కరీంద్ర చర్మవసే మస్తకృత చంద్రమసే కైలాస క్షేత్ర వాసినే మహసే అనగా, పాములను అలంకారముగా ధరించినది, చంద్రుని తలపైన పెట్టుకున్నది, గజచర్మం వసనముగా ధరించినది అయిన ఓ మహా తేజస్సు కైలాసములో ఉన్నది. ఆ వెలుగు ఇప్పుడు మా ముందరనే ఉన్నది, అట్టి ఆ వెలుగును మేము నమస్కరిస్తున్నాము అని మందర పర్వతము పైన గల శివుని దేవతలు ప్రార్థించగా ఆయన నవ్వి, సేనాపతిర్భవతు సుకుమార రూపః అని వారికి అభయమిచ్చారు. ఇక ఆ దేవతలు హితానికై లోకరక్షణకై పార్వతిని వివాహమాడటానికి బయలుదేరాడు. ముందుగా బ్రహ్మదేవుడు ఋషులు వెళ్ళగా పర్వతరాజును కలిసి శివుడు పార్వతిని వివాహమాడటానికి ఒప్పుకున్నాడని చెప్పి పార్వతీదేవిని చూడటానికి వెళ్తూ అక్కడే ఉన్న గణపతికి ముందుగా నమస్కరించుకున్నారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కదా పనులు సానుకూలమవుతాయి. ఋషి పత్నులు అమ్మ కాళ్ళు కడగగా బ్రహ్మ ఆ నీళ్లను తన శిరస్సు పైన చల్లుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి గజాననుని చూపిస్తూ, ఈతను నా కుమారుడు, ఈతనిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి అని వారికి గణపతిని పరిచయం చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన గణపతి స్తుతిని చేశారు. జగత్తును రక్షించి ఆటు పిమ్మట ఆ తల్లిని కూడా నుతించారు. జగత్తును రక్షించుట కొరకు దీక్ష పొంది కరుణా కటాక్షములతో మా ముందు నువ్వు సాక్షాత్కరించు తల్లి అని ప్రార్థించారు. అక్కడ లేని శివుని కూడా వారు భజించారు. హిమవంతుడు శివునితో ఇలా అన్నారు, ఈ తల్లే శివుని ధనము, లోపాలన్న లోకపాలనకై లోకములను రక్షించుటకై లోక ధర్మమును అనుసరించి ఈమెను నీకు ఇస్తున్నాను, ఈ మాయను ఆ మాయకు ఇస్తున్నాను, ఇక్కడ ఉన్న అందరి సమక్షంలో ముమ్మాటికి చెబుతున్నాను, శివుని రేపు ఉదయం రమనండి, ఈ గౌరిని ఆయన చేతిలో పెట్టి నేను ధన్యుడనవుతాను అని బ్రహ్మను ఈ వివాహము దగ్గర ఉండి జరిపించవలసిందిగా హిమవంతుడు వేడుకున్నాడు. సకల దేవతలు దేవతా గణాలు వెంటరాగా శివుడు చక్కగా అలంకరించబడిన వృషభము పైన ఎక్కి గిరిరాజు గృహమునకు చేరగా వారు అతనికి నీరాజనాలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలిగారు. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ గురు చిన్నారవింద పడమస్తు.
చాలా బాగుందండి లలిత గారు. ఆ తర్వాత అనిల్ కుమార్ నర్రావుల్ గారు, స్వామివారు వృషభంపై హిమవత్పర్వతం పర్వతానికి రావడం, అక్కడ మిగిలిన కళ్యాణం విశేషాలు చెప్తారు. ఆ తర్వాత కుమార్ సంభవం గురించి కూడా వారు మనతో పంచుకుంటారు. అనిల్ గారు సారీ అండి ఒకసారి, ఇంకా లాస్ట్ ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు. మాకు తెలుసు ఈస్ట్ కోస్ట్ లో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికైనా, మరి వీఆర్ కవరింగ్ 7 డేస్ వర్త్ ఆఫ్ ప్రవచనం అండి, క్షమించండి అందరూ. ప్లీజ్ క్యారీ ఆన్ అండి.
శ్రీ గురుభ్యో నమః. అది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ దివ్య ఘట్టం. హిమవంతుడు నారదుడు విశ్వకర్మ చెప్పిన ప్రకారం సర్వసన్నిధుడై ఉన్నాడు. బ్రహ్మదేవుడు మగపల్లి వారి వైపు వచ్చి అభ్యర్థన చెప్పగానే తన సమ్మతిని ఆనందంగా తెలియజేశాడు హిమవంతుడు. పరమేశ్వరుడు హిమవంతుని ఆహ్వానం మీదకు మందార పర్వతం నుండి బయలుదేరాడు. మందార పర్వతం నుండి వృషభంపై సర్వదేవగణములతో పరమేశ్వరుడు హిమవంతుడి రాజధాని అయిన ఔషధి ప్రస్థ చేరుకున్నాడు. వృషభంపై నుండి దిగిన స్వామికి ఇంద్రుడు ఛత్రం పట్టగా దేవతలు వింధ్యామరలు వీస్తూ ఉండగా మండపం వద్దకు చేరుకున్న పరమేశ్వరుడికి గణపతి వచ్చి పాదాలకు నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు గణపతిని ఎత్తుకుని సింహాసనం మీద కూర్చోబెట్టగా ఋషి ప్రమథ దేవగణములు గణేశుణ్ణి స్తుతించారు. దేవతలు గణపతిని ఉద్దేశించి స్తుతిస్తున్నారు, అనగా కళ్యాణం గణపతి ఆరాధనతోనే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. పాశాంకుశ కరాశక్త మోదకం విఘ్ననోదకం బోధకం సర్వశాస్త్రాణం భాజామో విఘ్ననాశకం అంటూ చేసిన ఈ స్తుతిలో దేవతలు విష్ణువుని బాణంగా చేసుకున్న వాడి పాదాలపై భక్తిని కలిగించే వాడిగా గణపతిని స్తుతించారు. అంటే త్రిపురారి అయిన శివుడిపై భక్తిని కలిగించేవాడిగా మరియు ఇతర విధములుగా గణపతిని స్తుతించారు. ఇలా దేవతలు స్తుతించిన తర్వాత వరుడి వేషంలో ఉన్న పరమేశ్వరుణ్ణి హిమవంతుడు తీసుకువచ్చి రత్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు. శివుడి పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్లను హిమవంతుడి మీద చల్లుకున్నాడు. విష్ణువు పార్వతీదేవి గురించి చెప్తూ, పరమేశ్వరుని యొక్క మాయాశక్తి అయి హైమవతి గౌరీ, ఈ తల్లి శివుని యొక్క అవిభాజ్య శక్తి, కానీ శివపార్వతులు కళ్యాణం లోకమంగళం లోక సిద్ధ్యత్వం కనుక ఈ తల్లి పార్వతీదేవిగా వ్యక్తమై వచ్చింది. ఈ కళ్యాణ దర్శనం వల్ల బంధముల నుండి విముక్తి కలుగుతుంది. సర్వ జగత్తు కూడా శివశక్తుల చేత వ్యాపించి ఉంది. అష్టమూర్తులు ధరించిన శివుడు సర్వతంత్ర స్వతంత్రుడు, అందరి హృదయాలలో ప్రకాశించే స్వామి అని విష్ణువు వివరించిన తరువాత హిమవంతుడు భార్యా సమేతంగా పరమేశ్వరుణ్ణి పూజించగా దేవతలు పూలవృష్టి కురిపించారు. అమ్మవారి పురోహితుడైన గర్గుడు లగ్నాష్టకం చదవగా చక్కని వధు అలంకారాలతో అమ్మవారు వచ్చి కూర్చున్నారు. అటు పిమ్మట వశిష్ట వామదేవ గౌతమ అత్రి భృగు జమదగ్ని కశ్యప భరద్వాజ ఋషులు లగ్నాష్టకములు చదివారు. త్రిపురాసుర సంహారమూర్తి అయిన పరమేశ్వరుడు వేదములను గుర్రాలుగా చేసుకోగా పృథ్వీరథంపై ఉన్న పరమేశ్వరుడు మనకి మంగళములు కలిగించుగాక అని వశిష్ఠ మహర్షి లగ్నాస్తికం చదివారు. వేదాంతుడి యందు ప్రతిభాసించే స్వామి సర్వలోకాలని నడిపేవాడు, సర్వలోకాలని తన శరీరంగా కలవాడు. ఎవరి యందు ఈ జగము ఉందో, జగము యందు ఎవడున్నాడో, కానీ ఎవడి యందు ఈ జగత్తు లేదో ఆ పరమాత్మ మనకు మంగళములు కలిగించుగాక అని వామదేవ మహర్షి లగ్నాష్టకం చదివారు. తన భక్తుల యొక్క పాపాలని క్షణంలో హరించే హరుడు మనకు మంగళము కలిగించుగాక అని గౌతమ మహర్షి లగ్నాష్టకం చదివారు. గౌరీదేవిని వివాహం చేసుకోవాలని కూర్చున్న హరుడు మనకి మంగళములు కలిగించుగాక అని అత్రి మహర్షి లగ్నాష్టకం చదివారు. ఇలా లగ్నాష్టకములు పూర్తయిన తర్వాత దేవతలు అక్షతలు వెదజల్లారు. ఋషులు ఒక మంగళకరమైన కుంభం పట్టుకుంటూ ఉండగా అమ్మవారి చెయ్యి పరమేశ్వరుని చెయ్యి మీద పెట్టి మేనాదేవితో కలిసి హిమవంతుడు పాణిగ్రహణం చేశాడు. అందరూ ఆనందంగా ఉన్న ఆ ఉత్సవంలో రతీదేవి బాధను గమనించిన శివుడు అమ్మవారికి సైగ చేయగా అర్థం చేసుకున్న అమ్మవారు అలా చూడగా అక్కడికక్కడే మన్మధుడు ఆవిర్భవించాడు. శివ పార్వతుల కళ్యాణం అందరికీ ఆనందదాయకమని ఇక్కడ మనకి తెలుస్తుంది. పరమేశ్వరుడు ఆనందిస్తూ చిరునవ్వు నవ్వుతూ అమ్మవారికి మెట్టు పెట్టాడు. ఈ చిరునవ్వు గురించి సౌందర్యలహరిలో ఆదిశంకరులు వివరిస్తూ అమ్మవారితో వ్యవహరిస్తున్న శివుడికి ఒక ముచ్చట ఎప్పుడూ తీరలేదట. అమ్మవారు ఆమె పాదాన్ని శివుడి చేత ముట్టనివ్వదంట. శివుడు మందార పర్వతం మీద ఉన్న అశోక వృక్షాల మీద అసూయ పడతాడు. ఎందుకంటే పార్వతీదేవి మందార పర్వతం మీద ఉన్న అశోక వృక్షాలను పెంచేటప్పుడు పారాణి అంటిన ఆమె పాదాలని వాటికి తాకిస్తుంది. అలా తాకిన పాదస్పర్శ వల్ల ఆ వృక్షం విరబూస్తుంది. తనకి దక్కని అవకాశం వృక్షాలకి దొరకడం చేత శివుడు మందార పర్వతం మీద ఉన్న అశోక వృక్షాల మీద అసూయ పడతాడని ఆదిశంకరులు సౌందర్యలహరిలో వివరిస్తారు. తర్వాత పార్వతీ పరమేశ్వరులు ప్రక్కన కూర్చొని ఉండగా గర్గుడు బ్రహ్మదేవుడు ఆదేశాలు పాటిస్తున్న శివుడిని చూసి దేవతలే ఆశ్చర్యపోతారు. అటు తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న పరమేశ్వరుని చూసి అగ్నికే భయం మరియు ఆశ్చర్యం వేసి అగ్ని ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాడు. అటు తర్వాత మేనా మరియు ఇతర ముత్తైదువులు వచ్చి నీరాజనం సమర్పించారు. విష్ణువు అటు పిమ్మత మగపిల్లవారి తరపున ఆడపిల్లి వారికి సత్కారాలు చేశాడు. అలాగే కుబేరుడు శివుడి తరపున ఋషులకు బ్రాహ్మణులకు దానాలు ఏర్పాటు చేశాడు. మైనాకుడు మగపిల్లి వారిని భోజనాలు క్రమని ఆహ్వానించగా ఎవరికి ఏర్పాటు చేసిన పంక్తుల్లో వాళ్ళు ఆసీనులై ఉండగా పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా రాగా అక్కడున్న వారు దోయలించి గురికి నమస్కారం చేశారు. పార్వతీ పరమేశ్వరుడు అటు పక్కన కూర్చుని ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని మొదట శివుడు భుజించగా దేవతలు మిగతా భోజనాన్ని శివప్రసాదంగా భావించి భుజించారు. వరుడైన పరమేశ్వరుడు సహా సంవత్సరం పాటు హిమవంతుడు ఏర్పాటు చేసిన విడి గృహాల్లో కళ్యాణానికి వచ్చిన అతిథులందరూ ఉన్నారు. ఇలా సంవత్సరం గడిచిన తర్వాత విష్ణువు హిమవంతుడితో మాట్లాడుతూ హిమవంతుడు శివుడికి మామ అవడం వల్ల ధన్యుడయ్యాడని చెప్తూ పెళ్ళైన తరువాత అన్ని ఎక్కువ రోజులు తండ్రి దగ్గర ఉండకూడదని చెప్తూ శివుడు ప్రదేశానికి పంపమని చెప్పాడు. శివపార్వతులు అటు తర్వాత శివుడి విహార స్థలమైన మందార పర్వతానికి చేరుకున్నారు. ఆ మందార పర్వతం మీద ఉన్న వివిధ ఉద్యానవనాల్లో, జలపాతాల్లో, గుహల్లో, సరస్సుల్లో, తల్పాల్లో, భవనాల్లో పార్వతీ పరమేశ్వరులు విహరించారు. ఇలా ఎన్నో దేవతా సంవత్సరాలు వాళ్ల విహారం జరుగుతూ ఉండగా దేవతలు కేదారానికి వెళ్లి తారాకాసుర సంహారానికి శివుడు లాంటి తేజస్వరుడైన ఒక పుత్రుణ్ణి కలిగించమని ప్రార్థించారు. మందార పర్వతం మీద ఉన్న అమ్మవారితో వివరిస్తున్న శివుడు దేవతల ప్రార్థన విని ఊద్వరేతస్థుడైన పరమేశ్వరుడు ఆ తేజస్సుని ఆకర్షించి అగ్నికి అందిద్దామని సంకల్పం చేశాడు. ఇలా తేజస్సుని ఆకర్షించడానికి మాయాస్వరూపమైన అమ్మవారు పక్కన ఉండాలి. దీని అర్థం యోగపరంగా సహస్రారంలో ఉన్న తేజస్సు మూలాధారానికి తెచ్చి తర్వాత ఆరు చక్రాలను అధిరోహిస్తూ మళ్లీ సహస్రారానికి చేరడం. పరమేశ్వరుడు అగ్నికి ఆ తేజస్సు ఇచ్చి భయపడకుండా ఈ తేజస్సును గంగలో పెట్టమని తెలిపాడు. అనగా ఆకాశం కంటే సూక్ష్మమైన పరమేశ్వరుడు తన తేజస్సుని ఆకాశం ద్వారా అగ్ని యందు ఆరోపణ చేయగా అగ్నిదేవుడు దాన్ని వాయు సహకారంతో గంగ యందు పెట్టాడు. గంగ ఆ తేజస్సుని భరించలేక ఈశ్వర సంకల్పం చేత ఒక శరవణయం నందు పెట్టింది. ఆ శరవణం దేవీ స్వరూపం. ఆ శివ తేజస్సు కేవలం అమ్మవారు మాత్రమే ధరించగలరు కాబట్టి ఈ శరవణంలో అమ్మవారు తన శక్తి నిక్షేపం చేశారు. ఆ శివ తేజస్సు శరవణంలోకి మార్గశిర శుద్ధ పాడ్యమిలో ప్రవేశించి ఆరు రోజులకి అనగా మార్గశిర శుద్ధ షష్ఠికి పూర్ణరూపం తీసుకోగా బంగారు కాంతులతో మెరిసిపోతూ ఆరు ముఖాలతో 12 చేతులతో పిల్లవాడు ఆవిర్భవించాడు. షట్కృత్తికలు వాత్సల్యంతో స్తన్యపానం చేయగా శివపుత్రుడు కార్తికేయుడయ్యాడు. దేవఋషులు అక్కడికి చేరి అక్షోగ్న అనే వేద మంత్రములు పఠించారు. గంధర్వులు గానం చేశారు. ఆపాద మస్తకం అలంకరించి కార్తికేయుణ్ణి దేవతలు ఒక దివ్య సింహాసనం మీద కూర్చోపెట్టగా పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనంపై అక్కడికి చేరుకున్నారు. దేవతలు శివుణ్ణి స్తుతిస్తూ ఉన్న శివుడు వారి వైపు చూడకుండా శివుడు షణ్ముఖుణ్ణే చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవతలు కార్తికేయుణ్ణి అష్టోత్తర శతనామాలతో స్తుతించారు. పంచముఖుడైన శివుడు తన యొక్క 15 కళ్ళతో రెప్ప వేయకుండా సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తూ 5 ముఖాలతో ముద్దాడి ఆనందంగా 6వ ముఖాన్ని చూశాడు. అమ్మవారి స్తన్యం నుంచి వచ్చిన జ్ఞానక్షీరాన్ని సుబ్రహ్మణ్యుడు పానం చేశాడు. అమ్మవారి ఒడిలో సుబ్రహ్మణ్యుడు కూర్చోగా, శివుడు ఒడిలో గణపతి కూర్చోగా దేవతలు శివపరివారాన్ని చూసి ధన్యులయ్యారు. దేవతలు పరమేశ్వరుణ్ణి తారకాసురుడిని సంహరించే సేనాధిపతి ఇవ్వమని శివుణ్ణి కోరగా, శివుడి జలాలతో పక్కన ఉన్న కల్పవృక్షం కింద దివ్య సింహాసనం మీద కార్తికేయుణ్ణి కూర్చోబెట్టి మంత్రించిన జలాలతో కుమారస్వామికి పట్టాభిషేకం చేశాడు. అభిషేకం తర్వాత వస్త్రం ధరింపచేసి అలంకార భూషితుడైన కుమారస్వామికి శివుడు కిరీటం పెట్టి సర్వసుర సేనానిగా నియమించాడు. శుభముహూర్తంలో సుబ్రహ్మణ్యుడిని బయలుదేరమని చెప్పి శివుడు శక్తి ఆయుధం అమ్ముల పొది అందించగా, శివుడు పార్వతుల యొక్క పాదాలకు నమస్కరించిన సుబ్రహ్మణ్యుడు తారకాసురుడిని మరియు అతని సైన్యాన్ని అలాగే సూరపద్మ లాంటి అసురులను సంహరించాడు. సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః.
అనిల్ గారు కుమార సంభవం చాలా చక్కగా వివరించి చెప్పారండి, చాలా బాగుంది. ఇంకా ఈరోజు ఆఖరి అంశం ఆయన తారకాసుర సంహార ఘట్టం గురించి. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యుడు చేసిన శివ సహస్రనామ స్తోత్రం గురించి చెప్తానండి. శివరహస్యంలో ఇది 5వ సహస్రనామ స్తోత్రం అని గురువుగారు మనకి ఇక్కడ తెలియజేశారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని స్తుతిస్తూ చెప్పిన పార్వతీ వేదపాదస్తవం, ఇంకా శివరహస్య మహాగ్రంథంలో నిక్షిప్తమైన అష్టాధ్యాయాల్లో కూడిన మరొక విశిష్టమైన గ్రంథం రుద్ర వివరణ గ్రంథం, దీని గురించి క్లుప్తంగా ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అలా తారకాసుర సంహారానికి పరమేశ్వరుడే స్వయంగా ముహూర్తం నిర్ణయించి కుమారస్వామిని యుద్ధానికి బయలుదేరమని అనుజ్ఞ ఇచ్చాట. కుమారస్వామితో పాటు దేవతలందరూ వారి సైన్యంతో ఆయన వెనకాతల సిద్ధమయ్యారు. తమ వద్దకి ఆశీర్వచనానికి వచ్చిన కుమారుణ్ణి దగ్గరే తీసుకుని శివుడే స్వయంగా కుమారుణ్ణి అలంకరించి ఆయుధాలు అందించి యుద్ధానికి బయలుదేరదీశాడు. ఆ తర్వాత తారకాసురునితో అద్భుతమైన యుద్ధం చేసి అతన్ని ససైన్యంతో సహా సంహరించాడు కుమారస్వామి. అలా విజయం సాధించి తిరిగి కైలాసానికి వచ్చిన కుమారుణ్ణి పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఆశీర్వదించి సేనాపతి సింహాసనంపై కూర్చోబెట్టారు. అలా సింహాసనంపై కూర్చున్న కుమారస్వామిని స్తుతిస్తూ దేవతలు చేసిన 28 శ్లోకాల అత్యంత మహిమకల సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాగ స్తోత్రాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఆ సుబ్రహ్మణ్యుణ్ణి తలుచుకుంటేనే రోగాలు, శత్రుబాధలు, అమంగళాలు తొలగి విజయాలు లభిస్తాయి. ఇక్కడతో శివరహస్యంలో చెప్పిన కథలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల్ని కొలుస్తూ శివ సహస్రనామాలతో ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు. శివరహస్యంలో చెప్పిన 5వ శివ సహస్రం ఇది. పంచాక్షరితో మొదటి నామాలు మొదలుపెట్టి ఆ తర్వాత ఆ స్వామివారి సహస్రనామాలతో కూడి అద్భుతమైన రచనగా ఈ శివ సహస్రం ఇక్కడ చెప్పబడింది. దీని తర్వాత కూడా చెప్పబడ్డ అనేక సుబ్రహ్మణ్య కృత స్తోత్రాలు, సూక్తములు గురించి గురువుగారు ఇక్కడ మనకి తెలియజేశారు. తర్వాత సుబ్రహ్మణ్యుడు అమ్మవారిని ఉద్దేశించి పార్వతీ వేదపాద స్తవం అనే అద్భుతమైన స్తోత్రంతో అమ్మవారిని కొలిచాడు.
ప్రత్యూహ శాంతే హేరంభం ప్రత్యూహైతి ఈశ్వర ఇస్పై అపహంత పితరౌ అస్మాక్ అస్తు కేవల అని మొదలై ఈ స్తవం మొత్తం 102 శ్లోకాలుగా చెప్పబడింది. ఆ తర్వాత 227 శ్లోకాల ఉద్గ్రంథం అయిన రుద్ర వివరణ స్తోత్రం గురించి గురువుగారు ఇక్కడ ప్రస్తావించారు. ఇది 8 అధ్యాయాలతో కూడి ఉన్న మహాగ్రంథం. మనకు త్వరలో మన గురువుగారి ద్వారా ఈ అంశంపై ప్రవచనం వినే భాగ్యం కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి మనం అంతా ప్రార్థిద్దాం. ఈ శ్లోకాల్లో రుద్రమంత్రాలు స్మరణకు వస్తాయి. జీవుడు ఏ విధంగా ఈశ్వరతత్వాన్ని భిన్నుడైపోయాడు, తిరిగి ఆ ఈశ్వరతత్వాన్ని ఎలా పొందాలి,
అలా జీవభావం ఎలా ఏర్పడింది అన్న దాని నుంచి మొదలుతో 227 శ్లోకాలతో కూడిన అద్భుతమైన గ్రంథమని గురువుగారు మనకి ఈ రుద్ర వివరణ స్తోత్రం గురించి క్లుప్తంగా వివరించారు. జీవభావం అనే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థించడమే రుద్ర నమ్మకం యొక్క పరమార్థం అని ఇక్కడ ప్రతిపాదించబడింది. పూర్ణానంద చితాత్మకో వ్యవహత సా విద్యయా హృదయయా సల్లీలాది విలాస మోహితమన విశృత్య రూపం నిజం అన్న శ్లోకంతో ఈ స్తోత్రం మొదలవుతుంది. నిజానికి ఈ జీవుడు తాను పరిపూర్ణ చిదానంద రూపం అని అయినప్పటికీ అనాదిగా ఉన్న తనదైన అవిద్య వల్ల మోహితుడై ఆ ఈశ్వరలీలతో ఏర్పడ్డ ఈ లోకంలో రకరకాల ఉపాధులతో తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఈ జీవుడు తరించడానికి జీవునికి ఉత్కృష్టమైన విద్య లభిస్తుంది. ఆ విద్యాస్వరూపుడైన ఓ పరమేశ్వరుడా నీకు నమస్కారం, నీకు ప్రార్థిస్తున్నానంటూ అద్భుతంగా సాగుతుంది ఈ గ్రంథం. అలా స్వామివారిని స్తుతించాను అని సుబ్రహ్మణ్యుడు జయగీదాసి మహామునులకు చెప్తుంటే జగీశ్వరుడు ఆనంద బాష్పాలతో అంతటి జ్ఞాన సంపన్నుడైన స్కందుడు తనకు గురువుగా లభించినందుకు ఆనందంతో పులకరించిపోతూ అలా ఆయన్ని చూస్తూ నమస్కరిస్తూ ఉండిపోయాట. అదే సమయంలో ఆ పరమేశ్వరుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమై అందరికీ దర్శనమిచ్చాడు. ఆ శివుడు పార్వతీదేవితో సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తూ, ఎంత తపస్సు చేస్తే ఇలాంటి చక్కటి శ్లోకాలు చెప్పగలం మనం అని సుబ్రహ్మణ్యుని చూస్తూ, నా కథని ఇంత చక్కగా చెప్పి నా మంత్రాలకు ఇంత చక్కగా వివరంగా అర్థాలు చెప్పిన నీవు ధన్యుడు అంటూ అభినందిస్తూ దీవించాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు జయగీశాది మహాములతో ఆ పరమశివుణ్ణి జయ జయనాథాలతో 108 జయకార శ్లోకాలతో ప్రార్థించడంతో ఈ శివరహస్య గ్రంథం సంపూర్ణమైంది. జయ జయ శ్రీ కైలాస నిలయ, జయ జయ మందాకినీ భూష, జయ రుద్ర మహాదేవ, నమశివాయ నమశివాయ నమశివాయ. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. నమస్కారం, స్వస్తి.
అందరికీ నమస్కారం అండి. ఇంతటితో మనం ఈ శివరహస్య మురళీ సాధన పూర్తయింది. గురువుగారు ఈ అద్భుత గ్రంథ సారాన్ని 40 రోజుల పాటు ప్రవచన రూపంలో మనందరికీ మహాప్రసాదంగా అందించారు. వారి మాటల్లో శివరహస్యం అన్నది చింతామణలను పెట్టే ప్రతి అంశము ఒక రత్నమే. అలా అద్భుతమైన శివరహస్యం శివపార్వతుల కళ్యాణంతో, కుమార సంభవంతో, సుబ్రహ్మణ్య స్వామి పట్టాభిషేకంతో, తారకాసుర సంహారంతో, కుమార విజయంతో పూర్తయింది. ఇంకా ఆ సుబ్రహ్మణ్యుడు చేసిన శివతత్వ గర్భిత అనేక స్తోత్రములతో సూక్తములతో ఈ సృష్టి సర్వ జీవులకు శుభం కలగాలని ప్రార్థిస్తూ ఒక చక్కటి ప్రణాళికతో పూర్తయింది. శ్రీ అన్నపూర్ణ విశాలాక్ష సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి జై. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.